సో అందరికీ హాయ్. వినబడలే? సో నిన్న కొత్త వాళ్ళు వచ్చారుగా, నా పేరు శ్రీధర్. నిన్న ఒక కాన్సెప్ట్ చెప్పాను, నా ఆడియో వినండి, వింటే మీకు తెలుస్తుంది క్లియర్ ఏం చెప్పాను నేను అనేది. సో ఇవాళ చెప్పబోయే టాపిక్ ఏంటంటే, నిన్న బాడీ గురించి మనం తెలుసుకున్నాం, ఎలా బాడీతో ఉండాలి అనేది తెలుసుకున్నాం, బాడీలో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలా డీల్ చేయాలని తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మైండ్ గురించి తెలుసుకుందాం. సో ఈ మైండ్, ఎందుకంటే మన శరీరంలో ముఖ్యమైన 4 భాగాలు ఉన్నాయి. ఒకటి బాడీ, రెండోది మైండ్, మూడోది హృదయం, హార్ట్, ఫోర్త్ సోల్. ఈ 4 ఇంకా ఎన్నో ఉన్నాయి, మెయిన్గా ఇవి, తర్వాత గత జన్మలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకేనా? సో ఈ 4 ముఖ్యమైన భాగాల్లో ఇప్పుడు రెండో భాగం గురించి తెలుసుకుందాం. ఏంటిది? మైండ్. సో అన్ని మీ సమస్యలన్నిటికీ కారణం, 80% సమస్యలకు కారణం మైండే. ఆ మానసిక సమస్యలే సరిగ్గా డీల్ చేయకపోవడం వలన శారీరక సమస్యలుగా మారుతాయి. ఓకేనా? సో ఫస్ట్ మీకు మానసికంగా ఏదో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, హస్బెండ్ ద్వారానో, పిల్లల ద్వారానో, వైఫ్ ద్వారానో, ఏదో రకంగా ఒక సమస్య స్టార్ట్ అవుతుంది. ఆ సమస్య స్టార్ట్ అయినప్పుడు మీ మానసికంగా కరెక్ట్గా డీల్ చేయనప్పుడు అదేం జరుగుతుందంటే, నెక్స్ట్ అది శారీరక రూపంగా మారుతుంది. అలా కాకుండా మీరు మానసికంగానే డీల్ చేయగలిగితే మైండ్ లెవెల్లో, మీరు ఆ బాడీ లెవెల్లో రావాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో కాబట్టి ముందు ఈ మనసు అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, దీని గురించి మనం తెలుసుకోవాలి. ఈ దీని గురించి ఒక్కొక్కరు ఓ రకంగా చెప్తున్నారు, నాకు తెలిసిన జ్ఞానం నేను చెప్తున్నాను, ఇది కొత్తగానే ఉంటుంది, అందరు చెప్పినట్టుగా ఉండదు. ఓకేనా? సో వాట్ ఈజ్ మైండ్? మైండ్ ఏంటంటే, నిన్న మీకు చెప్పాను స్వచ్ఛమైన శక్తి అనేది ఒకటి ఉంది అన్నాను. దాంట్లో ఎన్ని గుణాలు నేను చెప్పాను? 3 గుణాలు. ఏంటవి? సాత్వికము, రాజసం, తామసం. దీన్ని పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్, ఈ 3 రకాలుగా ఉన్నాయి. సో అంటే ఏంటి, 3 దాంట్లో కలిసి ఏకమైపోయి ఉన్నాయి. 3 ఉన్నాయి, 3 కలిసి ఏకమైపోయి ఉన్నాయి. పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్ ఈక్వల్గా ఉన్నాయి. 33% పాజిటివ్, 33% నెగిటివ్, 33% న్యూట్రల్. ఇట్లా 3 రకాల ఆలోచనలు, 3 శక్తులు కలిసి ఏకమైపోయి ఉన్నాయి ఇది. సో దీన్ని పరమాత్మ ఏం చేశాడంటే, ఒక ద్వంద్వ ఆట ఆడవాలని నిర్ణయం చేశాడు. సో దానికి కొందరు సోల్స్ ఓకే అని వచ్చాయి, ద్వంద్వల ఆట ఆడడానికి మేము సిద్ధమే అని చాలామంది సోల్స్ వచ్చాయి. ఆ సోల్సే మనం, మనమంటే ఈ ఇంతమంది కాదు, ఎంతోమంది ఉన్నారు ఈ ద్వంద్వల ఆట ఆడే వాళ్ళందరూ కూడా ఈ ఆట ఆడడానికి సిద్ధపడి వచ్చిన వాళ్ళము. సో మనమే పరమాత్మ మనం ఫోర్స్ఫుల్గా ఇక్కడికి పంపించలేదు ఈ ఆట ఆడమని. ఎవరు వెళ్తారు ఈ ఆట ఆడడానికి అంటే, మేము వెళ్తామని మనం నిర్ణయం చేసుకుని వచ్చాం. కొందరు భయపడి, అమ్మో ఏమవుతుందో, ఎందుకంటే దైవానికి దూరం అయిపోవాలి, మాయలో ఇరుక్కోవాలి. సో కాబట్టి ఇది ఏం జరుగుతుందో తెలియక భయపడి ఏకత్వంలోనే ఉండిపోయారు. సో కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, మనం అందరం తపన పడుతున్నాం ఏకత్వంలో ఎంతో హాయిగా ఉంటుందని, కానీ వాళ్ళందరూ పిరికి పందలు, తల్లిదండ్రులను వదిలేసి ఒంటరిగా జీవించలేని స్థితిలో ఉండి భయపడి తల్లిదండ్రుల్లోనే ఎప్పుడు తల్లిదండ్రుల పక్క దగ్గరే ఉంటున్నారు వాళ్ళు. సో వాళ్ళు గ్రేటరా తల్లిదండ్రులు వదిలేసి కష్ట సుఖాలు అనుభవిస్తూ, సరే నిజం పూర్తిగా నడక రాకుండా మనం ప్రయత్నం చేయడం మనం గ్రేటా? సో మనం పరమాత్మ అయ్యే అవకాశం ఉంది, కానీ వాళ్ళు మాత్రం పిల్లలుగానే ఉండిపోయినారు, మనతో పాటే పుట్టిన వాళ్ళని. మనందరం ఆత్మపరంగా ఒకేసారి పుట్టాము, కానీ రిస్క్ తీసుకొని మనం స్టెప్ వేసి ఇలా చేసాము. వాళ్ళు మాత్రం స్టెప్ వేయకుండా ఏకత్వం అనే డైమెన్షన్లోనే ఉండిపోయారు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ సాధన చేస్తే ద్వంద్వం నుంచి మళ్ళీ ఇంకో డైమెన్షన్లోకి ఎంటర్ అవుతాం, మనం ఒక ఆదర్శం అవుతాం. ఎందుకంటే పరమాత్మలాగా మనమే పరమాత్మలు అయిపోతున్నాము. మన తల్లిదండ్రులు ఉండ, మన తాత ఉండగా కూడా మనమే తాత అయిపోతాము, మనమే తండ్రి అయిపోతాము. మనం చూసి మన సహోదరులైన ఆత్మస్థితిలో ఉన్న చాలామంది ఏకత్వంలో ఉన్న వాళ్ళు మళ్ళీ ద్వంద్వలోకి వచ్చి భూమి మీద నేర్చుకొని మళ్ళీలాగా మళ్ళీ అందరూ ఇండిపెండెంట్ అయ్యే స్థితి రాబోతుంది. సో ఇదన్నిటికీ ఆదర్శము మనమే. సో ఇప్పుడు మనం సాహసం చేయడానికి అయితే దూకాం, కానీ కొట్టుకుంటున్నాం ఈ మాయా ప్రపంచంలో ఎలా బయటికి రావడం తెలియక. సో కాబట్టి ఇప్పుడు ఈ మాయా ప్రపంచం నుంచి బయటికి రావడం మీకు తెలిస్తే ఇంకా సూపర్గా తెలిసి, మీరు దాన్ని సాధించి అనుభవంలో పొందే, మీకు మీరే దేవుళ్ళు, నేనే దైవాన్ని, నేనే తండ్రిని, నేనే తల్లిని, అంతా నేనే అని మీరు అనుకోగలిగితే, ఆ స్థితికి వస్తే, అనుకోవడం అంటే ఏదో భావనపరంగా కాదు, అనుభవపూర్వకంగా మీరు తెలుసుకున్నారంటే అది ఫస్ట్ మీకు మీరు ఆదర్శంగా తయారవుతారు. మిమ్మల్ని చూసి 10 మంది ఆదర్శం అలా అంటువ్యాధిలాగా అంటుకుంటూనే ఉంటుంది ఈ రోగం అందరికీ. అంటుకోవాలా ఈ రోగం? సో అంటుకోవాలంటే మనకు ఈ ద్వంద్వం అంటే ఏంటి? ద్వంద్వం అంటే ఏమీ లేదు, ఒక మాయను సృష్టి చేశాడు పరమాత్మ. ఏంటి ఆ మాయ? ఒక మనసు అనేదాన్ని తయారు చేశాడు. మనసు ఏం చేస్తుంది? మనసు ఏం చేయదు, ఇక్కడ ఒకటే, ఇక్కడంతా ఒకటే ఉందిగా. మనసు ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, దీనివల్ల ఇక్కడ ఉన్న ఒకటే. ఇక్కడ ఎన్ని రకాలు కనబడుతుంది? ఐదు రకాలుగా కనబడుతుంది. ప్రిజం ఐడియా ఉందనుకుంటా మీకు, ప్రిజం. ఆ ప్రిజంలో సూర్యరశ్మికి పెడితే అది ఏడు కలర్స్ చూపిస్తుంది. నిజంగా ఏడు కలర్స్ ఉన్నాయా? లేదు, ఉన్నది ఒకటే ఏడుగా చూపిస్తుంది. అర్థమైంది కదా? సో ఏకత్వం నుంచి ద్వంద్వంకి రాగానే ఆ ద్వంద్వం అంటే ఏంటంటే ఒక మాయపొర ఉంటుంది. ఆ మాయపొర వల్ల ఉన్న ఒకటే వంద రకాలుగా, వెయ్యి రకాలుగా, ఎన్నో రకాలుగా కనబడుతూ ఉంటుంది. ఉన్న ఒకటే శక్తి. ముందు మనం మూడని చెప్పాం మూలంగా, ఏది పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్. ఈ పాజిటివ్లు మళ్ళీ వంద రకాల పాజిటివ్ ఎగ్జాంపుల్, వంద రకాల నెగిటివ్లు, వంద రకాల న్యూట్రల్, ఇట్లా ఎన్నో ఉంటాయి. కానీ ఉన్నది మాత్రం ఒకటే. ఇప్పుడు మా డిస్కో లైట్స్ చూస్తారు కదా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయినప్పుడు, దాంట్లో ఏముంటుంది? ఒకటే బల్బ్ ఉంటుంది. కానీ వాడు చక్రం తిప్పుతుంటాడు, తిప్పినా కొద్దీ ఏమవుతుంది? కలర్స్ మారుతాయి. అర్థమైందా? సో అక్కడ డిఫరెంట్ కలర్స్ లేవు. వీడు ఓన్లీ పేపర్ పూసాడు, పేపర్ పెట్టాడు, పేపర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పేపర్ తిప్పడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కనబడుతున్నాయి. కానీ యాక్చువల్గా ఉన్నది ఒకటే కలరు. సినిమా కూడా వస్తున్నప్పుడు మనం వైట్ రేసే ఉంటాయి మామూలుగా సినిమా స్టార్ట్, సడన్ గా రీల్ పెడతాడు, పెట్టంగానే కలర్స్ వస్తాయి అక్కడ. సో అల్టిమేట్గా మూలం ఏంటి? ఒకటే. సో ద్వంద్వం అంటే ఏంటో జరగలే, మూలం అలానే ఉండిపోయింది, ఇది ఇలానే ఉంది, ఉంటూ ఇక్కడికి వచ్చే వరకు విభజన కనపడ్డది. సో మనని ఏం చేశాడు? ఇక్కడి నుంచి ఆయన ఇక్కడ తోసేశాడు అంతే. పరమాత్మ ఏం చేశాడు? ప్రకృతి ఏం చేశాడు? మనం డిసైడ్ చేసుకున్నాం, మనమే ఆట ఆడుతున్నప్పుడు మన ఆయన ఏం చేశాడు? ఇక్కడి నుంచి ఇక్కడ దోసేయడం వల్ల మనకి ఇక్కడ ఈ ఐదు కనపడుతున్నాయి తప్ప ఇది కనపడట్లే. అర్థమైందా లేదా? సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలి. ఇక్కడ ఉండడం ఎట్లా, ఇక్కడ రావడం, మళ్ళీ ఇక్కడికి రావడం ఎట్లా, ఏదో తెలుసుకొని ఫైనల్గా నేను చేతిని, నేను ఏకత్వాన్ని, ద్వంద్వాన్ని ఒకేసారి అనుకోగలిగినప్పుడు మూడో ప్రపంచంలోకి ఎంటర్ అవుతాడు. ఒకడు ఏకత్వంలో ఉన్నాడు, ఒకడు ద్వంద్వంలో ఉన్నాడు. మనం నేను చెప్పిన సాధన చేస్తే మీరు మూడో ప్రపంచంలోకి వస్తారు. అది ఏకత్వము కాదు, ద్వంద్వము కాదు, ఈ రెండింటి యొక్క కలయిక. ఒక స్థాయి వరకు కలిసి ఉన్నాము, ఒక స్థాయిలో విడిపోయి ఉన్నాము. ఇదంతా ఒకటే, విభజన లేదు. ద్వంద్వముగా వేరే కాదు, ఏకత్వం వేరే, ఇది అంతా ఒకటే. మాయ వల్ల అలా విభజనగా కనబడుతుంది. ఇప్పుడు ఒడ్డు ఉంది అనుకోండి, గోదావరి గట్టు ఒడ్డు ఉంది, మీరు ఆ మాది అవతల ఒడ్డు అండి, మీది ఇవతల ఒడ్డు అండి, అంటే రెండు ఒడ్లు ఉన్నాయా? నిజంగా ఉన్నాయా రెండు ఒడ్లు? కాదు, నిజంగా రెండు ఒడ్లు ఉన్నాయా? ఒడ్డు అనేది ఉందా? నిజంగా విభజన ఉందా అక్కడ ఒడ్డులో? ఉందా విభజన? ఇప్పుడు ఈ ఇండి అవతల ఇవతల అంటాము, మనం నీళ్లు ఉన్నప్పుడు మనం ఏమంటాం? అది ఒడ్డు, ఈ ఒడ్డు అంటాం. నిజంగా రెండు ఒడ్లు ఉన్నాయా? రెండు విడిగి ఉన్నాయా? ఇలా ఉంది. నిజంగా విడి ఉందా? మీరు సపోజ్ ఎండాకాలం ఎండిపోయింది అనుకోండి, నీళ్లు లేవు, అప్పుడు ఏం కనబడుతుంది? మొత్తం భూమి కనబడుతుంది. సో కొంతవరకు ఇట్లా ఉండడం వల్ల, ఇలా ప్రవహించడం వల్ల ఈ ఒడ్డు ఈ ఒడ్డు అంటున్నా తప్ప యాక్చువల్గా విభజన లేదు. కొద్దిగా లోతుకెళ్ళి చూస్తే ఒకటే ఉంది, అక్కడ ఉన్న భూమి ఒకటే. ఇక్కడ కొద్దిగా పైకి ఇలా కాగానే మనం పంపు కనబడంగానే నీళ్లు నిండంగానే ఇది ఈ ఒడ్డు, అది ఆ ఒడ్డు, ఇది ఈస్ట్ గోదావరి, అది వెస్ట్ గోదావరి, ఇట్లా పేర్లు వచ్చాయి. కానీ యాక్చువల్గా ఈస్ట్ లేదు, వెస్ట్ లేదు, భూమి ఒకటే. అదే గుర్తింపు కోసమే. కానీ మనం గుర్తింపుగా కాకుండా పూర్తిగా విభజించేసి అది వేరే ఇది వేరే అని పూర్తిగా మాయ వచ్చేసింది. ఇది వేరే ఇది వేరే, నాకు ఇదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం లేదు, ఈ ఐదులోనే మాకు రాగద్వేషాలు వేసుకున్నాం మనం. ఓకేనా? సో ఇది తప్పు కాదు. సో మనం ఈ ఆట ఆడడానికే వచ్చాం. ఇంకా లోతుగా ఈ స్వచ్ఛమైన శక్తులు ఇంకేమేమి ఉన్నాయి తెలుసుకోవడానికి ఒక ఆట ఆడడం కోసం పరమాత్మ ఏం చేశాడు? ఈ మనసు అనే దాన్ని సృష్టి చేశాడు. ఈ మనసు ఏం చేస్తోంది? ఉన్న ఒక ఎనర్జీనే ఐదుగా విభజిస్తోంది. ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం నిన్న మాట్లాడుకున్న భాషలో మూడుగా విభజిస్తుంది. ఏంటది? పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్. సో కాబట్టి ఈ మూడు కూడా దివ్యమైన శక్తులే. అందుకే నిన్న చెప్పాను, ఎందుకంటే ఈ మూడు ఇక్కడి నుంచే పుట్టాయి కాబట్టి. జస్ట్ అలా అపియరెన్స్లో ఒకటి నల్లగా, ఒకటి తెల్లగా, ఒకటి కఠినంగా, ఒకటి సాఫ్ట్గా, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కనబడుతున్నాయి. కానీ యాక్చువల్గా మూడు యొక్క ఒరిజినల్ స్థానం ఏంటి? స్వచ్ఛమైన శక్తి. కాబట్టి ఇవన్నీ కూడా దివ్యమైన శక్తులే. ఇది తెలుసుకోవాలంటే మళ్ళీ మీరు అనుభవంలోకి రావాలి. ఇది ఏదో థీరింగ్ మాటలుగా కాదు. మీరు అనుభవంలో ఆ నెగిటివ్ తోటి, ఆ పాజిటివ్ తోటి ఉండి దాని ద్వారా మీరు పరమాత్మ దగ్గరికి చేరగలిగినప్పుడు మీరు ఈ మాట అనగలుగుతారు. ఓకేనా? అనుభవపూర్వకంగా, లేకుంటే థీరీ అలానే ఉండిపోతుంది. అర్థమైంది కదా? సో ఇక్కడ మనసును అర్థం చేసుకోండి. ఒక అద్భుతమైన ఒక ఇన్స్ట్రుమెంట్ పరమాత్మ కనుకున్న ఒక మాయాజాలం. ఇది ఏం చేస్తుందంటే మన దగ్గర ఉన్నదాన్ని వంద ముక్కలు, వెయ్యి రూమ్ సాధ్యమైనన్ని ముక్కలు చేసి చూపిస్తుంది. సో కాబట్టి మనం ఏం చేసాం? మాయలో పడిపోయి మర్చిపోయి మన ఏకత్వాన్ని మర్చిపోయి ఏం చేసాము? ఇదే కరెక్ట్ అనుకొని, వివిధ రూపాలే కరెక్ట్ అనుకొని ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క అనుభవం పొందుతూ వచ్చాం. అలా డిఫరెంట్ 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 అనుభవాలు పొందాం. తమోగుణంలో తమోగుణం సంబంధించి, రజోగుణంలో రజోగుణానికి, తర్వాత సత్వగుణం, ఇలా అనుభవించి ఫైనల్గా నా దగ్గరకు వస్తాడు, ఈ యదవ దగ్గరకు వస్తాడు. ఈ యదవ ఏం చేస్తాడు? మూడు గుణాలు పర్ఫెక్టే, మూడు పరమాత్మ స్థితిలో ఒక భాగమే, మూడు కలపండి అని చెప్తాడు. అంతే కదా మరి, మూడు అక్కడి నుంచే వచ్చాయిగా. మనం కూడా అంటాం అంతటా పరమాత్మ ఉన్నాడు, అంతా పరమాత్మ అంటాం. కానీ మళ్ళీ ప్రాక్టికల్కి వచ్చే వరకు చెడు ఉండొద్దు, మంచిగా ఉండాలి, ఇలాంటి పదాలు వాడుతున్నాం. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు మాయ తెర, మాయ యొక్క పని అయిపోయింది, మనసు యొక్క పని అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనసును ఏకం చేయాలి. మనసులో ఉన్న ఆలోచనలు నేను చెప్పినట్టు డీల్ చేస్తే మనసు దైవంలో ఒక భాగం అయిపోతుంది. ఇప్పుడు మనసు వేరే, మీరు వేరే, అంతా వేరు వేరు వేరే అని చూపిస్తోంది. మళ్ళీ ఏకం చేయాలి వీటన్నిటిని ఇప్పుడు, ఎందుకంటే తెలుసుకున్నారు, విడివిడిగా అనుభవ జ్ఞానాన్ని పొందారు. ఇప్పుడు మళ్ళీ వీటన్నిటిని కలపాలి. ఓకేనా? సో ఇది మనసు యొక్క ఉద్దేశం. మనసు యొక్క ఉద్దేశం ఏంటి? ఏం చేస్తుంది? దాని పని ఏంటి? ఉన్న ఒకదాన్నే ముక్కలుగా చేసి చెప్పి ఉన్న ఇంతమంది అందరూ కొన్నారు. ఇది మనిషి ఏమంటుంది? ఈమె మంచిది కాదు, ఈమె మంచిది, పర్లేదా, ఏదో వాడుతున్నా ఫ్లోలో, నువ్వు కొత్తగా నీకు తెలియదు, అందరికి అర్థమైపోయాను. సో ఆమె మంచిది, ఆమె చెడ్డది, ఇట్లా డిఫరెంట్ ఫ్రేమ్, ఇట్లా ఆడతాను, ఈ టైప్ ఆట ఎవరో తెలియదు, ఏదో తెలియదు. అప్పుడే మనసు ఏదో రూపం వచ్చేస్తుంది, అలా మీ చూడంగానే ఏదో ఆ తాట వస్తుంది, ఈమె చూడంలో తాట వస్తుంది, ఏదో దాని తాటకు అభిప్రాయం చేసేసి చెప్పేస్తుంది. సో ఇట్లా ఉన్న ఇంతమందిని ఒక రకంగా చెప్పకుండా ఒక్కొక్కరికి ఇచ్చేస్తుంది, ఈమె ఇలాంటిది, ఆమె అలాంటిది, ఆయన అలాంటి వాడు, ఇట్లా ఇట్లా ఏదో చెప్పేస్తుంది. సో ఏంటి, ఉన్న ఒక శక్తినే మనసు ఏం చేస్తుంది? మ్యాక్సిమం తనకి ఏదనిపిస్తే అది చెప్పేస్తుంటుంది, అభిప్రాయం చెప్పేస్తుంటుంది. మనుషులను చూడంగానే కొద్దిసేపు ఉండగానే ఇంకో అభిప్రాయం, ఇట్లా ఏదో చెప్తుంది. సో ఇవన్నీ కూడా పరమాత్మలో భాగమే. అన్నీ కూడా ఇవి అభిప్రాయాలన్నీ కూడా పర్ఫెక్టే. ఏది తప్పు కాదు, ఏది ఒప్పు కాదు. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు మీరు మనసు ఎలా ఉంటుంది, మనసులో ఎన్ని రకాల ఆలోచనలు తెలుసుకొని వాటితో ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఓకే? సో మనకు మనసులో మూడు రకాల ఆలోచనలు ఉంటాయని చెప్పాను. సో కానీ చాలామంది ఏం చెప్తున్నారంటే మనసులో కేవలం పాజిటివ్ ఆలోచనలే ఉండాలి అంటున్నారు. సో ఇది కరెక్టా తప్ప? ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించి తిరిగిగా మాట్లాడకండి. వాళ్ళు చెప్పారు కరెక్టే, కేవలం పాజిటివ్ ఆలోచనలు ఉంటే ఏంటి, ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించి.
కేవలం పాజిటివ్ ఆలోచనలే ఉండాలి అనేది నమ్మకాన్ని తీసుకుని నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడల్లా
నేను అనే దానికి, దాని గురించి మీరు నాకు అర్థమైంది. ముందు పాజిటివ్ ఆలోచనలు ఉంటే ఏంటి మనం ఒకసారి ఆలోచిద్దాం, అనాలిసిస్ చేద్దాము. కేవలం పాజిటివ్ ఆలోచనలే ఉన్నాయనుకోండి, ఏమొస్తుంది? ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఎంతమంది మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారు, అందరి పట్ల ఈయన మంచివాడు, ఆమె మంచిది, ఆమె మంచిది, ఆమె మంచి, ఇలా అలా అనుకుంటే వెళ్ళిపోయాను అనుకోండి, ఏం జరుగుతుంది? ఈమె పెద్ద దొంగ. మరి ఇప్పుడు ఈమె మంచి అనుకుంటే ఏమవుతుంది? ఈమె మంచిగా ఉన్నట్టు ఆమె బుద్ధే దొంగ బుద్ధి, ఎప్పుడు ఫోన్ లాక్కుందామని చూస్తుంది. ఏం చేస్తుంది ఆమె? ఆమె చెడే కదా. మరి నా మొబైల్ పోతుంది నేను మంచి అనుకుంటే, కేవలం మంచి అనుకుంటే, అవునా కదా? అందరినీ మంచి అనుకుంటే అందుకే దొంగ గురువులు తయారయ్యారు మీలాంటి ఎదవలు ఉండడం వల్లే. ఎందుకు తయారయ్యారు మీరు? గురువులు అందరూ మంచివాళ్ళే, గడ్డాలు మెచ్చుకుని అందరూ మంచివాళ్ళే అని డిసైడ్ అయిపోయారు. అలా అయిపోవడం మంచిగా మీ నమ్మకాన్ని ఆసరా చేసుకొని వాళ్ళు కూడా మంచిగా మాట్లాడు, మెల్లిగి చెప్పు, నువ్వు ఎందుకు నాతో ఉండు, నీకు అన్న అయిపోతాయి అంటాడు, మంచిగా వాడుకొని వదిలేస్తాడు. సో ఇది దీనికి కారణం ఏంటంటే మీరు గుడ్డిగా నమ్మడం వల్లే. కేవలం పాజిటివ్ ఆలోచనలు ఉండాలంటే అందరి పట్ల పాజిటివ్ ఆలోచనలు ఉండడం కూడా చాలా డేంజర్ అయ్యి మీరు బాగా అనాలిసిస్ చేసి చూడండి. ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి అని అంటారు. సో ఎగ్జాంపుల్ వాళ్ళు ఎవరో చెప్తున్నారు, ఉంటామా లేదా పక్కనెట్టండి, కానీ మీరు ఆదర్శంగా ఎప్పుడు నవ్వుతూనే ఉండాలని మైండ్లో పెట్టుకున్నారు కాబట్టి నేను దాని గురించి మాట్లాడుతున్నాను. ఎప్పుడు నవ్వుతూ ఉంటే ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి. ఇంట్లో ఎవడు పక్కోడో ఎవడో ఎవడో చచ్చిపోడో ఇంట్లో, అప్పుడేం చేస్తారు చెప్పండి? మన ఆయన చచ్చిపోయాడు అంటారా? చెప్పండి అంటారా అండి? మెంటల్ ఎక్కిందని ముందు ఆయనను కాల్చడం పక్కన మిమ్మల్ని మెంటల్ ఆసుపత్రిలో వేస్తారు అందులో నవ్వుతే. ఒక ఆవిడ ఇలాగే చేసింది, సొంత కొడుకే చచ్చిపోయాడండి, ఆమె 15 నుంచి సాధన చేస్తుంది, ఎప్పుడు సంతోషం కూడా ఎప్పుడు సంతకం చేస్తుంది. ఈ నవ్వలేక కక్కలేక మింగలేక మా అబ్బాయి చనిపోయాడు, ఇటు నా ఏడవాళ్ళు తిరిగి నవ్వాలి, ఎందుకంటే జపన్ లాగా అలవాటైంది లోపల, అది నా సంతోషం కూడా నవ్వుతుండు అని వస్తుంది నాకు. ఇటు నవ్వాలా ఏడవాలా? అది కక్కలేక మింగలేక హృదయంలో పెట్టుకొని వాడు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతే అది ఏటుకాక అర్థంగా హృదయంతో భారం అయిపోయి హార్ట్ అటాక్ వచ్చేలాగా పరిస్థితి వస్తే నాకు ఫోన్ చేస్తే తిట్టా, నీ దొబ్బిందా నీకు, నీ జ్ఞానాన్ని పక్కన ఎట్టావు చెప్తేలే, ఇప్పుడు ఏమైంది చూడు, ముందు రూమ్లో డోర్ పెట్టుకొని అందరి ముందు వేయడం నీకు సిగ్గు అయితే, ఎందుకంటే అందరికి క్లాసులు చెప్పిందిగా ఎప్పుడు దొంగనవ్వు నవ్వింది లోపల బాధ, ఇప్పుడు ఏడ్చింది అనుక మనం ఎందుకు ఏడ్చావు అంటారు జనాలు. నీకు ఆ పరుగు అని పోతుందని బాధ ఉంటే లోపలికి వెళ్ళిపోయి కూర్చొని ఫుల్గా ఏడ్చిరా అన్నాను. ఓ గంట ఫుల్ ఏడ్చాక భారంతో దిగాక వచ్చి అందరితో మాట్లాడాను, ఇప్పుడు అర్థమైంది నువ్వు చేసింది కరెక్టా తప్ప అంటే తప్పైంది బాబు అన్నాడు. నీకు ఏడుపు రాకుండా ఇప్పుడు మా అమ్మ చచ్చినా నాన్న చనిపోయి నాకు ఏడుపు రాలే, కానీ ఎలా ఉన్నా నటించాను కరెక్టే, మా అమ్మ మంచిది అనాలిగా మరి యాక్చేంజ్ మా అమ్మ చచ్చిపోయింది అంటావా ఏంటి? నిజంగా లోపల ఆనందం ఉందా? మరి పరమాత్మ ఉంటే ఈ దరిద్రుడు ఉంటే ఎప్పుడు ఆనందంగానే ఉంటాం అలా అని అందరూ బయట లౌక్యం ప్రదర్శించాలి. ఎక్కడ ఎలా ఉండాలి అలా ఉండాలి, అంతేగాని చావు ఇంట్లోకి వెళ్ళి ఇవ్వడము, మంచి మంచి డ్రెస్సులు కొని అక్కడికి వెళ్ళిపోవడము, నేను ఎప్పుడు ఇట్లానే డ్రెస్సులు వేస్తా, అక్కడికి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉండాలి, ఎక్కడికైతే అక్కడ అలా ఉండాలి, అవునా కదా? సో ఈ పాజిటివ్ థింకింగ్, ఆల్వేస్ కీప్ స్మైల్, వాట్సాప్లో అడ్డమైన మెసేజ్లు పెడతారు, ఎవరు కూడా నవ్వుముఖంతో ఉండరు, నిన్న యాక్సిడెంట్ దొంగన బయట దొంగన కొట్టుకోవడం, బయటకు మాత్రం ఈ అన్నవడం, ఆలోచించండి. సో కాబట్టి ఎప్పుడు నవ్వాలి అనేది కూడా సరి అయింది కాదు. ఈ మెంటల్ పిచ్చెక్కి రోడ్ల మీద నవ్వుతూ తిరుగుతుంటారే వీళ్ళందరికీ కేవలం పాజిటివ్ ఆలోచనలు ఉంటాయి, అందుకే అలా నవ్వుతూ ఉంటారు. అర్థమైందా? సో కేవలం పాజిటివ్ ఆలోచనలు చాలా డేంజర్. ఎసార్నో ఆలోచించండి, మీరే ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మకండి, న్యూట్రల్గా వినండి. నేను చెప్పింది కూడా నమ్మకండి, వినండి. విని ఇంటికి వెళ్ళి అనాలిసిస్ చేసి చూడండి మీ జీవితంలో ఏమేమి కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, ఎక్కడికెక్కడికి వెళ్తారు మీరు, ఎక్కడికి వెళ్ళినా నవ్వుతూ ఉండడం కరెక్టేనా? కాబట్టి అలా ఆలోచించి ఇది వర్కౌట్ అవుతుందా? కాదు, ఏడవాల్సిన పరిస్థితిగా వస్తుంది. మరి అప్పుడు ఎట్లా? ఓకేనా? సో అలాగే చాలామంది నెగిటివ్ ఆలోచనలు ఉండకూడదు అంటున్నారు నేను, అవునా కదా? సో నెగిటివ్ ఆలోచనలు ఉండాలా వద్దా మనిషికి ఒకసారి ఆలోచించండి. మంచి కేవలం పాజిటివ్ ఆలోచనలు ఉంటే ఏమవుతుంది? ఈ ఒక ఎగ్జాంపుల్ ఇది చెప్పాను. సో నెగిటివ్ ఆలోచనలు ఉండకూడదు అని చాలామంది అంటున్నారు. అంటే నెగిటివ్ అంటే ఏంటి? సపోజ్ బాత్రూమ్కి వెళ్తే జారి పడతా అని ఆలోచన, ఇది రావాలా వద్దా మనిషికి? నా క్లాస్ విన్నాక మాట్లాడుతున్నారా? అంతకుముందు మా అభిప్రాయం మరి నెగిటివ్ థాట్స్ రావద్దు అంటున్నారు కదా,
చెప్పుకోవడానికి.
సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు నెగిటివ్ ఆలోచన రాకుంటే ఇక్కడ నడిచినట్టు అక్కడ నడుస్తారు, డెఫినెట్ గా కాళ్ళు ఇరుగుతుంది, అంతేగా? అవునా కదా? ఆలోచించండి. మన పెద్దవాళ్ళు అందుకే కీడించి మేలించాలన్నారు. మరి కీడించడం నెగిటివేగా? ఇవి మంచిదో చెడ్డదో అనుకోవాలి నేను, కేవలం మంచిదే అనుకుంటే ప్రాబ్లమే, చెడ్డది కూడా కావచ్చు. ఎంతైనా ఎంతకైనా బెటర్, ఎంత ఉంటాను కూడా బెటర్ అనుకోవాలా వద్దా? గుడ్గా నమ్మేస్తా? సో కాబట్టి నెగిటివ్ ఆలోచనలు కూడా చాలా ఇంపార్టెంట్. నెగిటివ్ ఆలోచనలు కూడా ఉండాలి మనిషికి. ఉన్నప్పుడే ఒక బ్యాలెన్స్డ్గా ఉంటాం, న్యూట్రల్గా ఉంటాం. ఎలా ఉండాలి వీళ్ళతోటి, ఈమె ఏ టైపో వాడు ఏ టైపో అనే భావంతో ఉండి కరెక్ట్గా కొంతసేపు ఉండి నిర్ణయం అనేది తీసుకుంటాం. నిన్న చెప్పినట్టు నిర్ణయం పోస్ట్పోన్ చేస్తాం, తొందరపడి నిర్ణయం తీసుకోము. దానివల్ల మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి వాళ్ళ గురించి, ఓపెన్ మైండ్ తోటి ఉండడం వల్ల. అంతేగాని ముందే అభిప్రాయంతో ఫిక్స్ అవ్వడం వల్ల చాలా అనర్థాలు అయిపోతాయి. ఓకేనా? సో ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ ఆలోచనలు ఉండేవడమే కాకుండా కంపల్సరీ కలిసి ఏకమై ఫ్రెండ్స్ అయి ఉండాలి, తప్పదు, వేరే మార్గం లేదు. ఇప్పుడు ఒక అబ్బాయి ఫుల్ ర్యాష్గా వెహికల్ నడుపుతున్నాడు, వాళ్ళ అమ్మకు భయం, న్యాచురల్గా ఉంటుంది కదా భయము. సో కాగానే అబ్బాయి వాళ్ళ అమ్మ నాకు చెప్పింది, అరే విను సార్ మీరు చెప్పండి అబ్బాయికి, వీడు ఎంత చెప్పినా వినట్లేదు అంటే నేను అన్నాను సరే వీళ్ళు వినరు నాకు తెలుసు అని. నేనేం చేశాను, ఏదో డిస్కవరీ ఛానల్ ఏదో వస్తే దాంట్లో చూపించాను. ఏంటి అన్ని యాక్సిడెంట్ సీన్లే చూపిస్తున్నారు దాంట్లో, ఎలా యాక్సిడెంట్లే, ఎట్లా తల పగులుతుంది, ముక్కలు ముక్కలైన శవాలు ఇవే చూపిస్తున్నారు, చూడరా అన్నాను. ఇక అతి కష్టం మీద కూర్చొని చూశాడు. చూశాక వాడిలో దడ్ 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 అని భయం మొదలయ్యి, నేను చచ్చిన వెహికల్ నడపపో అన్నాడు. అసలే నడపనన్నాడు. మరి భయం పట్టుకుంది, తెలుసు నాకు భయం పట్టుకుంది. మనకి ఈజీ అతి మంచి లేదా అతి చెడులోకి వెళ్ళిపోతాం, ఇదే మనసు యొక్క బుద్ధి. నాకు తెలుసు కదా ఈ మనసు యొక్క బుద్ధి, కరెక్టేరా, నడపకరా, ఓకే అన్నాను. అని వెంటనే కొద్దిసేపు అయ్యాక ఏం చేశాను, రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తే యాక్సిడెంట్ అయిన సీన్లు చూపించాను. నడుచుకుంటూ వెళ్తే మరి ఇప్పుడు ఏం చేస్తావురా, అరే నడుచుకుంటూ వెళ్ళినా కూడా యాక్సిడెంట్లు, ఇప్పుడు ఏం చేస్తావు అన్నాను. ఇంట్లో వెళ్ళి ఇంట్లో కూర్చుంటావా, మరి ఇంట్లో కూర్చొని కాల్ జారి డామాను యాక్సిడెంట్లో చెప్పాను. అలా కూడా ఉన్నాయి, ఇప్పుడు ఏం చేద్దాం, మరి ఇంతకేం చేయాలి నువ్వు చెప్పు, అసలు నీ జ్ఞానం ఏందో చెప్పండి. అంటే అది కాదురా బాబు, రెండూ ఉంటాయి జీవితంలో, కష్ట సుఖాలు ఉంటాయి, ఇవన్నీ యాక్సిడెంట్లు ఎట్లయినా రావచ్చు, ఏదైనా ఏదే రకంగా సమస్య రావచ్చు. సో ముందు సమస్య కారణం ఏంటో తెలుసుకో, నీ మైండ్ తోటి కరెక్ట్గా ఉండు. కేవలం ఫాస్ట్గా వెళ్ళడమే సరైంది కాదు, అలానే కేవలం స్లోగా వెళ్ళడం కూడా సరైంది కాదు. బండి కొనుక్కొని చీమలాగా బండి మీద నడుచుకుంటే వెళ్ళాలనుకోండి, సైకిల్ వాడు మన ఓవర్టేక్ చేస్తాడు. ఇది దరిద్రం, ఇది ఎందుకు బండి కొనుక్కోవడం? అవునా? భయపడి కొందరు భయపడి మరి మెల్లగా నడుస్తుంటారు, ఎందుకు రా బాబు, నడుచుకుంటూ వెళ్ళిపోయినా ఫాస్ట్గా వెళ్ళిపోతాం, ఆ వెహికల్ ఏందని ఎందుకు అనిపిస్తుంది. సో ఇది అతి జాగ్రత్త, ఇది డేంజరే. అలాగని కేవలం ఫాస్ట్గా వెళ్తే ఇదిగు ఓవర్రు అసలు పట్టించుకోకుండా ఉండడం, అలా కాకుండా రెండు ఫాస్ట్, అరే యాక్సిడెంట్ కావచ్చు రా మెల్లగా వెళ్ళరా అనే థాట్ రావాలా వద్దా? మీరు బండి నడుపుతున్నప్పుడు యాక్సిడెంట్ కావాలని థాట్ రావాలా వద్దా? రావాలా వద్దా? అన్ని పాజిటివ్గానే మాట్లాడితే ఏమవుతుంది? ఏం పర్లేదు, ఎట్లయినా వెళ్ళరా, నీకు యాక్సిడెంట్ కాదురా అని ఆలోచన వస్తుంది. ఇది రాస్తే బాగుంటుందా? ఇక్కడే నేను బండి మీద వెళ్తున్నా, ఏం పర్లేదురా ఫాస్ట్కి వెళ్ళాను అనుకో, మీరు అందరు అవుట్, అవునా కదా? మరి ఏం రావాలి వెంటనే ఆలోచన, అక్కడ బ్రేక్ అయ్యిరా, ఎదురుగా అడ్డుగా ఉన్నారు వాళ్ళు, రావాలా వద్దా? యాక్సిడెంట్ కావచ్చురా వాళ్ళకి, ఏదైనా కావచ్చు, లేదా నీకు మూతి ముక్కు విరగవచ్చు అనే ఆలోచన రావాలా? ఇదే కదా నెగిటివ్ ఆలోచన. మరి ఇది రాకుంటే ఏం జరుగుతుంది? ఫాస్ట్కి వెళ్ళిపోయి గుద్దేస్తారు, బికాస్ ఇక థాట్స్ని బట్టే కదా మీరు డ్రైవింగ్ చేసేది. థాట్స్ ఓన్లీ పాజిటివ్ థాట్స్ ఉంటే ఓన్లీ పాజిటివ్, కానీ ఫాస్ట్ 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 అంటారు, అవుట్ మీ పని. లేదా కొందరు స్లో అనేది పాజిటివ్ అనుకొని స్లో 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 అంటారు, ఇక చీమలాగా నడుపుతుంటారు వెహికల్ను. ఎందుకది? అరే నువ్వు ఎందుకురా సిటీలో నడపట్లే, బండి ఏం నడపడరా అది, పక్క జరుగు మేము వెళ్తామా తిడతారు ఇక్కడైతే. వాళ్ళ తగ్గట్టుగా ఫాస్ట్గా ఉండాలి, ఇక్కడ చాలా డేంజర్ హైదరాబాద్ ముఖ్యంగా, అవునా? సో కొంత స్లో స్లోగా వెళ్ళడం పాజిటివ్ అనుకునే వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి ఏంటి స్లోగెళ్ళు 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 అంటారు. వెనుకకు వచ్చి నా కొడక జరుగుపోయా పక్క జరుగు, లాంగ్వేజ్ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు ఇక్కడ, అవునా? సో కొందరు ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళు ఇట్లా. సో కాబట్టి మీరు ఏది పాజిటివ్ అనుకుంటున్నారో, స్లో అనుకున్నా లేదా పాజిటివ్ అనుకున్నా, ఆ ఒక్కటే ఉంటే డేంజరు, రెండూ ఉండాలి. సమయ సందర్భాల తగ్గట్టు రెండింటిని ఉపయోగించుకోవాలి. ఫాస్ట్ ఉండాలి, స్లో ఉండాలి, బ్రేక్ ఉండాలి, ఎక్సలేటర్ ఉండాలి. ఉందా లేదా? ఒక ఎక్సలేటర్ కావాలా మీకు? ఎక్సలేటర్ అంటే తెలుసుగా రేజ్ చేయడం బండిని. ఎప్పుడు రేజ్ చేస్తుంటే ఏం జరుగుతుంది? ఎదురుగా మంచిగా రేజ్ చేశారనుకోండి ఏమవుతుంది? ఫాస్ట్కి వెళ్ళిపోయి గుద్దేస్తారు. సో కాబట్టి బ్రేక్ కూడా ఉండాలి. బ్రేక్ వేసినప్పుడు ఏమైనా బ్రేక్ ఉంటే ఏమవుతుంది? స్లో ఆపేస్తాం అడ్డెవరం రాగానే. సో ఈ రెండు ఆపోజిట్సేగా. సో చూడండి, ప్రతి దాంట్లో రెండు ఆపోజిట్స్ ఉన్నాయి. మొబైల్లో లోడింగ్ ఆప్షన్ ఉంది, డిలీట్ ఆప్షన్ కూడా ఉంది. ఉందా లేదా? ఒక్క లోడింగ్ ఆప్షన్ ఉంటే ఏం జరుగుతుంది? మీకు నచ్చిన పాటలని లోడ్ చేశారు, మొత్తం అయిపోయింది, నిండిపోయింది. ఇప్పుడు ఎట్లా కొత్త పాటలు లోడ్ చేయాలంటే? అప్పుడు ఏం కావాలి మీకు? డిలీట్ ఆప్షన్. మరి డిలీట్ ఆప్షన్ లేకుంటే ఎట్లా? మరి ఇదే నెగిటివ్ అంటున్నారు మీరు, ఓకేనా? సో కాబట్టి బాగా అర్థం చేసుకోండి, కంపల్సరీ మనకు ఏ పని చేస్తున్నా, మీరు చాలామంది మాకు పనులు కావట్లేదు అంటున్నారు. మీ పనులు కాకపోవడానికి కారణము మీకు నెగిటివ్ ఆలోచన రాకపోవడం, లేదా పాజిటివ్ ఆలోచన రాకపోవడం, లేదా రెండు కలిసి ఉండకపోవడం. వచ్చినా కానీ అయితే అతి నెగిటివ్ ఆలోచన, లేదా యాక్ కంపల్సరీ పని అయిపోతుంది అనుకుంటే వెళ్ళిపోతారు కొందరు, చచ్చినా కాదు పని, లేదా అసలే కాదు అసలే కాదు కొందరు వెళ్ళిపోతారు, అది ఇప్పుడు కూడా వర్కౌట్ కాదు. రెండు ఉండాలి, రెండింటి మధ్యలో కోఆపరేషన్ ఉండాలి, అప్పుడే అదిరిపోయేలాగా వర్కౌట్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నా క్లాస్ వినకముందు మీ విషయం చెప్పండి. ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు నా క్లాస్ వినాలి మీరు. నా క్లాస్ వినాలంటే జ్ఞాపక శక్తి ఉండాలా, మతిమరుపు ఉండాలా? నా క్లాస్ విని గుర్తుపెట్టుకోవాలంటే ఎందుకు ఉండాలి? జరగడం కాదు, నేను విన నిన్నటి గురించి మాట్లాడట్లే. ఇప్పుడు నా క్లాసు వినడానికి ఇప్పుడే ఈ ప్రజెంట్ ఈ క్షణంలో మీకు మతిమరపు అవసరం ఉందా, మెమరీ పవర్ అవసరమా? మెమరీ అవసరమా? ఫిక్సా? అంత ఈజీ క్వశ్చన్ అడగన్నా నేను, నువ్వు చెప్పగలిగితే ఇంకెందుకు నేను ఇక్కడ రావడం? చెప్పగలిగితే చెప్ప, కానీ అంత ఈజీ కాదు నేను అడిగే క్వశ్చన్. ఇక్కడే మీకు అర్థం కాక చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు చాలా మంది. కేవలం మెమోరీ పవర్ ఉంటే నా క్లాస్ వినగలుగుతారు అంటున్నారు మీరు. ఎస్ సార్ నో? కరెక్టా? ఇది కాదా? ఎందుకు కాదు? ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఏదో మాట వేస్తూ ఎస్ అంటే వీడు రియాక్ట్ కావట్లేదు అంటే నో అండి. వై నో లేదా వై ఎస్? మళ్ళీ న్యూట్రల్ కొత్త పదం వాడారు. న్యూట్రల్ అంటే జ్ఞాపక శక్తి, అది మతి మరప, ఇది మా ఇంటికి ఆకుపోయడం దాన్ని ఏమన్నా న్యూట్రల్ గా ఉండడం
అంటే. అంటే ఏంటంటే సార్, ఇప్పుడు జ్ఞాపక శక్తి అంటే జ్ఞాపక శక్తి ఉండాలి అని మనం అనుకుంటే ఇది వినుకుంటూ కూడా వేరే ఆలోచనలు వస్తాయి కదా.
సో కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నా క్లాస్ వింటున్నప్పుడు ఒక ఆలోచన మీ లోపల వస్తుంది, వీడు నన్ను దొంగ అన్నాడని ఆమెకు ఆలోచన వచ్చింది అనుకో. ఇప్పుడు నా క్లాస్ వినగలుగుతావా? నేను చెప్పేది నీకు వింటుందో వినబడుతుందా? లోపల థాట్ వస్తే బాడీ ప్రజెంట్ అంటే నేనే ఒక క్షణం ముందు నేను మీకు ఒకటి చెప్పాను, మిమ్మల్ని ఒకటి అన్నాను, అది ఇప్పుడు గుర్తుకొచ్చింది అనుకో, నా మాట వినగలుగుతారా? ఒకసారి ఆలోచించండి సూక్ష్మంగా. ఇక్కడే ఉంది సృష్టి రసం దాగి, మూడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఉండాలి అంటున్నా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్, నిన్న చెప్పాను అది. సో ఈ ముగ్గురు ప్రతి విషయంలో కలిసి ఉండాలి, ఉంటేనే అదిరిపోయే క్రియేషన్స్ జరుగుతాయి అంటున్నాను. సో యాక్చువల్గా మీరు జరిగే అద్భుతాలన్నీ కూడా ఈ ముగ్గురు కలిసి ఉండడం వల్లే, కలిసి ఉన్నప్పుడే జరుగుతున్నాయి. ఎలా అనేది ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మతి మరుపు, సపోజ్ విష్ణు అనుకుంటే శివుడు అనుకుందాం, డిస్ట్రాయ్ చేసేవాడుగా డిలీట్ చేసేవాడు. సో గుర్తుపెట్టుకోవడం విష్ణు అనుకుందాము, న్యూట్రల్గా ఉండేవాడు బ్రహ్మ అనుకుందాము. ఇక్కడ మతి మరుపు అవసరమా, మెమోరీ పవర్ అవసరమా అంటే ఎవరైనా చెప్పేది మెమోరీ పవరే ఉండాలి అంటున్నారు. కానీ నేను చెప్తున్నాను ఇట్స్ ఇంపాసిబుల్, కేవలం మెమోరీ పవర్ ఉంటే మీరు వినలేరన్నమాట. బికాజ్ మెమోరీ పవర్ ఉంటే ఇప్పుడు నేను చెప్పిందే కాకుండా దాంతోపాటు మీ గతంలో జరిగిన అన్ని కూడా గుర్తుకొస్తాయి. ఇంకా గతందే కాదు, ఇంతకు ముందు క్షణం నేను చెప్పింది కూడా గుర్తుకొస్తే మీరు వినగలుగుతారా? మీరు సోషల్ ఎగ్జామ్ రాస్తున్నారు, సైన్స్ ఎగ్జామ్ గుర్తుకొస్తే రాయగలుగుతారా? పోని ఫస్ట్ క్వశ్చన్ రాస్తున్నారు, సెకండ్ ఆన్సర్ గుర్తుకొస్తే రాయగలుగుతారా? రీమిక్స్ జీమిక్స్ అయిపోతాయి. ఆలోచించండి ఇక్కడ సూక్ష్మంగా.
మీరు ఎగ్జామ్ ఏంటంటే నా ఉద్దేశం ఓపెన్ మైండ్ తో ఇప్పుడు జరిగేది ఇష్టంగా తీసుకోవడం వల్ల కొంచెం.
వినండి, అది కాదు, అది వేరే ఎక్స్ప్లెనేషన్. అసలు అంటే ఇప్పుడు ఎలా పనిచేయాలి? మూడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నేనేం చెప్తున్నానంటే, చెప్పబోయేది ప్రతి దాంట్లో ఈ మూడు ఆలోచనలు, మూడింటి యొక్క అవసరం ఉంది ప్రతి క్రియేషన్లో. ఇప్పుడు నా క్లాస్ వినాలంటే మీకు మతి మరిపు ఉండాలి, మెమోరీ పవర్ ఉండాలి, న్యూట్రల్గా ఉండాలి. ముగ్గురు కలిసి ఒకే కాలంలో ఒకేసారి పనిచేయాలి. ఇప్పుడు తీసుకుని నేను చెప్పినది మీరు వింటున్నారు, విని వెంటనే మతి మెమోరీ పవర్ ఏం చేస్తుంది? మతి మరిపుకి ఇచ్చేస్తుంది. మతి మరిపు ఏం చేస్తుంది? మీకు గుర్తుకు రాకుండా చేస్తుంది. తర్వాత ఒక న్యూట్రల్గా ఉండి స్టోర్ చేస్తుంటాడు లోపల. ఒకేసారి ముగ్గురు మూడు పనులు జరుగుతున్నాయి. ఎందుకంటే నేను కంటిన్యూస్గా నేను చెప్తూనే ఉన్నాను. కంటిన్యూస్గా మీ ఒక పార్ట్ వినాలి, ఒక పార్ట్ మరపొచ్చేలాగా చేయాలి, మీకు ఒక పార్ట్ ఏమో స్టోర్ చేయాలి. అవసరమా లేదా ఆలోచించండి? మూడు అవసరం ఉన్నాయా లేదా ఇక్కడ? బికాస్ కంటిన్యూస్గా నా ఫ్లో జరుగుతుంది, మీరు కంటిన్యూస్గా వింటున్నారు. విన్నది గుర్తుకు చేసుకోవాలంటే గుర్తుకొచ్చింది అనుకో ప్రాబ్లం, నేను చెప్పేది మర్చిపోతారు. కంటే మర్చిపోవాలి, పూర్తిగా మర్చిపోతే అది ప్రాబ్లమే. సో కాబట్టి టెంపరీగా స్టోర్ అయ్యి ఉండాలి ఒక ప్లేస్లో, తర్వాత నెంబర్ వేసుకోవడానికి. అవునా కదా? సో ఇక్కడ ఒకే సమయంలో ఏదో అవసరం, మతి మరపు అవసరము, మెమోరీ పవర్స్ అవసరము, స్టోర్ చేసేవాడు ఒకటి అవసరం. సో ముగ్గురు కలిసి ఏకతాళంలో సైమల్టేనియస్గా ఒక లయబద్ధంగా పని చేసినప్పుడే అద్రిపోయేలాగా అద్రిపోయే క్లాస్ మీరు వినగలుగుతారు. తెలుసారు. సో ఇట్లా ప్రతి పనిలో మీరు ఈ మూడు యొక్క గుణాల యొక్క అవసరం ఉన్నది. ఈ ముగ్గురు, ఈ ముగ్గురిని నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటున్న ఆలోచన రూపంలో. సో ఈ ముగ్గురు అవసరము, ముగ్గురు అవసరం. ముద్దు ముగ్గురు కలిసి, ముగ్గురు కలిసి నాట్యం చేస్తుంటే ఎలా ఉంటుంది? ముగ్గురు వీడొక డ్యాన్స్, వీడు స్లో డ్యాన్స్, వాడు ఫాస్ట్, ఒక న్యూట్రల్ డ్యాన్సులు చేశారనుకోండి, ఎంత దరిద్రంగా ఉంటుంది? సో ముగ్గురు కలిసి నాట్యం చేస్తే, ముగ్గురు కలిసి వాళ్ళ పనుల వల్ల లయబద్ధంగా చేస్తే సూపర్గా ఉంటుందా లేదా? సో లయబద్ధత క్రియేట్ కావాలి అంటే మరి మీరు క్రియేట్ చేయాలి. నాకు పాజిటివ్ థాట్స్ ఏ ఉండాలంటే ఫుల్ అడ్డమైన జ్ఞాపకశక్తి ఒకటే ఉంటుంది. ఇక దరిద్రం మన జీవితం, మీకు అన్ని రోగాలకు కారణం బికాస్ ఆఫ్ జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉండడం వల్ల. ఇదేంటండి, జ్ఞాపకశక్తి అతిగా ఉండడం వల్లే మీ సమస్యలన్నీ కారణం అంటున్నాను. మీకు మరపేలేదు, శివుడే వద్దు మీకు, ఒక్క బ్రహ్మనే, ఒక విష్ణుగాడే కావాలి మీకు నడిపించేవాడు. ఎందుకు? జ్ఞాపకశక్తి ఉంటే ఎందుకు ప్రాబ్లం అయిపోతుంది అంటే గతం అంతా గుర్తుకొస్తూనే ఉంటుంది. మరి గతం బాగుందా? మీ గతం దరిద్రంగా ఉంది. పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి, ఎక్కువ నెగిటివ్లు ఉన్నాయి, వచ్చించావాలి. మరి అదంతా గుర్తుకొస్తుంటే మీ ప్రాబ్లం ఏంటి? అప్పుడు ఎలా ఉంటుంది మీ లైఫ్? గతం గుర్తుకొస్తే బాగుంటుందా, దుఃఖం ఉంటుందా? దరిద్రంగా ఉంటుంది, దుఃఖంగానే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ కష్టాలు, ఎక్కువ నెగిటివ్లు మీరు అనుకునేవి జరిగాయి కాబట్టి. బాగా అనుకునే జరిగితే పర్వాలేదు, కొద్దిగా బాగానే ఉంటుంది. అవునా? సో కాబట్టి మరి ఇప్పుడు ఏం చేయాలి? అనుకుని జరిగిన అన్నింటినీ డిలీట్ చేయాలా వద్దా? మతి మార్పు ఉండాలా వద్దా? మతి మార్పు ఏం చేస్తుంది? టెంపరీ డిలీటు, పర్మనెంట్ డిలీట్. ఇప్పుడు ఇంట్లో ఉంది ఏదో అనవసరమైన వస్తువు, పూర్తిగా ఎప్పుడో పనికి అసలే పని చేయమంటే ఏం చేశారు? పనికిరాని వస్తువులను బయటపడేశారు. ఎప్పుడైనా పని చేస్తాయంటే ఏం చేస్తారు? అటు మీద వేస్తారు. ఇప్పుడే అవసరం అంటే పక్కన పెట్టుకుంటారు. సేమ్ వే డిలీట్లో కూడా ఏం చేయాలంటే పర్మనెంట్ డిలీట్, టెంపరీ డిలీట్ అలా ఉంటాయండి. సో ఇప్పుడు ఈ శివుడు ముఖ్య పాత్ర పోషించాలి మీ లైఫ్లో. శివుడిని అర్థం చేసుకోవాలి. వై ఈ శివుడు ఈ నెగిటివ్స్ అన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నాడు? ఈ మతి మరపు ఎందుకు పెడుతున్నారు? ఈ అతి మరి పవర్ కావాలనుకుంటున్నారు కాబట్టి అది రివర్స్లో అతి మరపు కూడా తయారైపోతుంది. శివుడికి కోపం, నా కొడక నువ్వు విష్ణుకే ఇంపార్టెన్స్ ఇస్తావు, నన్ను పడుచుకొని సంగతి చెప్తాను, మాత్రం మతి మరపు. ఏది గుర్తుకు రావాలో అది గుర్తుకు రాదు, ఏది అనవసరం అది గుర్తుకొస్తుంది. అంతే మరి, ఎప్పుడైతే అవసరం అది రావాలి కదా, అది రాదు, రివర్సే వస్తుంది. ఎందుకంటే శత్రు అయిపోయింది కదా మతి మరపు మీకు. నన్ను దేశిస్తుంది, సంగతి చెప్తా, ఎప్పుడు అవసరం అప్పుడే గుర్తుకు రాకుండా చేస్తుంది. ఎగ్జామ్లోనే అని మర్చిపోతారు. ఇంట్లో ఉన్నప్పుడు అవే రిపీటు, ఇక నాకు వచ్చేసింది అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళంగానే దడ్ 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 కాతాం టోటల్ డ్యాండ్ అన్నీ మర్చిపోతారు. వై? బికాస్ మతి మరుగు నీ ఎనిమీ అయిపోయింది. ఇట్స్ నాట్ యువర్ ఫ్రెండ్, యు ఆర్ నాట్ యూజింగ్. అది యాక్చువల్గా మూడు కలిసి పనిచేస్తున్నాయి, ఈ స్థాయిలో కలిసి ఏకమై కలిసే ఉన్నాయి, ఇక్కడ కూడా కలిసి దగ్గరలోనే ఉన్నాయి. ఇక్కడికి వచ్చే వరకు విభజన స్టార్ట్ అయిపోయి శత్రువులు తయారైపోతాయి. సో కొద్దిగా మీరు లోపలికి వెళ్తే వి షేప్లో కొద్దిగా లోపలికి వెళ్తున్నా కొద్ది ఏమవుతుంది, ఆ దూరం అనేది తగ్గిపోవడం వల్ల చూసుకుంటే అరే పక్కకి రెండు అంతా ఒకటమే, అయ్యో ఇదేంది ఇద్దరం ఒక్క దగ్గర నుంచే వచ్చామా అని మీకు తెలిసిపోతుంది. ఓరు నీ అమ్మ అనవసరంగా ఇన్ని రోజులు ఫైటింగ్ చేసామే విడతాట అని మీకు అర్థమైపోతుంది. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే ఏ పనైనా మీకు జరగకపోవడానికి కారణం మీకు మూడు రకాల ఆలోచనలు లేకపోవడం. వెంట వెంటనే రావాలి మూడు 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 ఆలోచనలు. వాటి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉండాలి. అవి సరి అయిన సమయంలో ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళాలి, స్లోగా ఇప్పుడు ఏం ఆలోచన రావాలంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఏం అవసరం వస్తుందో తెలియదు. రెడీగా ఉండాలి. సడన్ గా డ్రంగా రేస్లో వెళ్ళి రానాలి, యాక్సిడెంట్ కావచ్చు రావాలి, అరే ఎవరు లేరా ఫాస్ట్గా వెళ్ళి రానాలి, సడన్గా రావు పంది అడ్డరంగ మళ్ళీ స్లోగా వెళ్ళి బ్రేక్ అయ్యి రాని ఆలోచన రావాలా వద్దా? సో ఈ మూడు రెడీగా ఉండాలి, మూడు థాట్స్. ఎస్ సార్? నో. ఆ పరిస్థితి తగ్గట్టుగా. కానీ ఎక్కడ మనం ఎక్కడ అవకాశం ఇస్తున్నాం? ఓన్లీ దరిద్ర పాజిటివ్ ఆలోచనలకే మనం విలువ ఇస్తున్నాం. దరిద్ర పాజిటివ్ ఉంటున్నాయి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. దరిద్రమే అది పాజిటివ్ థాట్స్ ఉంటే మన లైఫ్ అలా అదే కావాలనుకుంటున్నామా? నిజంగా అది ఉండదు, సాధ్యం కాదు. ఒకవేళ ఉన్నా కూడా దరిద్రమే మన లైఫ్. ఎంత రివర్స్ అయిపోతుంది, రివర్స్ వస్తున్నాయి, ఎక్కువ నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి. ఓకేనా? సో మీ ప్రతి పని జరగకపోవడానికి, సరిగ్గా జరగకపోవడానికి, ఆనందంగా మీ జీవితం ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఈ మూడు రకాల ఆలోచనలు లేకపోవడం. ఒకవేళ ఉన్నా వాటి మధ్యలో సఖ్యత లేకపోవడం, కోఆపరేషన్ లేకపోవడం. దానికి కారణం మీరు వాటికి ఆ కోఆపరేషన్ క్రియేట్ చేయకపోవడం. గుడ్డిగా ఎవడో చెప్పింది నమ్మేసి ఇదే ఉండాలి, అది ఉండకూడదు, ఇలాంటి అభిప్రాయాలు ఫిక్స్ చేస్తున్నారు. సో కాబట్టి పరమాత్మకు బుద్ధి లేక కాదు, ఆయనకు అన్నీ తెలిసే ఒక అద్భుతమైన మనసును సృష్టి చేశాడు. దాంట్లో అన్ని మూడు రకాల ఆలోచనలు పెట్టాడు. ఆ మూడు రకాల ఆలోచనలను మీరు ఉపయోగించుకోవాల్సిందే. ఓకేనా? సో ఈ
ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు కొంతమందికి ఇవ్వట్లేదని తెలిసింది, కొంతమంది కొంత అమౌంట్ ఇస్తున్నారని తెలిసింది. ఇప్పుడు నేను ఈ మూడు రకాల ఆలోచనలు ఏ రకంగా ఉపయోగించు?
అదే ఇప్పుడు మీకు ఏ ఆలోచన, అదే నెక్స్ట్ అదే చెప్తున్నాను అనుభవం. సో ఇప్పుడు మూడు రకాల, ఫస్ట్ మీ మనసులో మూడు రకాల ఆలోచనలు వస్తున్నాయా లేదా చెక్ చేసుకోండి. పాజిటివ్ ఆలోచన, పని అవుతుంది. నెగిటివ్ ఆలోచన, పని కాదు. మూడో ఆలోచన, పని అవుతుందో కాదా, న్యూట్రల్గా ఉంటారా, ఏమో ఏదైనా జరగవచ్చు, తటస్థంగా ఉండు, మిత్రుడు కాదు శత్రుడు కాదు అనే ఫీలింగ్లో. న్యూట్రల్ అంటే ఏంటి? ఇప్పుడు ఆమె ఎవరంటే మిత్రుడు అంటే పాజిటివ్, శత్రువు అంటే నెగిటివ్. మిత్రుడుగా శత్రువుగా, ఈమె ఎవరంటే మిత్రుడుగా శత్రువుగా, ఇట్లా అందరినీ మిత్రుడుగా శత్రువుగా అనే ఒకటి. ఈ మూడు రకాల ఆలోచన, ఉండి లేనట్టుగా ఉండరా, తామరాక మీద నీటి బొట్టులాగా ఉండరా, రాగద్వేషాలకు అతీతంగా ఉండు, ఈ ఆలోచనలన్నీ కూడా న్యూట్రల్ ఆలోచన. ఓకేనా? సో ఈ మూడు రకాలుగా ఆలోచనలు మీకు వస్తున్నాయా లేదా చెక్ చేసుకోండి. రాకుంటే రమ్మని చెప్పండి, లేకుంటే మీరే పాజిటివ్ ఆలోచన నెగిటివ్ ఇలా, ఇది నెగిటివ్ ఇట్లా అనుకోండి, పాజిటివ్ న్యూట్రల్ ఇట్లా. మూడు రకాలు క్రియేట్ చేయండి ఫస్ట్. క్రియేట్ చేసి వాటి మధ్యలో కోఆపరేషన్ క్రియేట్. మీరు ముగ్గురు ఉండాలి, ముగ్గురు కలవాలి. నేను వెహికల్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయిన ఆలోచన రాలేదనుకో, ఏంటి నెగిటివ్ రావట్లేదు, నీకేమైనా కోపం వచ్చిందా, నేనేమో సరిగ్గా చూడట్లేదు, రా రా రా, నేను వెయిట్ చేస్తాను. నేను అమ్మాయి వచ్చేసింది రా బాబు, ఇంకే టెన్షన్ లేదు. ఎందుకంటే రెండు ఆలోచనలు వస్తున్నాయి, మరి రెండు అక్కడ అది అవసరం. ఆ యాక్సిడెంట్ అవుతుందేమో అనే ఆలోచన వస్తున్నాయి కదా, నేను బ్యాలెన్స్గా ఉండేది, లేకుంటే ఫుల్గా ఫాస్ట్గా వెళ్ళిపోతాను అంతేగా. సో ఆ ఆలోచనలు వస్తున్నాయి, వాటిని ఉపయోగించుకుంటున్నాను కాబట్టి అంత ఈజీగా హాయిగా వెళ్ళగలుగుతున్నాను. ఓకేనా? సో ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే, ముఖ్యంగా కళ్ళు తెరిచినప్పుడు చాలామంది థాట్లెస్ స్టేజ్లు పాజిటివ్ అంటున్నారు. థాట్లెస్ స్టేజ్ అనేది ధ్యానంలో, ధ్యానానికి వెళ్ళేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు. పత్రిసారి చెప్పిన థాట్లెస్ స్టేజ్ అనేది ధ్యానం చేసేటప్పుడు. కానీ కళ్ళు తెరిచావా మనకి ఏం ఆలోచన రావాలి? మూడు ఆలోచనలు ప్రతి విషయంలో. ఈవెన్ భర్తతో ఉన్నా, ఎంత నమ్మకస్తులతో ఉన్నా మీకు ఈ మూడు ఆలోచనలు ఉండాల్సిందే ఉండాలి. వాటి మధ్యలో కోఆపరేషన్ ఉండాలి. ఇంకా కొద్దిగా డీపర్కి వెళ్తే ఏకమైపోయి ఉండాలి, స్వచ్ఛమైన శక్తిగా మారిపోతుంది. ఓకేనా? సో ఇలా మీరు మూడు రకాల ఆలోచనలు ఉపయోగించుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కొద్దిగా రఫ్ పదాలు కూడా వస్తాయి, అర్థం చేసుకోండి. నిన్న క్లాస్ విన్న వాళ్ళకి అయితే అర్థమవుతుంది నేను ఎందుకు వాడతాను. సో కాబట్టి మీరు మూడు రకాల ఆలోచనలను క్రియేట్ చేయాలి. ఒకతను పాల వ్యాపారం చేస్తాడు, వాడికి ఒకతను డబ్బులు ఇవ్వట్లే, పాలు తీసుకున్నాడు డబ్బులు ఇవ్వట్లే. దీనికి ఏం చేయాలి? మనకు తెలిసిన మన సంకల్పం పెట్టాడు, ఏంటి అరే నాకు పాలు డబ్బులు ఇవ్వరా అని అన్నాడు, రావట్లే. నేను చెప్పాను నీకు చచ్చినా రాదు అన్నాను. ఎందుకంటే నువ్వు పాజిటివ్ ఆలోచన పెడుతున్నావు, పాజిటివ్గానే సంకల్పం పెట్టావు, చచ్చినా వర్కౌట్ కాదు. ఒకవేళ వర్కౌట్ అయితే అయ్యేది, కానీ నీకు వర్కౌట్ కావట్లేదంటే నువ్వు ఇంకేదో కొత్తగా ప్రయత్నం చేయండి. నీ అబ్బాయి ఇస్తావు లేదా అనుకొని ధ్యానం చేశాడు, అలా కూడా రాలే. మరి ఇది కూడా ఒక థాటే కదా, నెగిటివ్ ఆలోచన నెగిటివ్గా డీల్ చేయడం. డబ్బులు మెల్లగి ఇవ్వకుండా ఏం చేస్తాం, బెదిరించి డబ్బులు లాక్కుంటాం, లేదు ఆ టైప్. సో ఇక్కడ బయట బెదిరించకుండా లోపలే చేస్తున్నాం అంతా. మనం ఏది బయట చేయాల్సిన అవసరం లే, అంతా లోపలే సరే సరి చేసుకోవాలి ఫస్ట్. సో అన్నాడు రాలే, న్యూట్రల్గా ఉండి లేనట్టుగా ఉండి సంకల్పం పెట్టాడు, అది వర్కౌట్ కాలేదు. ఫైనల్గా ఏం చేశాడు, అంజడుకో ఇస్తావు లేదా ఒకసారి అనుకున్నాడంటే, ఒకసారి యువరా అని మెల్లగా మాట్లాడటం, ఒకసారి న్యూట్రల్గా మాట్లాడటం, మూడు కలిపి మూడింటిని ప్యూర్ చేసి ఆ ఎనర్జీని అలా పంపించేశాడు వాడి దగ్గరికి. వితిన్ అరగంటలో డబ్బులు తెచ్చిచ్చాడు వాడే. వీడి ఇది లోపలే తిట్టుకున్నాడు, కేవలం లోపలే తిట్టుకుంటే బయట మారిపోయింది సీన్. ఇది న్యూ ఎనర్జీ కాన్సెప్ట్, ఇలా ఉండాలి లైఫ్. సో ఇక్కడ ఏం జరిగింది, మూడు రకాల ప్రయత్నం చేయడం తప్పేం కాదు, రానప్పుడు అప్డేట్ కావాలి, అప్డేట్స్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఒక పాజిటివ్గా సంకల్పం పెట్టి మంచిగా అడగడం అంతే కదా. సానా బాగానే దండోపాయాలంటారే ఆ టైప్ అన్నట్టు. ఫస్ట్ మెల్లికి చెప్తాం పిల్లలకైనా ఎవరికైనా, వినకుంటే కొద్దిగా కొట్టి లేపుతాం, లేకుంటే నీళ్లు పోసి మరీ లేపుతాం. అవునా? ఎగ్జాంపుల్ సేమ్ అదేవిధంగా ఈవెన్ దేవుడి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. భక్తులు పొగిడి 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 దేవుడు వస్తాడు వస్తాడు అని చూస్తారు. ఇక చచ్చే పరిస్థితి వస్తుంది వీడికి. ఆ రామదాస్ ఏం చేశాడు, చచ్చేంత వరకు పొగుడుతూనే ఉన్నాడు, రా నారాముడు నారాముడు నారాముడు. ఇక వాడు కొడుతుంటే వాతలు పెడుతుంటే తట్టుకోలేక ఆఖరికి ఏం చేశాడు, ఏమన్నాడు, ఎవడబ్బా సొమ్మని కులుకుతున్నావు అవుతారావా అనగా. అప్పుడు ఒక్కసారి ఇవాడు మరి విష్ణుమూర్తి ఎక్కడ ఉంటాడు, ఆయన ఆ పరమానంద స్థితిలో ఉంటాడు, ఆయన లేపాలంటే మామూలుగా ఆయనగానే ఉరికొచ్చాడు. అప్పుడు ఒక్కసారి మా ఇల్లు నుంచి బయటకు వచ్చావు, కరెక్టే కరెక్టే అబ్బా. ఎందుకు ఈ నెగిటివ్ ఎనర్జీని కూడా యూజ్ చేసుకున్నాడు, నెగిటివ్ థాట్ను, అదే ఇక్కడ నేను చెప్పేది. సో భగవంతుడు పొగుడుతూ వస్తాడు అనుకుంటున్నావు, నీ పొగడతకు లొంగేవాడు కాదాడు, వాడికి తెలుసు మీరు ఎందుకు పొగుడుతున్నారు. అమ్మ నాకొడగా నన్ను మంచోండి చేస్తావు, నేను మంచి చెడుకు అతీతుడిని, నన్ను రెండు రకాలు ఉపయోగిస్తాగా నేను రానని. నిజంగా తిట్టిన వాడికే దేవుడు వచ్చాడు, కేవలం పొగిడిన వాడు రాలేదు. మీరు కావాలంటే భక్తుల సినిమాలు అన్ని స్టడీ చేసి చూడండి, పొగిడి పొగిడి వస్తాడు వస్తాడు వస్తాడని లాస్ట్కు వాడు వచ్చాడు. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే దేవుడి పట్ల బంధం కట్ అయిపోయింది. వీడు వస్తాడు వస్తాడు, వీడు మంచోడు అనే భావన కూడా కట్ అయిపోయి ఆఖరికి భరించలేని చచ్చే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు వస్తావు భయ్, అరే నేను చచ్చే పరిస్థితిలో ఉన్నా అని అప్పుడు తిడితే కానీ ఆయన రాలేదు. ఎందుకంటే మా సీతాదేవి అంటుండి కోపం, ఇట్లా కళ్ళు ఎర్రదీసి వెళ్తారా లేదా, ఆవిడ పరిస్థితి ఏంటంటే ఇంకా టైం ఉంది అని అవుతుంటాడు దరిద్రుడు. అక్కడే ఉన్నాడు మరి దరిద్రుడు అంటున్నా దేవుడిని, మరి అనాలి తప్పదు, మరి అక్కడ విలన్ పాత్ర ఎత్తున్నాడు, అక్కడ దేవుడి పాత్ర ఎక్కడ ఎత్తున్నాడు, ఈ అని అవుతున్నాడు. ఇంత చీమ కుట్టినట్లేదా మా అనుభవుడికి, చూసారు లేదా సినిమాలు చూపించారు రామదాసులు, ఇంకా టైం ఉంది అన్నం ఉడకడానికి, టైం ఉంది ఉడికాక వెళ్తా అంటే చచ్చిపోయి మొత్తం 100% డిగ్రీస్లో మనం మారితే తప్ప. అంటే మనం ఒక రూపం వేసుకొని ఉన్నాం, నీరుగా ఉన్నాం. సో నీరుగా ఉంటే పరమాత్మ రాలేడు. ఎవరి దగ్గరికి వస్తాడు, వేపర్గా మారితే తప్ప పరమాత్మ రాలేడు. అంటే వేపర్ అంటే విస్తరిస్తుంది మొత్తం, ఆవిరిగా ఆవిరిగా ఉండి మొత్తం విపరీగా ఒక వాసనలాగా స్ప్రెడ్ అయిపోతుంది అంతటా. సో అలా తయారు కావాలి అంటే రూపాంతరం చెందాలి. సో వాడు ఒక అన్నంలాగా ఆ నీరులాగానే ఉన్నాడు కాబట్టి వేడి. ఇక వాడు కొడుతున్నా కొద్ది వీడిలో కూడా వేడి పుడుతుంది. అంటే ఏంటి, ద్రవ రూపంగా ఉన్న వీరు ఒక స్థితిలో వస్తే తప్ప వాయు రూపంలో మారలేరు. సో 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నాడు. మరి ఆయనకు శృతి కావాలి ఇస్తున్నాం. సో ఆయన రెడీగా ఉన్నాడు వాడు, కానీ వచ్చినా కానీ అప్పుడు ఏ విషయం, ఈ విష్ణుమూర్తి లేడు, రాలేదు అని మీరు అనుకుంటున్నారు. వచ్చాడు విష్ణుమూర్తి, కానీ ఏ రూపంలో ఉన్నాడు, వచ్చి ఏ రూపంలో ఉన్నాడు, రామదాస్ దగ్గర. ఎప్పుడు విష్ణుమూర్తి పక్కనే ఉన్నాడు, రామదాస్ పక్కన అంటున్నా. ఏ రూపంలో ఉన్నాడు జైల్లో ఉన్నప్పుడు, ఆ కొట్టేవాడి రూపంలోనే ఉన్నాడు. మరి ఎందుకు కొడుతున్నాడు, బికాజ్ 100 డిగ్రీస్ అయితే తప్ప, వేపర్ అయితే తప్ప ప్రత్యక్షం కాలేడు కాబట్టి. అందుకే ఇవన్నీ పరమాత్మ యొక్క రూపాలే అంటున్నా. సో ఒక డైరెక్ట్గా రానప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఏదో మారు వేషంలో వస్తాడని మనం అంటామే. మారు వేషంలో ఎలా వస్తాడు, ఇలా జ్ఞానంగా చెప్పడంగా రావచ్చు, లేదా ఒక కఠిన పరీక్ష ద్వారా రావచ్చు, ఏదో విలన్ లాగా రావచ్చు, ఒక హీరో లాగా కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చి బాధలు కష్టాలు సుఖాలు ఇలా పెడుతూ పెడుతూ ఫైనల్గా అతను ఒరిజినల్ రూపాన్ని చూపిస్తాడు. సో అతను ఒరిజినల్ రూపాన్ని చూసి అర్హత లేదా రామదాస్కు, కాబట్టి ఆయన ఏం చేశాడు, ఒక విలన్ రూపంలో వచ్చి కొడుతున్నాడు. ఇంత ఎంతసేపు ఎంత కొట్టినా వాడు చచ్చే పరిస్థితిలో ఉన్న మహాత్ముడు ప్రత్యక్షం కాగానే ఆ గాయాలన్నీ చూసుకొని వెంటనే మాయమైపోతాయి. అది ఆయన టాలెంట్ అని తెలియదు ఆయనకి. నిజమైన భక్తుడు మధ్య 100% అయ్యేంత వరకు ఉంటాడు. మామూలు భక్తుడు చిన్న నొప్పి రాగానే అబ్బా అని తిట్టేసి వదిలేసుకుంటాడు. దొంగ భక్తులని అది తెలుసు. సో రియల్ భక్తుడు, మరి రియల్ భక్తుడికి తన దర్శనాన్ని ఇవ్వాలి, వాడు కూడా తపన పడుతున్నాడు కాబట్టి. అది 100 డిగ్రీస్ అయితే తప్ప అతను తన దర్శనం ఇవ్వలేడు కాబట్టి కష్టం పెట్టాడు. అక్కడ కూడా పక్కనే ఉన్నాడు విష్ణుమూర్తి, కాకపోతే కఠినమైన రూపంలో ఉన్నాడు అంతే. తన స్వస్వరూప ఆనంద స్వరూపాన్ని చూసే అర్హత లేదు రామదాస్కు. సో అర్హత రావాలి అంటే ఒక స్థితి చేరాలి, ఒక 100 డిగ్రీస్ రావాలి. 100 డిగ్రీస్ వాటర్ వేపర్ అవుతుంది, అప్పుడు మీరు రూపాంతరం చెందుతారు. ఆ వేపర్గా ఉన్న సర్వాంతర్యామితగా మీరు కూడా మారుతారు కాబట్టి ఆయనతోటి శృతి అవుతుంది. ఓకేనా? సో ఇంత నిగూఢ రహస్యం దాగి ఉంది. అందుకే ఆ పరమాత్మ ఆనంద స్థితిలోనే ఎప్పుడు ఉంటాడు. తన పిల్లలు అంత బాధపడుతున్నాం, మనం అందరం ఆయన పిల్లలమే. ఒక కష్టాలు సుఖాలు అన్నీ పడుతున్నాయి, ఆయన ఎందుకు ఆనందంగా ఉంటాడంటే టైం ఇదంతా ఈ కష్టాలు సుఖాలు అనేది తన దగ్గర రావడం కోసమే ఆయన సృష్టి చేస్తున్నాడు అని తెలుసు కాబట్టి ఆయన డైరెక్టర్ ఎలాగైతే హాయిగా ఉంటాడో, నిజంగా జరుగుతున్నా నిజంగా చచ్చినా ఆయన బాధపడ్డాడు. డైరెక్టర్ నిజంగా చచ్చాడా, వెంటనే ఆయన ముందు ప్రతి కట్ట అనగానే మళ్ళీ మామూలు లేచి కూర్చుంటాడు. ఆత్మస్థాయిలో ఆలోచిస్తే నేను చచ్చిపోయాను అనుకోండి, మీకు బాధ వస్తుంది కావచ్చు, కానీ ఆయనకి ఏం బాధ లేదు. డింగనే ఆత్మ ప్రత్యక్షం అవుతుంది, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. ఆయనకు చావు ఎక్కడిది? ఆత్మకు చావు లేదు ఆయనకు తెలుసుగా. సో దేహం ఉండదు కావచ్చు, కానీ పరమాత్మ ఆత్మస్థాయిలో కూడా చూడగలుగుతాడు కాబట్టి ఆయనకి ఎలాంటి బాధ లేదు. డింగనే వదిలేశాడు, ఇంకో అక్కడ ఉన్నాడు ఆత్మరూపంలో, ఆయనకి ఎక్కడ బాధ? అర్థమైంది. సో ఇది చాలా డీపర్ సబ్జెక్టు, మీరు బాగా క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ మూడు రకాల ఆలోచనలు కంపల్సరీ ఉండవలసిందే. ఇక్కడ నేను దేవుణ్ణి తిట్టానా పొగిడానా? దేవుడి పట్ల నాకు కోపం ఉందా, ద్వేషం ఉందా, అంటే ప్రేమ ఉందా? ఇప్పుడు మీకేమర్థమైంది? కోపం ఉందా, ద్వేషం ఉందా? ఎందుకంటే తిట్టాను కదా, దరిద్రుడు రాలేదన్నాను. మళ్ళీ దానికి అది ఆయన్నే ఆ రూపంలో ఉన్నాడు అన్నాను. అంటే ఇక్కడ ప్రేమ ఉందా, ద్వేషం ఉందా, ఏముంది ఆయన పట్ల? అన్నీ ఉన్నాయి. దివ్యమైన భావన కూడా ఉందా లేదా? ఆయన మంచివాడు చెడ్డవాడు అన్నీ అంటున్నాను. సో ఇదే సరిగ్గా వినక సరిగ్గా అర్థం చేసుకోక కొందరు కావాలని వీడు దేవుణ్ణి తిడతాడని నాకు రూపాన్ని పెట్టేశారు. ఈ శ్రీధర్ అంటే నెగిటివ్ మాస్టర్ అని పేరు పెట్టాడు. నేను నెగిటివ్ మాస్టర్నే అండి, నేను నెగిటివ్ మాస్టర్నే, కానీ ఎంత పర్సెంటేజ్? 33%. సో 33% నెగిటివ్, 33% పాజిటివ్, 33% న్యూట్రల్ ఉన్నాయా లేదా? వాళ్ళు చెప్పేది కరెక్టే, కానీ అదే కరెక్ట్ కాదు, పూర్తిగా చెప్పట్లే. నెగిటివ్ మాస్టర్ అంటున్నారు కాదు, 30% నెగిటివ్ మాస్టర్. అర్థమైందా? సో ఇక్కడ బాగా అర్థం చేసుకోండి మీరు. ఇక్కడ నేను కేవలం తిట్టట్లేదు, తిడుతున్నాను, పొగుడుతున్నాను. అదే సీన్ను ఒక రాక్షసుడు ఎలా చూస్తాడు, ఒక దేవతడు ఎలా చూస్తాడు, ఒక మనిషి ఎలా చూస్తాడు, ఒక ముక్తి పొందిన వాడు ఎలా చూస్తాడు, ఈ నాలుగు స్థాయిలు తెలుసు కాబట్టి ఓహో పరమాత్మ ఎందుకు దెబ్బేస్తున్నాడా, ఇదే అసలు విషయం తెలుసు కాబట్టి ఓహో రైట్ పడని 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 నా కొడుకులు పడని అంటున్నాను నేను. ఎందుకు కోపం కసి కాదు మీకు మీ మీద, నాకు పడితే కానీ పరమాత్మ రారు, వీళ్ళు వెయిట్ చేస్తున్నందుకు. దానికోసమే మహాప్రభో ఈ మాయలోంచి ఎలా బయటికి రావాలి బాబో అని మొక్కుతున్నారు రోజు. మరి రావాలంటే ఇదే దారి, ఇంట్లో ఉన్న వాళ్ళు అందరితో గడవ జరగాలి, నలుగురు నాలుగు రూమ్లో పడుకోవాలి, ఇలా కొన్ని రోజులు అయిపోయి ఎందుకు రా ఈ జీవితం, ఎందుకు రా ఈ బంధాలు అనిపించాలి, ఒంటరి అయిపోవాలి, నలుగురులో ఉన్న ఒంటరి అయిపోవాలి. కాదు కాదు, ఇక అప్పుడే కాదు, ఒంటరిగా ఉండాలి కొన్ని రోజులు అయిపోయాయి, డింగన్ లోపల దైవం ప్రత్యక్షం అయిపోవాలి, ఆనందం రావాలి మీకు, మీకు మీరు ఇండిపెండెంట్ అయిపోయి అప్పులు అందరితో కావాలి. అప్పుడు ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది, అందరితో సరదాగా ఉంటుంది. డిపెండెన్సీ ఇండిపెండెన్సీ అన్ని మిక్స్ అయి ఉంటాయి అక్కడ. కానీ ఇప్పుడు అందరితో కలిసి ఉండడం వల్ల నేను కూతురు లేకుండా ఉండే, నేను కొడుకు లేకుండా ఉండే, నేను భర్త లేకుండా ఉండే, భార్య లేకుండా లేను, ఇలా దరిద్రంగా మీ భావాలు ఉన్నాయి కాబట్టి ఎట్లా ఉండేలా చూస్తా అని ఇంట్లోనే ఉండి ఎవరెవరు మాట్లాడుకోక 10 రోజులు 15 రోజులు అసలు మాట్లాడుకుని మాట్లాడుకుంటూ మాట్లాడుకోరు. అంటే భర్త లేకుండా ఉండగలుగుతున్నావుగా, అతతో మాట్లాడుకుంటూ దొంగ నా కొడుకు తిట్టుకుంటూ ఉండగలుగుతున్నారుగా. పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అయిపోయి మా పిల్లలతో మాట్లాడలే మాట్లాడతారు తల్లిదండ్రులు. అక్క నా అక్క నా చెల్లి, ఎక్కడిది అక్క చెల్లి, మాటలేవు ముచ్చట్లు లేవు. ఇలా బాధపడుతూ మా లైఫ్ ఇట్లయిపోయింది మా ఫ్యామిలీ అంటే పర్ఫెక్ట్గా ఉంది మీ ఫ్యామిలీ అన్న. ఇదేంటండి పర్ఫెక్ట్ అంటే, పర్ఫెక్టే ఇది మీకు తెలీదు, ఆధ్యాత్మిక ఎదుగుదల ఇది పర్ఫెక్ట్ ఇది. కొన్ని రోజులు ఆగండి, ఇప్పుడు కొద్దిగా లోపలికి వెళ్ళి మీ దైవాన్ని టచ్ అవ్వండి, దైవాన్ని టచ్ అయ్యాక అప్పుడు కొత్త రిలేషన్ స్టార్ట్ అవుతాయి మళ్ళీ వీళ్ళతోటే, అప్పుడు ఆ రిలేషన్ సూపర్గా ఉంటుంది. బికాజ్ మీరు డిపెండెన్సీ లేదు అక్కడ, ఏ బంధము లేదు, ఉండి లేనట్టుగా ఉంటారు, సరదాగా ఎవరు ఎలా ఉన్నా అర్థం చేసుకోగలరు. బికాజ్ ఆ ఆత్మస్థితిలో మీకంటూ ఒక ఆనందం ఉందిగా, ఈ మీద నా పిల్లల ద్వారానే వస్తుంది, నా భర్త ద్వారానే వస్తుంది, వాళ్ళు బాగుంటే నాకు ఆనందం అని ఒకప్పుడు అనుకున్నారు, ఇప్పుడు అది ఉండదు. బికాజ్ ఆనందం అనేది లోపల స్వతహా మీకు మీకే దొరికింది కాబట్టి ఈ ఆనందం ఉండడం వల్ల అప్పుడు ఎవరిని ఫోర్స్ చేయరు, ఎవరు ఎలా ఉంటారో అర్థం చేసుకుంటారు, యాక్సెప్టెన్స్లో ఉంటారు, అప్పుడు ఒక న్యూ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది. అది ఎవరి మీద ఏమి ఆశించిన రిలేషన్షిప్, ఒక స్వచ్ఛమైన తల్లిగా ఉంటారు. ఇప్పుడు మీరు స్వచ్ఛమైన తల్లి కాదు, ఏంటి తేడా స్వచ్ఛమైన తల్లికి మామూలు తల్లికి? ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉండడం స్వచ్ఛమైన తల్లి ఒక రూపం. కానీ మలినంగా ఉన్న తల్లి యొక్క ఉద్దేశం ఏంటి? ఎప్పుడు ఏదో ఆశిస్తూ ఉంటుంది. మలినం అయిపోయారంటున్నారు, మరి ఏదో పదం వాడాలిగా, నిజం మలినం అది అంటే ఇంప్యూరిటీ. ఒక వ్యాపారం చేస్తున్నారు, మీరు పిల్లల్ని ప్రేమ ఇవ్వట్లేదు, వ్యాపారం చేస్తున్నారు. నీకు 10 ఏళ్ళని పోషించా నాకు ఇంత ఇవ్వాలి, నువ్వు నేను 20 ఏళ్ళని పోషించా నాకు ఇంత ఇవ్వాలి. బిజినెస్ లో ఎలాగైతే ఇచ్చి పుచ్చుకోవాలి నేను
పెంచలేదా?
సో ఇది వ్యాపారమా, ఇదేమన్నా ప్రేమనా? వ్యాపారంలో ఏముంటుంది, ఇచ్చి పుచ్చుకోవాలి ఉంటాయి. సేమ్ అదే జరుగుతుందిగా భార్య మీద, నాకు ఇది ఇచ్చావా నేను అప్పుడు నీకు వండు పెడతా, నాకు చీర కొని పెట్టావా నీకు ఇలా ఉంటా, లేకుంటే ఉప్పు ఎక్కువేస్తా కారం ఎక్కువ. సో కాబట్టి ఇది వ్యాపారం అయిపోయింది, ఇట్స్ నాట్ ఏ ప్రేమ. దయచేసి మీకు ప్రేమ లేదండి, ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే నిజంగా ఎవరు అలా ఉండరు. స్వచ్ఛమైన తల్లులు ఎవరు నాకు తెలిసి చాలా తక్కువ మంది, ఒకరు మీ వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఎందుకు అంటే ఆ స్వచ్ఛమైన తల్లిగా మారాలంటే మీరు మీ దైవం దగ్గర చేరితేనే సాధ్యమవుతుంది, లేకుండా చచ్చినా సాధ్యం కాదు. మీకు అంతరంలోనే మీకు కావాల్సినది సంపూర్ణంగా మీకు దొరికినప్పుడే బాహ్యంగా రిలేషన్షిప్స్ ద్వారా మీరు ఎక్స్పెక్ట్ చేయండి. సో కానీ ఆ అంతరంలో దైవం దగ్గర చేరాలంటే ముందు బాహ్య బంధాలు కట్ కావాలి. కాబట్టి ఈ ఇంటి పట్ల, బంధాల పట్ల, ఫ్రెండ్స్ పట్ల, ఈవెన్ ఫ్రెండ్స్ కూడా శత్రువులు తయారుతారు, ఈవెన్ గురువులు కూడా శత్రువులుగా తయారైపోతారు. మరి ఎందుకంటే చిత్త చివరి బంధం గురువే, చిట్ట చివరి బంధం ఎవరు, భర్త కాదు భార్య కాదు, ఆధ్యాత్మికంగా గురువు. ఈ గురువు కూడా శత్రువు అయిపోతాడు ఎందుకంటే ఆనే పట్టుకొని కూర్చుంటారు. ఎందుకంటే అందరి బంధాలు వదిలేసాక ఒక గురువు దరిద్ర దొరుకుతాడు మీకు, ఎవడో నాలంటేదవా. ఇక వాడి మీద స్టార్ట్ అయిపోతుంది, అమ్మా వీడుంటే ఆహా ఎంత బాగుంది, అన్ని బంధాలు వదిలేసి వీడు ఒకటి దొరికాడు, ఎంత బాగుంది, ఎంత హాయిగా ఉంది. ఎందుకంటే కొద్దిగా దైవంకి దగ్గరికి తీసుకెళ్తాడు కదా, ఆ వాసనలు వస్తుంటాయి. ఒక మల్లెపూ తోటకి వెళ్తే మల్లెపూ వాసన వచ్చినట్టు అక్కడికి దైవం దగ్గర గురువు దగ్గర ఉంటుంటే మీకు ఆ ఫీలింగ్స్ వస్తుంటాయి. గురువు వల్లనే వచ్చింది అనే మళ్ళీ మాయలో పడిపోతారు. ఈ గురువు ఏం చేయాలి అప్పుడు, అజ్ఞాన గురువు అయితే వాడు కూడా నిజంగా కూడా నా వల్లనే వచ్చిందా అని అనుకోని ఇక మిమ్మల్ని మాయలు పడేస్తాడు. నాలంటే ఏదో గురువు నాకంత సీన్ లేదమ్మా, అది ఏదో జస్ట్ నువ్వు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు, నా వాసన నీకు తగిలి నా ఫీలింగ్స్ నీకు వస్తాయి నా వల్ల కాదు అంటాం. అయినా కానీ ఏం చేస్తారు, కాదండి మీ వల్లనే వచ్చింది, నీ అబ్బ నా వల్ల వచ్చిందంటావా, ఇక నా విక్రత రూపం చూపిస్తా అని ఒక్కొక్క మోసం చేసేస్తాను కావాలని. ఇక చచ్చుకుంటూ నన్ను వదిలేస్తావు, ఇక నన్ను వదిలేసాక ఎక్కడికి వెళ్ళాలి నువ్వు, ఎవడు నాలాంటి ఏదవా నీకు దొరకడు గురువు భూమి మీద. ఇక దొరకడు భర్తలు, దొరకడు గురువు, దొరకడు ఇలాంటి ఏదవా ఏదవాంటి అన్ని మూడు కలిసి చెప్పినవాడు ఎవడు లేడు. ఇక ఫైనల్గా నాలాంటి ప్రతిరూపం ఎక్కడ ఉంటాడు, నీ లోపలే దొరుకుతాడు. అక్కడికి వెళ్ళిపోయాక మొత్తం సొల్యూషన్ అంతా తెలుస్తుంది. అప్పుడు ఎవరితోటి ఎంత ఉండాలో అంతే ఉంటారు. సో గురువు కూడా మోసం చేయాల్సిన పరిస్థితి తెచ్చుకోకండి. ముందే మేము ఏదో బంధాలు క్రియేట్ చేయము, మా న్యూమెరిజీలో అది లేదు. మీరు బయట గురువుల దగ్గరికి వెళ్తే చాలా బంధాలు ఇరుక్కుంటున్నారు కాబట్టి చెప్తున్నాను. సో గురువు కూడా, వాడు ఎంత పెద్ద జ్ఞాని కావచ్చు, వాడు బ్రహ్మదేవుడే కావచ్చు, అతను కూడా గురువు రూపంలో వచ్చినా మీరు ఆయనను వదలవలసిందే. ఎందుకు, మీకు మాత్రమే సంతరమైన దైవం ఉన్నాడు కాబట్టి మీ లోపల. ఎవరు అతను, మీ ఆత్మ. సో మీ ఆత్మ దగ్గరికి మీరు చేరాలి కాబట్టి మరి మీరు సింపుల్గా అర్థం చేసుకొని సింపుల్గా వదిలేస్తే ప్రాబ్లం లేదు. మీరు పట్టుకొని మా గురువు లేకుంటే నేను ఉండలే అనుకుంటే గురువు సలహా కూడా మీ నాశనానికే కారణమవుతుంది. గురువు సలహా కూడా కొంతవరకే, ఓవర్గా సలహా తీసుకున్నారనుకోండి ఏం జరుగుతుంది, సోల్ దెబ్బేస్తుంది, పని కాకుండా అడ్డుపడుతుంది. మీ సోలే చాలు, వాడిని ఎక్కువ నమ్మావు చాలు అని చెప్తుంది. అప్పుడు ఇక గురువు సలహా కూడా పని చేయనప్పుడు ఏం చేస్తారు, ఇక ఈ రియాక్షన్ లేదు, నీ అమ్మ ఈ గురువుని పట్టుకున్నా కూడా మాకు రిజల్ట్ రావట్లేదు అంటారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఇక అంతకు మించిన గురువు దొరకడు. ఒకవేళ సత్యమే అసలు గురువు దొరికితే మీకు, ఇక అప్పుడు ఏం చేస్తారు, ఫైనల్గా నిరుత్సాహంగా అలా ఉంటారు. ఇక ఎవరితో బంధం పెట్టుకోవాలని అర్థం కాదు, ఎవరు సరిగ్గా అనిపించదు, అల్టిమేట్ జ్ఞానాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు, ఫైనల్గా మీతో మీరు అలా ఉంటారు. ఉన్నప్పుడు మీ దైవం ప్రత్యక్షమవుతాడు, ఆయనతో ఆ డోర్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యాక మీకు మొత్తం చరిత్ర అంతా అర్థమైపోయింది. అప్పుడు ఎవరితో ఎంత ఉండాలి అంత అవసరమే లేదుగా, అల్టిమేట్ జ్ఞానం ఆయన దగ్గర నుంచే వస్తున్నప్పుడు. నాకు ఎవరు గురువు లేరు ఈ జన్మలో, అంతా ఆయన్ని ప్రత్యక్షమైన నాలుగు రోజే వచ్చింది కాబట్టి నాకు ఏ గురువు అవసరం రాలేదు. సో కాబట్టి ఇక నేను నా గురువు నాలుగు నుంచి మెసేజ్ వచ్చాక నేను గురువు మీద బా పద్ధతి సార్ ప్లీజ్ నాకు ఏం చెప్తారండి జ్ఞానం, కాలు పిసుకోవడం అడగడం ఏం అడగాలి, కాలు పిసుకుంటాను కానీ ఏం అడగాలి ఆయన నా లోపల, నా ఆత్మ నాకు చెప్పినప్పుడు నేను ఏం అడగాలి ఆయన దగ్గర. ఇది అహంకారం కాదు, ఇది నా లోపల నుంచి వస్తుంది కాబట్టి రాకుంటే అడుగుతాను. ఒకవేళ నేను మాయలో పడిపోయి నేను ఆత్మస్థితికి దూరం అయిపోతే అప్పుడు అడుగుతాను. కానీ నా ఆత్మతో ఎప్పుడంటే అప్పుడు వెళ్ళగలుగుతున్నాను. ఏ జ్ఞానం అంటే అదే జ్ఞానం ఇచ్చినప్పుడు నేను గురువుని ఏమి అడగాలి, అప్పుడు సరదాగా అనుభవాలు పంచుకోవడమే, ఇంకా వేరే ఏమి ఉండదు. అర్థమైంది కదా. సో చివరి మీ గురువులతోటి కూడా మోసం చేసే పరిస్థితి తెచ్చుకోకండి. గురువులు మోసం, రియల్ గురువు అయితే డెఫినెట్గా మోసం చేస్తాడు మీరు బంధువులు ఇరుక్కుంటే. ఒకవేళ రియల్ గురువు కాకుంటే నిజంగా కావాలని మోసం చేస్తాడు, వాడి కామకృతలు ఉంటే చేస్తాయి కాబట్టి వాడు ఆ రకంగా మోసం చేస్తాడు. మొత్తానికి ఏదో రకంగా మాత్రం మీరు బయటికి రావాల్సిందే ఆ గురువు దగ్గర నుంచి. ఎందుకంటే వీళ్ళందరూ వచ్చిపోయేవాళ్ళు కానీ శాశ్వతంగా ఉండేవాళ్ళు కాదు. ఆ గురువైనా కూడా ఎప్పుడు శాశ్వతంగా ఉండేది మీ శరీరం, మనసు, బుద్ధి, ఈ జన్మలు బతుకున్నంత వరకు శరీరం, మనసు, హృదయం, ఆత్మ. కాబట్టి వీటితోటి కనెక్షన్ పెట్టుకోవాలి మీరు అల్టిమేట్గా. ఓకేనా, క్లియర్గా ఉందా లేదా సబ్జెక్టు? ఓకే, సో మూడు థాట్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. ఫస్ట్, కళ్ళు తెరిచినప్పుడు ఏ పని చేస్తున్నా, వంట వండుతున్నారు మూడు రకాల ఆలోచనలు, స్నానం చేస్తున్నారు మూడు రకాల ఆలోచనలు ఉండాలి. అలా ఏ పని చేస్తున్నా, ఏ పని చేస్తున్నా మూడు రకాల ఆలోచన ఉండాలి, మూడు రకాలు వాటిని ఉపయోగించుకోవాలి, మూడింటి మధ్యలో క్రియేషన్ కోఆపరేషన్ క్రియేట్ చేయాలి, అదే మీ పని. ఓకేనా, ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇక ఇప్పుడు కటింగ్లు చేయకండి ధ్యానం చేసేటప్పుడు, అయిపోయింది. పత్రిసారు ఏబీసీడీలు చెప్పాడు, కేవలం ఏబీసీడీలు చదివితే ఇంకో ఇలా తయారవుతుంది దరిద్రంగా. వచ్చేసా ఏబీసీడీలు, ఇంకా ఏబీసీడీలు, రోజు స్కూల్కి వెళ్తున్నారు రోజు ఏబీసీడీలు చదువుతున్నారు, ఎలా ఉంటుందండి మీ లైఫ్, బాగుంటుందా దరిద్రంగా ఉంటుందా? స్కూల్కి వెళ్ళాలనిపిస్తుందా, ఎందుకు రా బాబు ఈ శ్వాస విద్యాస ఎన్ని రోజులు రా బాబు అని అంటున్నారు చాలామంది. సో కుదరట్లేదురా బాబాయ్ అంటున్నారు. ఎందుకు కుదురుతుంది చచ్చిన, ఏమైనా ఎపిసోడ్లు చదువుతున్నారు వెళ్ళి రోజు. ఇక అదే పనే, శ్వాసం వ్యత్యాస కటింగ్, శ్వాసం వ్యత్యాస కటింగ్. కటింగ్ మాస్టర్లు తయారయ్యారు, కటింగ్ చేసి 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 బోర్ కొట్టి ఏం చేయాలో అర్థం కావట్లే. కటింగ్ అంటే తెలుసా, ఆలోచనలు కట్ చేయడం రాగానే టిక్ 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 అని కొత్తగా తెలియదు కొందరికి, ఎంత కట్ చేసినా వస్తూనే ఉన్నాయి. సో ఒక ఇప్పుడు ఇక ఆపేయండి అది. అది ఏబీసీడీలు చెప్తున్నాడు పత్రిక సార్ స్టేజ్ మీద, మరి స్టేజ్ మీద అలాగే చెప్పాలి. కొన్ని వేల మంది లక్షల మంది ఉంటారు, వాళ్ళ ముందు ఏదో పిహెచ్డీ సబ్జెక్ట్ చెప్పలేడని. సో బేసిక్ చెప్తున్నాడు, మిగతా అవన్నీ బుక్స్ చదవంటారా బాబట్టి మనం బుక్స్ చదవం. అదే మా పత్రిక సార్ చెప్పాడు, మా గురుగారు చెప్పారు. గురువు కాదు దయ్యం తయారవుతాడు పత్రిక సార్, పెద్ద మోసగాడు తయారవుతాడు మీకు. ఆయన అలానే ఉన్నాడు, కానీ ఇప్పుడు ఆయన జ్ఞానం మీకు ఏమైంది, ఇప్పుడు పనే చేయట్లేదు. బికాజ్ అతిగా పట్టుకున్నారు ఆ జ్ఞానాన్ని, వదిలేయాలి ఆ జ్ఞానాన్ని వదిలేసి ఇంకా హయ్యర్ జ్ఞానం. 112 పద్ధతులు ఉన్నాయి, ఒక పద్ధతితో ఆగిపోకూడదు. మరి ఆయన బుక్స్ రిలీజ్ చేశాడు, ఏం చదివారు? బుక్స్ చదవమని చెప్పాడా లేదా ఆయన? కేవలం శాస్త్రం ధ్యాస పెట్టి అక్కడే ఉండమని చెప్పలేగా, సాధ్యాయం చేయమన్నాడు, బుక్స్ చదవమన్నాడు. ఆ బుక్స్లో ఏముందో ఆచరణ చేయాలిగా. 112 పద్ధతులు అయినా కొన్నైనా చదివారా? చదివిన ఆచరణ చేశారా? ధ్యానమే పద్ధతి వేరే ఉంది, గమనించడం ఆలోచనలు అనేది ఒకటి ఉంది పద్ధతి. మరి గమనిస్తున్నారా కట్ చేస్తున్నారా? గమనించడం వేరే, కటింగ్ చేయడం వేరుగా. మరి కేవలం కటింగ్ చేస్తూనే కూర్చున్నారు, అదే పెద్ద ప్రాబ్లం. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటి? గమనిస్తూ ఫస్ట్ మా పనులు చేస్తున్నప్పుడు 3 రకాల ఆలోచనలు ఉన్నాయా, కళ్ళు మూసుకున్నప్పుడు 3 రకాల ఆలోచనలు వస్తున్నాయా. ఓకే రైట్, ఇది ఓకే. సో ఫస్ట్ మామూలుగా కటింగ్ చేయడం, రెండవది నా దగ్గరకు వచ్చే నా కాన్సెప్ట్లో ఏం చెప్తున్నాను, 3 రకాల ఆలోచనలు ఉండాలి కళ్ళు తెరిచినప్పుడు. కళ్ళు మూసినప్పుడు ఏం చేయాలి? 3 రకాలు వదిలేసి లోపలికి వెళ్ళాలి, అవునా కదా, నిన్న చెప్పాను. సో ఇప్పుడు ఇంకొక పద్ధతి ఏంటంటే, మీరు చేయవలసింది ఏంటంటే మానసిక స్థాయిలో సరిగ్గా ఆలోచనలతో డీల్ చేయాలి. ఎప్పుడైతే ఆలోచనలను సరిగ్గా డీల్ చేయలేదో అది ఏమైపోతుంది? శారీరక అనారోగ్యంగా తయారవుతుంది. అంటే మెంటల్ గాలు ఫిజికల్ గాలు కూడా తయారవుతారు. మీరు మానసికంగా ఆలోచనలు వస్తున్నాయంటే మీరు మెంటల్ అనారోగ్యంతో ఉన్నట్టే, మానసిక రోగులే, ఒప్పుకోండి. ఇదేంటండి ఆలోచనలు వచ్చిన రోగులే అంటే, అంతే రోగులే, ఎంత రావాలో అంతే రావాలి. అంతకంటే ఎవరికి వచ్చి మిమ్మల్ని పీడిస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయంటే మాత్రం మీరు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టే. అది కొద్దిగా ఓవర్ అయిపోతే ఇక పిచ్చోళ్ళైపోతారు. ఆలోచన రావడం తప్పు కాదు, ఆలోచన వస్తే స్పందించి పిచ్చి పిచ్చిగా అయిపోతున్నారే. నెగిటివ్ ఆలోచన రాగానే పిచ్చి పిచ్చి అయిపోతున్నారు అంటే ఏంటి, మీకు మానసిక రోగం ఉన్నట్టు. అర్థమైందా? అది మానసిక రోగమే, ఒప్పుకోండి, ఏం పర్వాలేదు. నాకు అనారోగ్యం ఉంది అన్నప్పుడే మీకు పరిష్కారం లభిస్తుంది. నాకు ఈ ఆలోచనలు ఉన్నాయి, ఈ ఆలోచనలు వస్తున్నాయి, నేను దీంతో సరిగ్గా ఉండలేకపోతున్నాను, హాయిగా ఉండాలి. మీ రక్షణ అక్కడ ఏదైనా ఉండాలి, హాయిగా ఉండాలి. ఒక పరమాత్మనే హాయిగా ఉంటాడు, నిశ్చలంగా ఎఫెక్ట్ కాకుండా, తామరాకు మీద నీటి బొట్టులాగా. మీరు తామరాకు మీద నీటి బొట్టులాగా హాయిగా లేక ఉండలేకపోతున్నారంటే అర్థమేంటి? మీకు రోగం ఉన్నట్టే. అది మానసిక స్థాయిలో, ఆలోచన స్థాయిలో మీరు హాయిగా ఉండలేదంటే అర్థమేంటి? మీకు మానసిక రోగం ఉంది, ఒప్పుకోండి, ఏం పర్వాలేదు, నష్టమేం లేదు. అలాగే శరీరంతో హాయిగా ఉండలేదంటే ఉండలేకపోతున్నారంటే అర్థమేంటి? మీకు శరీరంలో ఏదో ప్రాబ్లం ఉంది. సో శారీరక అనారోగ్యం ఉంది, ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ ఒప్పుకోవడం. సో ఆలోచన రావడం తప్పు కాదు, కానీ ఆలోచనలు మీ ఆలోచన రావడం వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఎఫెక్ట్ అవుతున్నారు, తొణుకుతున్నారంటే డెఫినెట్గా మీరు మానసిక రోగులు. మరి దీనికి ఏం చేయాలి పరిష్కారం? సో నేనేం చెప్పాను, ఫస్ట్ 3 రకాల ఆలోచనలు వస్తున్నాయా లేదా చెక్ చేసుకోండి. కావాలి, ఉండాలి అనుకున్నప్పుడు, 3 రకాల కంపల్సరీ ఆలోచనలు ఉండాలి అనుకున్న అన్ని సాధన చేస్తున్నప్పుడు మీకు బాధ వస్తుందా? రావద్దు అనుకున్నారు కాబట్టి మీకు బాధ, ఓన్లీ పాజిటివ్ ఆలోచనలు రావాలనుకున్నారు కాబట్టి రాకపోతే బాధ వస్తుంది. కానీ నెగిటివ్ ఆలోచన కూడా రావాలి, న్యూట్రల్గా ఆలోచన కూడా రావాలి, ఇవి వస్తేనే బ్యాలెన్స్గా ఉంటామని కొత్త జ్ఞానం తెలుసుకుంది కదా. ఇప్పుడు మీకు 3 రావాలి ఆలోచనలు రావాలి అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది? అంత బాధ రాదు కదా, అంత తొందరగారు కదా, ఇదే పర్ఫెక్ట్ అని అర్థమవుతుంది కదా ఫస్ట్ థియరిటికల్గానే. సో కాబట్టి మీకు బాధ అనేది తగ్గుతుంది, మీ ఆలోచనలు వస్తుంటే. ఓకే, నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి, దాని తగ్గట్టుగా పాజిటివ్ రావట్లేదు. సో నెగిటివ్ ఆలోచన నువ్వు పోకు అను, పోపో అన్నారు. ఇప్పుడు ఏమంటారు? ఉండు, కానీ దాని తగ్గట్టుగా పాజిటివ్ ఆలోచనలు కూడా చోటు ఇవ్వు. ఎలా రావాలి? ఒక గంట సేపు నెగిటివ్ ఆలోచనలు వస్తే ఎలా ఉంటుంది? ఒక రోజంతా నెగిటివ్ ఆలోచనలు, ఒక రోజంతా పాజిటివ్ ఆలోచనలు, ఇలా ఉండాలా? లేదా ఒక గంట సేపు నెగిటివ్ ఆలోచన, ఒక గంట సేపు పాజిటివ్ ఆలోచన, ఇలా ఉండాలా? లేదా ఒక నెగిటివ్ ఆలోచన రాగానే ఒక పాజిటివ్, తర్వాత న్యూట్రల్, తర్వాత నెగిటివ్, తర్వాత పాజిటివ్, ఇలా రావాలా? ఎలా ఉంటే బాగుంటుందో మీరే ఆలోచించండి, ఒకసారి ప్లాన్ చేసుకోవాలి. 3 కంపల్సరీ ఉంటాయి డిసైడెడ్. మరి ఇప్పుడు ఎలా ఉండాలి? వెంటికలు వెంటికలు ఉన్నాయి కంపల్సరీ. ఇప్పుడు ఎలా జడేసుకోవాలి? ఇలా జడేసుకోవాలా? ఇలా ఇప్పుకొని తిరగాల? ఎలా ఎన్నంటే ఎలా, 2 రకాల జడలు అంటే 2 రకాలు వేసుకోవచ్చు, అవునా? సో అట్లాగే ఇప్పుడు ఆలోచనలు కంపల్సరీ ఉన్నప్పుడు ఎలా వస్తే బాగుంటుంది? మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి రావాలి. ఎలా వస్తే బాగుంటుంది? ఒక రోజంతా నెగిటివ్, ఒక రోజంతా పాజిటివ్, ఒక రోజంతా న్యూట్రల్, ఇట్లా మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్ ఆలోచిస్తే అల్టిమేట్గా మీరు ఎక్కడికి వస్తారు? 3 ఆలోచనలు ఎక్కడెక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? ఎట్లా రావాలి ఆలోచన చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. పర్లేదు, పక్క పక్కనే ఉంటాయి. బాగుంటుందా లేదా? పక్క పక్కనే ఉండి అలా దగ్గర దగ్గర చచ్చిపోతావరా అని రాసా లేదురా, మళ్ళీ పుడతావు పర్లే. ఇదే బాడీలో వచ్చింది అనుకోండి ఏమంటుంది బాబు? భయం ఉంటుందా? అది చస్తావరా చస్తావరా రోజంతా వచ్చి తెల్ల. సో కాబట్టి ఇక్కడ మూడు ఆలోచన కంపల్సరీ. ఇప్పుడు ముగ్గురు పిల్లలు కంపల్సరీ. ఇప్పుడు ఎవరిని మార్చలేదు, ముగ్గురు మూడు రకాలు ఉన్నారు. ఇప్పుడు మనసు అంటే మీ పాప, మీ తల్లి. సో మీరు మనసుకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. సో మనసు ఏం చేస్తుంది? ఏదో ఒక ఆలోచన ఇస్తుంది. ఒకరోజు తర్వాత ఆపోజిట్ ఆలోచన క్రియేట్ చేస్తుంది. అప్పుడు మనసుకు చెప్పాలి, ఏ మై డియర్ మనసు ఇలా ఉంటే ప్రాబ్లము, మై డియర్ పాప ఇలా కాదు, ఇలా చేద్దాము, మూడు పక్క పక్కన పెట్టుకుందాము అని చెప్పి చూడాలి. ఏ మనసు కేవలం నెగిటివ్ ఆలోచనలు చేస్తున్నామేంటి, పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి కదా, అది కూడా బయటికి దీవు. న్యూట్రల్ ఆలోచనలు ఉన్నాయి, నిలబడి మూడు రకాల ఆలోచనలు ఉన్నాయి, అవన్నీ బయటికి దీవు. అన్నీ ఒకేసారి రావాలి, పక్క పక్కనే ఉండాలి, మనం అందరం ఒక ఏకం చేయాలి, అన్నీ ఒకటి చేయాలి అని ఇట్లా మీరు మనసుకు చెప్పాలి. మీరు గుడ్డిగా మనసు ఏం చెప్తారు ఎన్నుకుంటూ, ఎందుకు ఈ జీవితం అంటూ కూర్చోవడం కాదు. యాక్టివ్ పార్ట్ మీరు వేయాలి. ఇప్పుడు జీవాత్మనే ఆత్మగా మారాలి. ఆత్మ ఎలా తీసుకుంటుంది ఈ ఆలోచనలను? ఒక డైరెక్టర్ ఎలా తీసుకుంటాడు ఒక రాక్షసుని, ఒక విలన్ను, హీరోయిన్, అందరినీ అందరినీ ఉంచుతూ అక్కడ పెడుతూ అందరికీ ఎనర్జీ ఇస్తూ రిలాక్సేషన్ చేయండి, రిలాక్సేషన్ చేయండి అని చెప్తాడా లేదా? అట్లా మీరు నెగిటివ్ పాజిటివ్ ఆలోచనలకు ఎలా ఉండాలో చెప్పాలి. ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే మీరు ప్రశాంతంగా ఉంటారు, ఇది వాటికి నేర్పించాలి, చేసి చూడాలి. ఒకవేళ మీకు అనుకున్నట్టు రిజల్ట్ రాకుంటే మళ్ళీ మార్చాలి ఆ మిశ్రమాన్ని, ఎప్పుడు రావాలనేది మీరు చేయాలి ఇదంతా. సో ఇదంతా మీరు యాక్టివ్గా ఉండి చేయాల్సిన పని. ఏదో గుడ్డిగా రా ఉంటూ ఎందుకు ఈ జీవితం తలరాదా కర్మ అనుకుంటూ కూర్చుంటే లాభం లేదు ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ మూడు రకాల ఆలోచన రావాలి. వచ్చిన వాటి మధ్యలో సఖ్యత ఆ క్రియేట్ చేయాలి, డాన్సింగ్ లాగా వాటి మధ్యలో ఉపయోగించుకోవాలి. ఓకేనా? శృతి క్రియేట్ చేయాలి. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే, ఆ ఆలోచనలు వచ్చినప్పుడు ఆలోచనలను ఇష్టంగా అనుభవించండి. ఇంకొక స్టేజ్. ఇంకొకటి ఏంటంటే, నువ్వు చచ్చిపోతావురా అని ఆలోచన వచ్చింది సపోజ్, ఏదైనా చిన్న చిన్న నొప్పి రాగానే ఇక ఫస్ట్ వెంటనే లింకు చావుకు లింక్ ఎడుతుంది అది మనసు అనేది. సో కాబట్టి ఏం చేయాలి? రైట్, చచ్చిపోతానా, రైట్, వెంటనే ఒక సంకల్పం పెట్టాలి. మై డియర్ డెత్ ఎనర్జీ, డైరెక్ట్ డెత్ అయ్యే దాంతో మాట్లాడండి. మై డియర్ చావ్ ఎనర్జీ, నన్ను దైవం వైపు తీసుకెళ్ళు, లేదా నేను మళ్ళీ పుట్టేలాగా వైపు తీసుకెళ్ళి ఇదే శరీరం మళ్ళీ పుట్టాలి నేను. ఏదో ఒక సంకల్పం పెట్టండి, పాజిటివ్ సంకల్పం. చచ్చిపోతావు బతికే ఉంటావు, ఇదే కదా పాజిటివ్ వచ్చిన. కాబట్టి ఏంది డెత్ ఎనర్జీ చెప్పే ఏం చెప్పండి? మై డియర్ మరణం ఎనర్జీ, నన్ను మళ్ళీ పుట్టే వైపు లేదా జీవించే వైపు, మళ్ళీ ఇదే ఇంకా కంటిన్యూ అయ్యే వైపు తీసుకెళ్ళు, లేదా నన్ను దైవం వైపు తీసుకెళ్ళానండి. అప్పుడు మీకు చావు వచ్చే అవకాశం లేదు. విత్ డెత్ సహాయంతో, విత్ నెగిటివ్ ఆలోచనలతో మీరు పాజిటివ్ దగ్గరికి వెళ్తారు. అంటే నెగిటివ్ సపోర్ట్ తోటి పాజిటివ్ దగ్గరికి వెళ్తారు. చీకటి సహాయంతో చీకటి లోపలికి ప్రయాణం చేస్తే ఏమొస్తుంది? వెలుతురు వస్తుంది. వెలుపు లోపలికి ప్రయాణం చేస్తే ఏమొస్తుంది? అంతే, చీకటే రాదు. మధ్యలో ఇంకోటి ఉంది, సంధ్యా సమయం. చీకట్లోంచి ఫస్ట్ వెళ్ళంగా వెళ్ళంగానే సంధ్యా సమయం, తర్వాత వెలుగు, ఫుల్ వెలుగు, మళ్ళీ సంధ్య. ఇదే పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ అంటే. ఓకేనా? ఆ సంధ్యా సమయంలో రెండింటి యొక్క కలయిక ఉంటుంది. ఎవరి కలయిక? సూర్యుడు చంద్రుడి యొక్క కలయిక, చీకటి వెలుగుల యొక్క కలయిక. ఆ కలయిక సూపర్ ఫీలింగ్ ఉంటుంది ఒకవేళ. ఇంకా దానికి మించిన ఫీలింగ్ ఈ మూడు గుణాలకు అతీతంగా ఉన్న పరమాత్మతో కలయిక, అది అల్టిమేట్ ఫీలింగ్. ఓకేనా? దీని సత్వగుణం అంటారు కలయికను. ఫైనల్గా పరమాత్మ స్థితి చేరితే నిర్గుణం అంటారు. శుద్ధ సాత్వికం మీద ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ పదాలు ఉన్నాయి. శుద్ధ సాత్వికం ఒకటి ఉంది, మధ్యలో ఒకటి ఉంది, తర్వాత నిర్గుణం ఉంది. ఓకేనా? అర్థమవుతుంది కదా? సో ఒక్కొక్క ఆలోచన, చావు ఎనర్జీ, నన్ను మళ్ళీ పుట్టే వైపు తీసుకెళ్ళి, డైరెక్షన్ ఇవ్వాలి. మీరు ఇవ్వకుంటే ఏం జరుగుతుంది? ఆల్రెడీ మీకు ఏం అభిప్రాయం ఉందో అదే వర్కౌట్. ఇప్పుడు ఫ్యూర్ వచ్చింది, రాగానే ఏం లేకుండా అలా అనుభవిస్తున్నారు అనుకోండి, ఏం చేస్తుంది? మీ భావన ఏముంది? ఫీవర్ వస్తే చంపేస్తుందని భావన ఉంది అనుకోండి, ఫీవర్ చంపేస్తుంది. బికాజ్ యద్భావం. అలా కాకుండా, కాదు ఫీవర్ నాకు సాయం చేయడానికి వచ్చింది, లోపల అంత మలినాలన్నీ తీసేయడానికి వచ్చింది, ఆ శరీరంలో అంత చెత్త అంతా తీసేసి నన్ను ఫ్రెష్గా తయారు చేసి చిన్న పాపలా తయారు చేయడానికి వచ్చింది అనే భావన మార్చేసుకొని, నన్ను దైవం దగ్గర చేరడానికి వచ్చి తీసుకెళ్ళడానికి వచ్చిందనే భావనలో ఉండి మీరు అనుభవిస్తున్నారనుకోండి, యద్భావం తద్భవతి. సో అంత భావన పరంగానే మీ జీవితం నడుస్తుంది. సో భావాలు మార్చుకోండి, దైవం దగ్గరికి చేరే సంకల్పాలే పెట్టండి. పెట్టుతూ దీన్ని ఉపయోగించుకోండి, ఈ చీకటిని కూడా ఉపయోగించుకోండి, ప్రతిదాన్ని ఉపయోగించుకోవడం నేర్చుకోండి. అర్థమైందా క్లియర్గా? సో ప్రతి ఆలోచనను అనుభవించండి. చచ్చిపోతామని ఆలోచన దడ 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 అని భయమైంది, ఆ భయాన్ని అనుభవించండి, సంపూర్ణంగా అనుభవించండి మీ పని. ఆ భయంతో ఉండండి, మీరేం పారిపోకండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాలి? భయమే తీసుకెళ్తుంది మిమ్మల్ని ధైర్యం వైపు, చావే తీసుకెళ్తుంది మిమ్మల్ని పుట్టుక వైపు. ఎందుకంటే ఇక్కడ చావు పుట్టుకలు కలిసి ఒకటే ఉన్నాయి, ఇక్కడ అది ఇలా తీసుకొచ్చి ఇక్కడ తీసుకెళ్తుంది మళ్ళీ. ఇక్కడ పుట్టుక, ఇది చావు. చావులోంచి డింగని ఇక్కడికి వెళ్తారు, దైవం ఉంటాడు ఇక్కడ, దైవం కానీ డింగని మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు, పుట్టేస్తారు. అర్థమవుతుందా లేదా క్లియర్గా? సో ఆలోచనలను ఇష్టంగా అనుభవించండి. మూడు రకాల ఆలోచనలు ఉంటాయి, ఇష్టంగా వాటిని అనుభవించాలి. ఓకేనా? సో మనసు ఒక అద్భుతమైన పరికరం, అది ఉండవలసిందే మనిషికి. ద్వంద్వ విభజనలు అవసరం. మీరు ఆడా నేను మొగ అనే ఆలోచన రావద్దు నాకు. లేదా మొగోని చూసినట్టు ఎలా పడతా చూస్తే తంతారు పట్టుకున్నాను. మరి ఆలోచనలు ఉండొద్దంటే ఎట్లా ఉండాలి? వద్దు అక్కడ ఆలోచన. సో విభజన ఉండాలి అక్కడ. కానీ పూర్తిగా విభజన ఉంటే కూడా ప్రాబ్లమే. ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం అంటారే, ఆడా మొగ అని భిన్నత్వం ఉండాలి. అదే సమయంలో ఆత్మస్థాయిలో మనం అంతా ఒకటే, ఆడాలేదు మగాలేదు. ఆత్మస్థాయిలో కలిగ జరుగుతుంది, శారీరక స్థాయిలో కలిగ జరగదు. శారీరక స్థాయిలో ఎంత కాలితే ఎంత అచ్చుకోలు పట్టుకున్నా విభజనే ఉంటుంది. కానీ ఆత్మస్థాయిలో ఏంటి, రెండు ఆత్మ అంటే ఏంటి, బల్బు అనుకోండి, ఓ ట్యూబ్లైట్ అనుకోండి. సో ట్యూబ్లైట్ బల్బు కలుస్తాయా లేదా? ట్యూబ్లైట్ బల్బు చచ్చినా కలవు, కానీ ఏం కలుస్తాయి, ఆ వెలుతురు కలుస్తుంది. అర్థమైంది లేదా? సో కాబట్టి ఆత్మ, నా ఆత్మకు ఒక వెలుగు ఉంటుంది, మీ ఆత్మకు ఒక వెలుగు ఉంటుంది. ఆ ఆత్మస్థాయిలో వెలుగులు కలుస్తాయి, కానీ శారీరక స్థాయిలో, మానసిక స్థాయిలో కలవడం ఇంపాసిబుల్. మీరు ఎంత పట్టుకున్నా విభజనే ఉంటుంది అక్కడ, అవును కదా? సో భిన్నత్వంలో ఏకత్వం, ఇక్కడ ఒకటే, రెండే విభజన, ఇక్కడ మాత్రం ఒకటే అయిపోయింది. సో ఇది ఆత్మస్థాయి, ఇక్కడ వెలుగుల స్థాయి. ఈ వెలుగులు ఏకమైపోయి ఒకటే అయిపోయి ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం విభజనే ఉంటుంది. సో భిన్నత్వంలో ఏకత్వం అనే సంకల్పం పెట్టాలి మీరు. అంటే ఒక స్థాయి వరకు విడిగా ఉంటాం, ఇంకొక స్థాయిలో ఎప్పుడు కలిసే ఉంటాం. ఈ స్థాయి వరకు విడిపోయి ఉన్నాం, ఇలా దగ్గర అయితే ఉన్న కొద్దీ మిత్రత్వం, మిత్రత్వం నుంచి ఏకత్వం, శత్రుత్వం, మిత్రత్వం, ఏకత్వం. అర్థమైందా? మూడు స్థాయిలు. కొద్దిసేపు ఫైటింగ్ చేయండి అందుకే అందరితో, నో ప్రాబ్లం. కానీ కేవలం ఫైటింగ్ తోటే అంతం చేయకండి. ఫైటింగ్ తర్వాత ఫ్రెండ్షిప్, ఓకేరా నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నా, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయి, ఓకే ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోదాం, తర్వాత ఫైనల్గా ఒకటైపోవడం. ఎందుకంటే మిత్రత్వంలో కూడా కొంత రకమైన ఆనందం ఉంటుంది, పూర్తి ఆనందం రాదు. ఎందుకు? విభజన అనేది ఉంటుందా ఉండదా? మిత్రత్వంలో విభజన ఉంటుందా ఉండదా? ఏం చెప్పట, మిత్రత్వంలో విభజన ఉంటుందా కలయిక ఉంటుందా? మిత్రులు అంటే ఎవరు? ఇద్దరు ఉంటేనే మిత్రులా, ఒకరుంటే మిత్రులు అంటామా? ఇప్పుడు మన ఇద్దరం మిత్రులు అంటే అర్థమైంది, మీరు వేరే నేను వేరేనే, ఇన్ని రోజులు ఫైటింగ్ చేస్తే ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, సో వేరుగానే ఉన్నాగా. కానీ ఫ్రెండ్షిప్ అవడం వల్ల ఆ యుద్ధానికి, ఈ ప్రేమకు ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది, ఫ్రెండ్షిప్కు. కానీ సంపూర్ణమైన ప్రేమ ఫీలింగ్ రాదు, ఎందుకంటే ఇద్దరం విడిగానే ఉన్నాగా. సో ఫైనల్గా ఏకత్వంలోకి చేరాలి. ఏకత్వంలో చేరాలంటే ఈ బాడీ స్థాయిలో కాదు, ఆత్మస్థాయిలో ఏకమైపోవాలి. అప్పుడు సూపర్ అల్టిమేట్ ఆనందం, మీరు నేను ఒకటే అనే భావన. కానీ మిత్రత్వంలో కూడా విభజనే ఉంటుంది, శత్రుత్వంలో కూడా విభజన ఉంటుంది. కాకపోతే శత్రుత్వంలో పూర్తిగా ఫైటింగే ఉంటుంది, గెలుపోవటములు ఉంటాయి. మిత్రత్వంలో గెలుపోవటములు ఉండవు. నువ్వు గెలిచినా నేను ఆనందపడతాను, నేను గెలిచినా మీరు ఆనందపడతారు, బికాజ్ మిత్రత్వం ఉంది కాబట్టి. ఒకరు ఎదుగుదలలో ఒకరు పాలు పంచుకుంటూ తృప్తి పడుతూ ఆనందపడుతుంటాం, అబ్బా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. అదే శత్రుత్వంలో నేను సంతే తప్ప నాకు గెలవలేను, నేను నేను ఓడిపిస్తే తప్ప నేను గెలవలేను. సొంత తల్లి అయినా తల్లి చేతిలో ఓడిపోతే బాధ వస్తుంది, అవునా కదా? ఆట ఆడుతుంటాము సరదాగా, నేను ఒక ఆట సరదాగా ఎవరు ఇంటికి వెళ్తే కార్డ్స్ ఆడము ఏదో ఏదో ఆటలు ఆడుతుంటాం సరదాగా. ఆటలు ఆడినప్పుడు ఒకసారి ఏమైంది, ఏదో ఆట ఆడుతున్నాం, వాళ్ళ తల్లి పిల్లలు వాళ్ళ అమ్మమ్మ అందరం కలిసి ఆటలు ఆడుతున్నాము. వాళ్ళ అమ్మమ్మ వాడు ఒక బ్యాచ్, మేమందరం ఒక బ్యాచ్లో ఆడుతున్నాము. ఏమైంది సడన్గా అంతవరకు గెలిచారు, ఇక ఫైనల్గా గెలవడమే. ఇక వాడికి ఏమైందంటే లోపల మైండ్లో ఫిక్స్ అయిపోయింది, ఇక మేమే గెలవబోతున్నామని. సడన్గా ఫటఫటే వరుసగా మేము కొట్టి మేము గెలిచేసాం. గెలవంగానే వాళ్ళ అమ్మమ్మ సరిగ్గా వేయలేదా, ఏదో ఆట గవ్వల ఆట ఏదో ఉంటుంది కదా, అష్టచిమ్మ ఏదో ఆట అంటారు, ఆ ఆటలు సరిగ్గా వేయలేదు. వేయకపోయే వరకు వాడు కోపొచ్చి, నీ అబ్బా నా మాట సరిగ్గా వేయలేదు, నీ వాళ్ళు ఓడిపోయినావు అని వాళ్ళ అమ్మమ్మని ఇచ్చి నిర్దిట్టేదాడు వాడు. అంటే అక్కడ అమ్మమ్మని కూడా మర్చిపోయాడు వాడు, గెలుపు అనే దాని మీద వాడికి వచ్చేసింది. అక్కడ గెలుపు ఓటములు శత్రువులు అయిపోయాడు, ఓకేనా? సో శత్రు గెలుపు ఓటములు అనేది ఎక్కడ ఉంటాయి, శత్రుత్వంలో ఉంటాయి. మిత్రత్వంలో గెలుపు ఓటములు ఉండవు. మీరు గెలిచినా నేను సంతోషమే, నేను గెలిచినా మీకు సంతోషమే, అలా ఒకరిదొకరు పంచుకుంటూ ఎదుగుతాం ఫైనల్గా. కానీ అది కూడా సంపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వదు, ఎందుకంటే దూరం అనేది ఉంది కాబట్టి. సో కలయిక జరగాలి. ఆ కలయిక బాహ్యంగా సాధ్యం కాదు, బాడీ లెవెల్లో, మానసిక స్థాయిలో సాధ్యం కాదు, కేవలం ఆత్మస్థాయిలోనే సాధ్యమవుతుంది. అంటే ఆ వెలుగుల స్థాయిలు, రెండు వెలుగులు కలిసిపోతాయి. ఎలాగైతే వెలుగులు కలిసిపోతాయో, రెండు లైట్లు వేస్తే లైట్లు వేరుగానే ఉంటాయి, కానీ వెలుగులు మాత్రం కలిసిపోతాయి. సో ఆ స్థాయిలో, ఆ మూడు స్థాయిలో మీరు అనుభవించగలితే ఒకేసారి అది అల్టిమేట్ అనుభవం. మూడు ఒకేసారి చూడగలితే శత్రుత్వాన్ని, మిత్రత్వాన్ని, ఒకప్పుడు శత్రులం, తర్వాత మిత్రులైపోయాం, తర్వాత ఏకమైపోయాం, ఇలా మూడు రకాలు మీరు అనుభవించాలి. ఓకేనా? సో అర్థమైందిగా క్లియర్గా. మనసులో మనకు కంటిన్యూ చేయాలా? సో మనసులో మూడు రకాలుగా ఆలోచనలు కంపల్సరీ ఉంటాయి, పాజిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు, న్యూట్రల్ ఆలోచనలు. కానీ మామూలుగా అజ్ఞాన స్థితిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒకటే వచ్చాక ఇంకోటి వస్తుంది, ఒకేసారి కంటిన్యూస్గా రావట్లేదు, వాటి మధ్యలో కోఆపరేషన్ లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? పాజిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు, న్యూట్రల్ ఆలోచనలు, ఈ మూడు ఉండాలి. మూడింటి మధ్యలో కోఆపరేషన్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మూడు యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి. మీరు మార్చాలనే ప్రయత్నం చేస్తుంటారు చాలామంది, మీరు పిల్లల్ని ముఖ్యంగా మీరు మార్చాలనే ప్రయత్నం, అరే నువ్వు చెడ్డ గుణం మార్చుకోరా అని చెప్తారు, మంచిగా మారరా అని. నో, అది కూడా డేంజరే. కేవలం మంచి ఆలోచనలు ఉన్నా డేంజరే, కేవలం చెడు ఆలోచనలు ఉన్నా డేంజరే. మీరు చెడు వాళ్ళని మంచిగా మార్చాలని ప్రయత్నం ఒక స్థాయి వరకు కరెక్టే, కానీ న్యూ ఎనర్జీ కాన్సెప్ట్లో మంచిగా మార్చడం కాదు, అన్నీ అలానే ఉంచి వాటి మధ్యలో కోఆపరేషన్ క్రియేట్ చేయడం. ఎగ్జాంపుల్ ఫ్యాన్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ ఫ్యాన్లో నెగిటివ్ వైర్ను పాజిటివ్గా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారా? ఫ్యాన్లో ఎన్ని వైర్లు ఉన్నాయి? ఎలక్ట్రిసిటీ నుంచి ఎన్ని వైర్లు వస్తున్నాయి? ఏంటి అవి? రెండు పాజిటివ్ నెగిటివ్. ఒప్పుకుంటారా? ఓకేనా? కావాలంటే అబ్జర్వ్ చేసి చూడండి, రెండు వైర్లు ఉన్నాయి అక్కడ, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. ఓకే, సో ఇక్కడ నెగిటివ్ వైర్ పాజిటివ్గా మారుతుందా, పాజిటివ్ వైర్ నెగిటివ్గా మారుతుందా? నెగిటివ్ అలానే ఉంటుంది, ఉండి వాటి మధ్యలో కోఆపరేషన్ ఉంది, ఉండడం వల్ల లైట్ వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది. ఎస్ ఆర్ నో? ఆడ అలానే ఉండాలి, మగ అలానే ఉండాలి, ఇద్దరు కలయిక జరగాలి, అప్పుడు క్రియేషన్ జరుగుతుంది. అవునా కదా? సో ఇక్కడ ఎవరు ఎవరిని మార్చాలని ప్రయత్నం చేయకూడదు. నెగిటివ్ అలానే ఉండాలి, పాజిటివ్ అలానే ఉండాలి, వాటి మధ్యలో ఫ్రెండ్షిప్ క్రియేట్ కావాలి. శివుడు అలానే ఉండాలి, పార్వతి అలానే ఉండాలి, కలయిక జరగాలి. అదే అర్ధనారీశ్వర తత్వం అంటే. ఓకేనా? ఇక్కడ ఆడ మగగా మారట్లేదు, మగ ఆడ ఆడగా మారట్లేదు, ఆడతత్వం అలాగే ఉంటుంది, మగతత్వం అలాగే ఉంటున్నాయి, ఉంటూ కలయిక జరుగుతుంది. అర్థమైంది కదా? సో మీరు డోంట్ ట్రై టు చేంజ్ అదర్స్, లేదా మీ లోపల ఉన్న థాట్స్ని మార్చడానికి ప్రయత్నం చేయకండి. మీరు చేయవలసింది ఏంటి? నెగిటివ్ థాట్ రాగానే పోపు అనకుండా నువ్వుండు, కానీ పాజిటివ్ ఆలోచన నువ్వు కూడా రా అనండి. అప్పుడు పాజిటివ్ ఆలోచన, నెగిటివ్ ఆలోచన రెండు వస్తాయి, రాగానే ఫ్రెండ్షిప్ క్రియేట్ చేయండి వాటి మధ్యలో. ఆటోమేటిక్గా బల్బులు ఫ్యాన్లు వెలుగుతాయి, మీరు ఊహించిన ఆనందం వచ్చేస్తుంది. మీరు ఊహించారు ఇంత ఇంత చిన్న దాంట్లో రహస్యం దాగింది అంటే మరి రహస్యం చాలా సింపుల్, సులభంగానే ఉంటుంది. కానీ మీరు ప్రయత్నం చేస్తే తెలుస్తుంది మీకు. మీరు సాధన చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్ రిజల్ట్ వస్తుందో. ఓకేనా? సో కాబట్టి ఈ థాట్స్, ఈ మూడు రకాల ఆలోచనలు కంపల్సరీ పెట్టుకోండి ప్రతి పనిలో. ఆ పెట్టుకున్నప్పుడే, ఆ మూడు రకాల ఆలోచనలు ఉన్నప్పుడే మీకు అదిరిపోయే రిజల్ట్స్ వస్తాయి, వేరే మార్గం లేదు. నాకు తెలిసిన జ్ఞానం అయితే ఇది. సో మీరు ఇంటికి వెళ్ళి ప్రయత్నం చేసి చూడండి. ఓకేనా? సో ఇదొక స్థాయి వరకు మనసు డీల్ చేయడం కొన్ని చెప్పాను. ఇంకా కొన్ని ఏం చెప్పాలంటే, ఇప్పుడు మీకు గత జన్మల గురించి కొద్దిగా చెప్తాను. మీరు చాలామంది ఏమంటున్నారంటే, ఈ జన్మ ఈ సమస్యలకు కారణం మీరు గతంలో లేదా గత జన్మలో ఏదైనా కావచ్చు. కొందరు గత జన్మలు లేరు అని నమ్ముతారు. సో ఉన్నాయా లేవా పక్కన పెట్టండి. ఈ జన్మలో అయితే గతం ఉంది కదా మనకు, ఉందా లేదా? సో ఈ గతమే మనను అడ్డుపడుతోంది ప్రశాంతంగా ఉండకుండా. ఇప్పుడు మీరు అసలు ప్రజెంట్లో ఆనందం తప్ప ఏమీ ఉండదు. కానీ ప్రజెంట్లో అలా కళ్ళు మూసుకొని లేదా కళ్ళు తెరిచి కూర్చున్నా ఏం జరుగుతుంది? మనకు ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు దేనికి సంబంధించినవి? గతం. అంటే గతం యొక్క ప్రభావం వర్తమానం మీద పడుతుందా లేదా? సేమ్ అదే, భవిష్యత్తులో ఏదో ఊహించుకుంటారు, నేను కలెక్టర్ అవుతా లేదో ఏదో ఏదో అవుతా అని. సో అవన్నీ ఆలోచనలు కూడా వస్తాయి ప్రజెంట్లో. అంటే భవిష్యత్ యొక్క ఆలోచనలు దేని మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి? వర్తమానం మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. సో వర్తమానంలోనే ఉన్న దైవం దగ్గరికి మనం చేరకపోవడానికి కారణం బికాస్ గతము భవిష్యత్తు ఆలోచనలు ఉండడం వల్ల. సో మరి ఇప్పుడు ఏం చేయాలి? సో మీకు ఏదైనా ప్రాబ్లం రాగానే, ఏదైనా చిన్న రోగం, ఏదైనా క్యాన్సర్ లేదా ఏదైనా సమస్య ఏదైనా వచ్చినా, ఏదైనా శారీరక సమస్య వచ్చినా లేదా మానసిక సమస్య వచ్చినా, అందరూ ఏం చెప్తున్నారు? కర్మ అంటున్నారు. పాపం చేశావు అందుకే అది రిటర్న్ వస్తుంది అంటున్నారు. అవునా? అంటున్నారు లేదు చాలామంది, పాపం చేశావు కాబట్టి దాని ఫలితం ఇప్పుడు వస్తుంది అంటున్నారు. సో నీ ఏం పాపం చేశారని ఇంతగా వాళ్ళ అందరూ ఏం చెప్తున్నారు? ఏం పాపాలు చేశారు మీరు? ఏం పుణ్యాలు చేశారు? నిజంగా చేశారా లేదా ఒకసారి ఆలోచిద్దాం, ఇది కరెక్టా లేదా? ఇప్పుడు మీ ఇండ్లలో చాలామంది భార్య భర్తల మధ్యలో గొడవలు అయిపోతున్నాయి, అవునా? ఉంటున్నాయా లేదా? ఎవరితో? పిల్లలతో లేదా పక్కోళ్ళతోట ఎవరితోటో గొడవలు అవుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? గొడవ ఎలా స్టార్ట్ అయింది? ఇక్కడ ఎవరిది తప్పు? ఎవరిది తప్పు? ఇప్పుడు రీసెంట్గా జయలలిత చనిపోయింది. జయలలిత లైఫ్ బాగుందా బాగాలేదా? మామూలుగా ప్రాపంచికంగా ఆలోచిస్తే ఒక సీఎం అద్దరిపోయేలాగా భోగభాగ్యాలు అన్నీ అనుభవించింది ఒక యాంగిల్ ఆలోచి. కానీ ఇంకొక యాంగిల్ ఆలోచిస్తే పక్కలో బలంలాగా ఎప్పుడు శత్రువు కర్ణ అనేది పక్కనే ఉన్నాడు. అవునా? ఆమెకు కంటి నిండా నిద్ర లేకుండా చేశాడు ఆయన. అవునా? చేశాడా లేదా? దానివల్ల అన్ని కోట్లు అంత ఆస్తి ఉన్నా కూడా లోపల భయము, టెన్షన్, రాగద్వేషాలతోటే ఉన్నది ఆమె. అలానే ఆఖరికి చనిపోయింది, అవునా కదా? సో కాబట్టి ఇక్కడ ఆమె ప్రశాంతంగా జీవించలేదు. అట్లాగే సో దీనికి కారణం ఏంటి? లేదా మీకు ఒక సమస్య వచ్చింది, సరే ఈ జన్మ చాలామంది ఉంటే మేము మంచివాళ్ళమండి, ఈ జన్మలో మేము ఇలాంటి తప్పులు చేయలేదు, కానీ నాకు ఈ రోగం ఎందుకు వచ్చింది? ఒక ఆయన నన్ను అడిగాడు, డైలీ ఒక 10 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్తాడట, ఎక్సర్సైజులు చేస్తాడు, అన్ని పర్ఫెక్ట్గా ఫుడ్ తింటాడు, బయట ఎలాంటి ఫుడ్ తినడు, అంత మంచిగా ఉంటాడు, పూజలు చేస్తాడు, అన్నీ చేస్తాడు. సడన్గా ఆయనకు క్యాన్సర్ వచ్చింది. సో క్యాన్సర్ రాగానే ఆయన అడిగిన క్వశ్చన్ ఒకటే, సార్ ఇంత మంచిగా ఉండి ఇంత మంచి జీవితాన్ని నేను గడిపినా నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది అని. అని వెంటనే నేను చెప్పకముందే మనం ఒక నిమిషం ఆగుతాంగా, వెంటనే రియాక్ట్ కాగా వెంటనే ఆయన ఏమన్నాడు, నేను ఇప్పుడు మంచివాడిని కానీ గత జన్మలో ఏదో చేసుంటా అన్నాడు. అవునా? సో మీరంటున్నారు గత జన్మలో ఏదో పాపం చేస్తే ఇప్పుడు ఒక అనారోగ్య సమస్య, ఏదో సమస్య వచ్చింది అంటున్నారు. సో ఇది కరెక్టేనా? కరెక్టా తప్ప? నేను అంటే గత జన్మలో ఏదో పాపం చేస్తే రోగాలు వస్తాయని తెలుసుకున్నారు, అవునా? సరే, రైట్. సో గత జన్మలో ఏదో పాపం చేస్తే ఇప్పుడు అనారోగ్యం వచ్చింది అంటున్నారు. ఏం చేసావు గత జన్మలో? ఏదో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏదో ఒకటి. సపోజ్ ఇప్పుడు ఏమికు పంటి నొప్పి వస్తుంది. ఎందుకు వస్తుంది పంటి నొప్పి? ఎగ్జాంపుల్, ఏమేమనుకుంటు గత జన్మలో ఏదో చేస్తేనే ఇప్పుడు వచ్చింది కదా, అవునా కదా? గత జన్మలో ఏం చేసి ఉంటారు? ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ అనుకుంది, జస్ట్ ఏమంటారు గత జన్మ మీరు డాక్టర్ అయ్యి డెంటిస్ట్ అయ్యి ఉంటారు, పీకేసి ఉంటారు, ఎగ్జాంపుల్ అనుకుందాం, అదే అనుకుందాం. సో సరిగ్గా వాడికి ఆపరేషన్ చేయలే, ఆ కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నారు అనుకుందాం, అవునా? ఇది మీకు గతంలో గత జన్మకి వెళ్తే తెలుస్తుంది, అవునా కదా? సో చాలామంది గత జన్మలు చూసుకోవాలని ఆరాటపడుతుంది. ఇక్కడ ఎంతమంది గత జన్మలు చూడాలనుకుంటున్నా? చేయలేబట్టాలి, నేను చూపిస్తాను ఫ్రీగా, రూపాయి ఖర్చు లేదు, రూపాయి ఖర్చు లేదు, మీ గత జన్మలు అన్ని చూపిస్తాను. ఎంతమంది చూడడానికి సిద్ధంగా ఉన్నారు? ఉందా? గత జన్మలు ఫ్రీగా, రూపాయి ఖర్చు లేదు, 10,000 20,000 అవసరం లేదు, మీకు అన్ని చూపిస్తాను గత జన్మలో. చూస్తారా ఏం చేశారు? సిద్ధంగా ఉన్నారా? రైట్, కొద్దిగా కొద్దిగా తీరి చెప్పి ప్రాక్టికల్ చేద్దామా? డైరెక్ట్ ప్రాక్టికల్ చేస్తే బాగుండగా మరి ఏం చేయి. సో కాబట్టి గత జన్మ చూసుకోవాలని మీకు చాలా పిచ్చి ఉంది చాలామంది, ముఖ్యంగా పిరమిడ్ సొసైటీలో గత జన్మలో బుద్ధుడు వీడు, వీడు రమణ మహర్షి, వీడు అది వీడిది అని ప్రతిసారి చెప్తుంటాడు. ఇంతక నేనెవరిని అని మీ అందరికి బాగా కోరిక ఉంది. ఒకటి ఉందా లేదా? నాకు కూడా కోరిక ఉండేది, ఇంతకు నేనెవరిని, అరే వాడు ఏదో గత జన్మలో ఈడట ఇంత లో స్టేజ్లో ఉన్నాడు, మరి ఇంత నేను జ్ఞానానికి అనుకుని ఇంతకు నేనెవరిని గత జన్మ? ఇక నా స్థాయి తగ్గట్టుగా నేను బుద్ధుడినో నేను కృష్ణుడో ఏదో అనుకునేవాడిని. మరి ఎవరిని అడగాలి, ఎవరు చూపించాలి నాకు? ఏదో అనుకుంటే లాభం లేదు కదా, ప్రాక్టికల్ ప్రూఫ్ కావాలి నేను ఎవరిని అనేది. ఇక సోల్ రాగా నాకు వద్దు, గురువు నా సోలేగా అడిగాను, బాబు నా నేను ఎవరిని నా గత జన్మలో, నేను ఏంది, ఇంత టాలెంట్ నాకు ఎలా వచ్చింది, ఎవరు చెప్పలేంది ఎలా చెప్పగలుగుతున్నాను, ఇంతే ఇన్ని సాహసాలు ఎలా చేస్తున్నాను, ఇంతకు నేను ఎవరు నాకు చూపించు అని. అనగానే లోపల మహానుభావులు ఉడుకుంటాడా, అంత మొత్తం జ్ఞానం అంతా చెప్పాడు. సో అది మీకు చెప్పబోతున్నా ఇప్పుడు. సో కాబట్టి ఈ గత జన్మలు చూసుకోకపోవడమే చాలా ఉత్తమం ప్రస్తుతం మీకున్న స్థితిలో. ఎందుకు చెప్తున్నా? సో ఎందుకు ఉపయోగం? ఉపయోగం లేదని ఉపయోగం ఉంది. సో గత జన్మ చూసుకుంటే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీరున్న మానసిక స్థాయికి మీరు గత జన్మ చూసుకోకపోవడమే ఉత్తమం. ఎందుకు అంటే పత్రిసార్లాగా ఈ మీ గత జన్మలు లేవు చెప్పినట్టు. పత్రిసార్ ఏం చెప్తున్నాడు? నువ్వు రమణ మహర్షి, నువ్వు వివేకానందుడు, నువ్వు బుద్ధుడు ఇవి చెప్తున్నాడు. కానీ బుద్ధుడికి ముందు జన్మ ఏంటి? ఎన్ని జన్మలు ఎత్తావు నువ్వు? కొన్ని వేల జన్మలు ఎత్తావు. ఏమేమి చేసావో తెలుసా మీకు? ఒక ఆవిడ ఇలాగే గత జన్మలు చూసుకుంటా అంటే పత్రిసార్ వద్దన్నాడట, సార్ నా చూస్తా సారట, సరే చూసుకో అన్నాడట. వినండి. సో కాబట్టి కళ్ళు మూసుకొని కూర్చొని ఏం కనపడుతుంది తెలుసా? ఏం కనపడ్డదు? ఏం జన్మ కనపడ్డది? వేష జన్మ కనపడ్డదట. వినండి. సో మీరు ఒక ప్రాస్టిట్యూట్ అనే జన్మ చూసుకుంటే ఎలా ఉంటుంది మీ మెంటాలిటీ? అయ్యో నేనంత పాపం చేశాను, అయ్యో అంత తప్పు చేశానని ఇంకా డిప్రెషన్ ఎక్కువైపోయి ఇంకా ఇప్పుడే చేస్తారు, అవునా కదా? సో గత జన్మల్లో కేవలం మీరు రాముడు కృష్ణుడు ఇలాంటి జన్మలు ఎత్తలే, ఎన్నో పాపాలు ఎత్తారు. తమోగుణం జన్మలు, రజోగుణం జన్మలు, సత్వగుణం, 3 రకాల మంచి చెడు జన్మలు ఎత్తారు. కాబట్టి ఇవన్నీ మీరు చూసుకుంటే ఇప్పుడే హార్ట్ అటాక్ వచ్చిపోతారు మీరు, అయ్యో ఇంత పాపం చేశాను. ఓకేనా? సో కాబట్టి ఒక స్థాయి వరకు అందుకే మరపు అనేది పెట్టాడు దేవుడు. మీరు గతం గుర్తుకొస్తే తట్టుకోక ఇప్పుడే వెళ్ళిపోతారు కాబట్టి. ఓకే? సో కానీ ఇప్పుడు గత జన్మ చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈమెకు పంటి నొప్పి ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? గతంకి వెళ్తే తప్ప క్లియర్ కాదు, అవును కదా? మరి మూలంకి వెళ్ళాలి కదా, మూలం విత్తనం వేర్లతో సహా తీసేయాలి. సో ఇట్లా ఏం చేశారు, మన సొసైటీలో చాలామంది గత జన్మలు చూపించే వాళ్ళు ఉన్నారు, అవును కదా? సో గత జన్మలు చూపించుకొని ఏదో చూసి కొద్దిగా తగ్గించుకున్నారు, కానీ మళ్ళీ ప్రత్యక్షమవుతుంది సమస్య. వై గత జన్మలో ఏం చేశారు, ఈమె పెద్ద డెంటిస్ట్, దొంగ డెంటిస్ట్, దొంగ ఆపరేషన్ చేసింది, దానివల్ల ఇప్పుడు డెంటల్ ప్రాబ్లం వచ్చింది, ఓకేనా? అవునా కదా? ఇది చూసుకుంటే అయ్యో ఇప్పుడు ఇంకెక్కువైపోతున్నా, అయ్యో నేను డెంటిస్ట్నా, దొంగ డెంటిస్ట్నా, అయ్యో ఇంకే ఇంతమందిని పీకించుంటాను, మరి ఇప్పుడు నా పండ్లని పూర్తిగా ఓడిపోతాయా, చిన్న నొప్పితోటే క్లియర్ అయిపోతుంది. ఇక కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు ఏం చేద్దాం దీని పరిష్కారం? మరి చూపిస్తా, చూస్తా అన్నారు కదా, గజం చూపిస్తానండి ఫ్రీగా, ఇప్పుడు చూస్తారా చూడరా, తెలుసుకోవాలని కాదు, ఏం చేశారా చూడాలి అమ్మా, తెలుసుకోవాలని కాదు, ఎన్నో మంచి పనులు చెడు పనులు అన్ని పనులు చేశారు, మరి మరి ఇప్పుడు అన్ని చూడాలి, మరి ఇప్పుడు ఏం చేస్తారు, మరి దీని పరిష్కారం ఏంది? చూసుకోకుంటేనేమో క్లియర్ కాదంటున్నారు, చూస్తేనేమో ఇంకా బాధ ఎక్కువైపోతుంది, ఇంకా పండ్లు పూర్తిగా ఊడిపోతాయి అనిపిస్తుంది, ఎందుకంటే పూర్తిగా పీకేసింది కదా ఆ జన్మలో, మరి ఇప్పుడు నొప్పితో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, అది చూసుకుంటే పూర్తిగా ఇప్పేసే, మరి ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళేమో కంపల్సరీ గతం చూస్తే తప్ప క్లియర్ కాదంటున్నారు, మరి చూస్తేనేమో కొత్త సమస్యలు మొదలైనాయి. ఇప్పుడు చూడనంత వరకు బాగుంది, చూసాక అయ్యో నేను ప్రాస్టిట్యూట్, నేను ఇంత పాప ఎందుకు చేసా అని బాధపడుతుంది, మరి ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు ఏం చేద్దాం? సో కాబట్టి న్యూ ఎనర్జీ ప్రకారం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ పాపాలే చేయలేదు, పుణ్యాలే చేయలేదు, అబ్బా చెప్పండి కడి సరే, ఎంత హాయిగా ఉందో, పాపం చేయలేదు పుణ్యం చేయలేదు అనగానే నిజంగా అది అర్థమైతే మీకు గొడవనే లేదు. ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారు, సపోజ్ ఈమె నా డెంట పండ్లను పీకించింది, పీకింది అనుకో, సో ఇప్పుడు ఏమి గతం కెళ్ళి చూస్తుంది, నేను ఎవడి పండ్లు పీకి నాశనం చేశాను, శ్రీధర్ గడ పండ్లు పీకి నాశనం చేశాను, సో ఇవాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, సారీ తప్పైంది క్షమించిన ఆయన, నీ పండ్లు పీకేశాను అని నన్ను క్షమాపణ చెప్పుకుంటే ప్రాబ్లం క్లియర్ అవుతుంది అంటున్నారు, అవునా కదా? ఈమె అలానే చెప్పింది, 2 రోజులు నొప్పి తగ్గింది, మళ్ళీ 3 రోజులు ప్రత్యక్షమైంది, ఇదేంటి మళ్ళీ ఎందుకు వచ్చింది అంటే మళ్ళీ ఇంకోటి ఏదో చేశా, అవునా కదా? ఇవన్నీ వస్తున్నాయి ఉన్నాయి. ఆ సోల్కి వెళ్ళి క్షమాపణ చెప్పండి, అప్పుడు కర్మ క్లియర్ అవుతుంది అంటున్నారు, అవునా? సో సపోజ్ ఎగ్జాంపుల్ ఈమె నేను చంపేశాను అనుకున్నాను గత జన్మలో, కాబట్టి ఈ జన్మలో ఏదో వైరం ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. సో నేనేమంటున్నాను, ఇప్పుడు నా లోపల ఏదైనా ప్రాబ్లం లేదా ఆమె లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా, నా లోపల ప్రాబ్లం ఉందంటే నేను అర్థం చేస్తాను, గత జన్మకి వెళ్ళి చూస్తాను ఎందుకు జరిగిందంటే నేను గత జన్మలో ఆమెను ఇబ్బంది పెట్టాను, చంపేశాను, కాబట్టి ఈమె నన్ను టార్చర్ పెడుతుంది, అతి త్వరలో నన్ను చంపబోతుంది, ఎందుకంటే మరి పాప పర్యాన్ని అనుభవించాలిగా, నేను చంపాను కాబట్టి ఈ జన్మ మీరేం చేయాలి, నన్ను చంపాలి, అప్పుడే ప్రతీకారం అనేది క్లియర్ అయిపోతుంది. సో ఈమె చంపబోతోంది అని తెలిసింది, అవునా? మీరేమో అందరు ఏమనేది అందరు చెప్పేది ఏంటన్నారు, నువ్వు గత జన్మలో ఆమెను చంపావు కాబట్టి ఈ జన్మలో నిన్ను ఇబ్బంది పెడుతోంది, గత జన్మలో డబ్బులు మోసం చేసావు కాబట్టి ఈ జన్మలో మోసం చేయబడుతున్నావు అని చెప్తున్నారు. ఎస్సార్నో అందరు చెప్పేది, కానీ ఇది అసంపూర్ణమైన జ్ఞానము, సంపూర్ణమైన జ్ఞానం కాదు. ఎందుకు నేను ఈమెను గత జన్మలో ఎందుకు చంపాను? తెలిసిన వాళ్ళు ఏం మాట్లాడద్దు, అంతకుముందు జన్మలో ఎవరు చెప్పండి క్లియర్గా అర్థం చేయం చెప్పి, ఈమెను నేను గత జన్మలో ఎందుకు చంపాను చెప్పండి, అంతకుముందు జన్మలో ఎవరు ఈమె? మరి తలరాత అంతే కదా, నేను అంతకుముందు జన్మలో ఆమె నన్ను చంపింటుంది, సో కాబట్టి అదే అసంపూర్ణమైన జ్ఞానం అంటున్నా, కేవలం ఒక్క గతాన్ని జన్మ చూసుకుంటేనే నాకు విక్టిమ్, అయ్యో నేను తప్పు చేశాను అని బాధ, మరి నీకు అంతకుముందు జన్మ చూసుకుంటే అసలు నేనెందుకు గత జన్మలో చంపాను, అంతకుముందు జన్మలో ఆమె నన్ను చంపింది కాబట్టి, ఇక మరి ఇక్కడ తప్పు ఎవరిది, ఒప్పు ఎవరిది, ఎవరిది తప్పు ఎవరిది, ఎవరు పాపం చేశారు ఎవరు పుణ్యం చేశారు ఇక్కడ? ఒక జన్మలో నేను చంపుతున్నా, ఒక జన్మలో ఆమె చంపుతున్నా, ఒక జన్మలో నేను చంపుతున్నా, ఒక జన్మలో ఆమె చంపుతుంది, ఇది జన్మ పరంపర, ఇది కంటిన్యూ అవుతూనే ఉంది ఈ శత్రుత్వం అనేది. ఇప్పుడు ఎవరెవరికి క్షమాపణ చెప్పాలి, ఈమె ఒక జన్మ చూసుకుంటే నాకు కాలు పట్టుకోలేదు, నాయన నీ పండ్లు పీకేశారు బాబు, క్షమించురా బాబు అని, మరి ఈమె నన్ను ఎందుకు పీకేసేసింది, నా పండ్లు ఎందుకు పీకిందంటే అంతకుముందు జన్మలు రెండు. అర్థమవుతుందా లేదా క్లియర్గా? బ్రహ్మాండం బట్టబయలు అయిపోతుందా లేదా? బ్రహ్మజ్ఞానం. ఇప్పుడు ఎవరెవరిని క్షమించాలి? ఇద్దరు బాబు బాబు, మీరు నన్ను క్షమించుకోవాలి, నేను క్షమించాలి. చెల్లుకు చెల్లె అయిపోయిందా లేదా? మరి దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు? ఈ కామ అలాగే కష్ట సుఖాలు, గెలుపోటమిలు, ఈ శత్రుత్వము, చావు పుట్టుకలు అనేది కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి? క్షమించుకోవడమా పరిష్కారం? క్షమిస్తే పరిష్కారం అవుతుందా? ఏం చేయాలి? ఇదే కర్మబంధం అంటే. భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్యలో గొడవలు కావడానికి కారణం ఏంటంటే శత్రుత్వం కంటిన్యూ అవుతుంది. ఒకసారి మీరు గెలుస్తున్నారు, సార్ వాళ్ళు గెలుస్తున్నారు, వాడు నన్ను ఓడించాడు కదా నేను గెలుస్తాను అని ఇట్లా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ గెలవాలనే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఒక కొత్త మార్గంలోకి, కొత్త డైమెన్షన్లోకి మీరు ఎంటర్ కావట్లేదు. సో చంపుకోవడం, చావడం పూడి చాలా ఆపేద్దాం ఇక బ్రేక్. ఎందుకంటే ఓ జనం నువ్వు చేస్తావు, ఓ జనం నేను చేస్తాను, నువ్వు గెలవట్లేదు నేను గెలవట్లేదు, నీకు తృప్తి రావట్లేదు నాకు తృప్తి రావట్లేదు, మరి దీనికి ఏంటి పరిష్కారం? ఫుల్ స్టాప్ పెట్టాలా వద్దా దీనికి, ఈ చంపుకోవడాలకు? సో ఫుల్ స్టాప్ పెట్టుకొని కొత్త ప్రయత్నం చేయాలి. జయలలిత ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాయంటే జయలలిత ఎప్పుడు గెలవలేదు, ఓడిపోయింది గెలిచింది, ఓడిపోయింది ఓసో ఐదేండి వాడు ఆమె గెలిచింది, ఒక ఆయన వాడు గెలిచాడు, వాడు గెలిచినప్పుడు ఇది టార్గెట్ అయ్యి, ఇది గెలిచినప్పుడు వాడి టార్గెట్ అయ్యింది, ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది శత్రుత్వము. అధికారంలో ఉన్న సుఖం లేదు, అధికారం లేకున్న సుఖం లేదు, మొత్తం దరిద్రంగానే ఉంది జీవితం. చూడ్డానికి బాగానే ఉంది కావచ్చు, హంగామా 100 మంది ఉన్నారు కావచ్చు, 1000 మంది ఉన్నారు కావచ్చు, కానీ మనశ్శాంతి మాత్రం లోపల లేదు, బికాస్ ఆఫ్ శత్రుత్వమే ఉండడం వల్ల. ఓకేనా? సో కాబట్టి మీరు గత జన్మ చూసుకోవాల్సిన అవసరం లేదు. చాలా డేంజరస్ గత జన్మలో. ఒక అబ్బాయి ఇలాగే ఏం చేశాడు గత జన్మలో చూసుకోని, మన పిరమిడ్ అతను, వాడు గత జన్మలు చూసుకున్నాడు, చూసుకో నోరు మూసుకోవచ్చుగా, ఊరుకోడు వాడు పెళ్లి కాలే. సో గత జన్మ నేను ఎవరిని అని చూసుకున్నాడు, అక్కడ ఆగొచ్చుగా, నా పెళ్ళామె ఎవరు గత జన్మలో అనుకున్నాడు. సరే ఓ పేరు వచ్చింది, ఎక్కడ పుట్టాను, రోమ్లో పుట్టాను అని వచ్చింది, అక్కడ ఆగొచ్చు కదా, మన ఆగం. ఈ జన్మలో ఎక్కడ ఉంది నా భార్య? ఎందుకు ఎన్నెన్నో జన్మల బంధం టైప్ కదా మన మెంటాలిటీ, దరిద్ర మెంటాలిటీ. ఈ జన్మలో ఎక్కడుంది అని చూసుకోవాలనుకున్నాడు. ఎక్కడుంది ఈ జన్మలో? ఎవరై పుట్టిందో తెలుసా? ఎవరు? సొంత చెల్లె కూర్చుంది అన్నేస్తున్నారు చూడండి. ఇక ఆత్మపరంగా ఎలాంటి భావబంధాలు ఉండవు, ఎక్కడ పడితే అక్కడ జన్మలు ఎత్తుతారు. అర్థమైందా? ఇప్పుడు సొంత చెల్లె అని తెలిసాక ఇప్పుడు వీడు ఏం చేయాలి? ఏం చేయాలండి? పెళ్లి చేసుకోవాలా? తంతారు పట్టుకుని. మరి గత జన్మలో భార్య కూర్చుందే, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఎలా చూడాలి? భార్యగా చూడాలా, చెల్లిగా చూడాలనా? ఏ మాట్లాడలేదు ఏంటండి బోరు? మరి ఈ జన్మ బట్టి సడన్గా ఆన్సర్ చెప్పాలి మీరు, ఏం మాట్లాడుకుంటే స్టక్ అయిపోతుంది. మరి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మరి ఇవన్నీ చెప్పి తర్వాత చూపిస్తాను నన్ను, తెలియాలి కదా మరి. అవునా? నిజంగా ఇది కరెక్టా అండి? భార్య చెల్లిగా వేస్తుందా? మీరేంటండి అబద్ధాలు ఆడుతున్నారు మీరు అనొచ్చు. అవునా? ఒక ఎగ్జాంపుల్ చెప్పాను దానికి. సపోజ్ మీ ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోయారు, ఎవరైనా చనిపోయారు, అది భర్త కావచ్చు, భర్త కాదు సారి తాత కావచ్చు, ముత్తాత కావచ్చు, లేదా కొడుకు కావచ్చు, ఎవరైనా కావచ్చు చనిపోయారు. సపోజ్ మీ మామయ్యనే చనిపోయారు అనుకుందాం. అప్పుడు తర్వాత కోడలు ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయినప్పుడు మీరు ఏమనుకుంటారు? ఎవరు వస్తున్నారు అనుకుంటారు? మావ. మావనే వస్తున్నాడుగా. వచ్చినోడిని ఎలా చూస్తాడు పుట్టిన పిల్లోడిని? అయ్యో నా మావ పుట్టాడు, నేను బట్టలు లేకుండా ఎలా చూడాలని అంటే? మావ కదా, ఎట్లా పసిపాప ఎలా చూస్తాం అనుకోరుగా. అంటే ఏంటి, మావ కొడుకై పుట్టాడా లేదా? పుట్టాడా లేదా? మరి మావ చూస్తారా కొడుక చూస్తారా? మీరే అంటున్నారు మాట. తృప్తి కోసం కాదు, నిజంగా పుట్టినవి కూడా ఉన్నాయండి సీన్లు, ఉంటాయి. మీరు గత జన్మలకు వెళ్తే ఇవన్నీ తెలుస్తాయి మీకు. సో నిజంగా లేవు కావచ్చు మీరు అనుకోవచ్చు, ఎందుకంటే ఇదంతా ఏదో వాడుకలు అంటారు, నిజంగా అసలు వచ్చిందా ప్రూఫ్ ఏంటి అనొచ్చు, అది కూడా కరెక్టే కాదనట్లే. అది పక్కనేటండి, ఆ గురువు గురించి కాదు, ముందు ఈ బంధాల గురించి మాట్లాడుతుంది. సో కాబట్టి ఆత్మ ఏ రూపం తల్లిగానే పుట్టాలి ఇవన్నీ చూసుకోదు. ఆ ఫ్యామిలీలో పుట్టాలనుకుంటుంది, పుట్టేస్తుంది. ఏ రూపంలో పుట్టింది, నీ కొడుకునే మళ్ళీ కొడుకునే పుట్టాలా, రూల్స్ లేవు. మావ కొడుకుగా పుడతాడు, కొడుకు మావగా, తల్లి భార్యగా పుట్టిన జన్మలు ఎన్నో ఉన్నాయి, అవి చూసుకుంటే చచ్చూరుకుంటారు మీరు. ఇప్పుడు తల్లి భార్య ఏంటండి అంటే అంతే, ఆత్మపరంగా ఇవన్నీ ఉండవు. అందుకే మీకు ఒక స్థాయి వచ్చేంత వరకు మీకు గత జన్మలో చూసుకోకూడదని నేను చెప్తున్నాను. ఓకేనా? ఇక కారణం ఇదే, రీజన్స్ ఇవి. కొన్ని కొన్ని విషయాలు ఇంకా చెప్పాను కదా, ఇంకా ఘోరాలు, హత్యలు, రేపులు ఎన్నో చేసినవి ఉన్నాయి. మరి ఇవన్నీ చూసుకుంటూ పోతే మీరు తట్టుకోలేరు ఇప్పుడు, అవునా కదా? సో కాబట్టి ముందు మానసిక స్థాయిలో నేను చెప్పినట్టు నెగిటివ్ ఆలోచన పాసం ఇలా డీల్ చేస్తూ పాపాలు పుణ్యాలు ఇట్లా దైవం దగ్గర చేరి ఆ దైవం తోడు ఉండి దైవం నేర్పిస్తే దైవం చూపిస్తే అప్పుడు యుద్ధాలు చేయొచ్చు చంపవచ్చు ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు అర్జునుడు కృష్ణుడు పక్కన ఉండడం వల్ల ఎంతోమందిని చంపగలిగాడు, లేకుంటే పాపం పుణ్యం ఈ ఘర్షణలోనే చంపాల్సి వచ్చేది, నరకాన్ని అనుభవించేవాడు చంపినా కూడా. సో అందుకే పరమ రాగది విషయాలకు అతీత చేరేంతవరకు నిర్ణయం తీసుకోవద్దని నేను ఎందుకు అన్నానంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ ఒకేసారి చెప్పలేను కదా, స్టెప్ వైజ్ చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకేనా? సో కాబట్టి క్లియర్గా అర్థం చేసుకోండి, మీరు కేవలం పాపాత్ములే కాదు పుణ్యాత్ములు కూడా. ఓ జన్మలో చంపారు, ఓ జన్మలో హత్య చేయబడ్డారు, ఓ జన్మలో హత్య చేశారు, కాబట్టి ఎవరిని క్షమించవలసిన అవసరం లేదు, ఎవరిని కాలు పట్టుకొని అడగవలసిన అవసరం, నేను తప్పు చేశా బాబోయ్ నన్ను క్షమించు అని. ఎందుకంటే వాడు కూడా తప్పు చేశాడు కాబట్టి, ఒక జన్మలో మంచిగా ఉంటూ చెడు చేతులు చనిపోతున్నారు, చెడుగా ఉంటూ మంచి చేతులు చనిపోతున్నారు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా జరుగుతోంది. అంటే ఏంటి, కేవలం శత్రుత్వమే కంటిన్యూ అవుతోంది, దీనివల్లనే కర్మ సిద్ధాంతం అనేది ఏర్పడ్డది. సో ఈ కర్మ సిద్ధాంతం నుంచి బయటికి రావాలంటే ఒక కొత్త మార్గంలోకి మీరు ఎంటర్ కావాలి. ఏంటి ఆ మార్గము? మిత్రత్వం అనే మార్గం, తర్వాత ఏకత్వం అనే మార్గం. సో ఫ్రెండ్స్ అయిపోండి. ఫ్రెండ్స్ అవ్వడం అంటే ఏంటి? ఎవరి మధ్యలో ఫ్రెండ్షిప్ క్రియేట్ చేయాలి, పాజిటివ్ నెగిటివ్, మంచి చెడు, పాపం పుణ్యం, తప్పు ఓపు, కోపం శాంతం, ఈ వ్యతిరేకాల మధ్యలో ఫ్రెండ్షిప్ క్రియేట్ చేయాలి. సో మనకు కోపం ఉండాలి, శాంతం ఉండాలి, రెండు తెలుసు కదా, తెలిసింది కదా నిన్న క్లాస్ విన్నారుగా. సో వాటి మధ్యలో ఫ్రెండ్షిప్ క్రియేట్ చేయడం, అర్థమైందా? సో కాబట్టి దయచేసి గత జన్మలు చూసుకోవడం ఆపేయండి. కేవలం ఒక గత జన్మ చూసి మాత్రం నిర్ణయం తీసుకోవద్దు, సంపూర్ణంగా గత జన్మలన్నీ చూడాలి. సో ఎన్ని రకాల గత జన్మలు, ఎన్ని జన్మలు ఎత్తారు? కొన్ని వేల జన్మలు ఎత్తారు. అవన్నీ చూడాలంటే ఎన్ని జన్మలు పడుతుంది డీటెయిల్స్గా? మళ్ళీ ఎన్ని జన్మలు ఇస్తారు చూడడానికి? మరి ఎప్పుడు సాధన చేసి మళ్ళీ కలుపుకుంటారు? మరి దీనికి పరిష్కారం ఏంటి అని నేను సోల్ని అడిగాను. అంటే అప్పుడు చెప్పింది, అరే ఏం లేదురా, నువ్వు పెద్ద ఎదవవే అందరికంటే. ఎవరు? గత జన్మ, ఇప్పుడు కాదు, పెద్ద మంచోడి. అంటే అన్ని రకాల మంచి జన్మలు, అన్ని రకాల చెడు జన్మలు, అన్నీ గత జన్మలు ఎత్తేసావు. కలయిక కూడా ఆల్మోస్ట్ చేసేసావు గత జన్మలోనే, అంతా అయిపోయింది, ఆల్మోస్ట్ ముక్తి కూడా వచ్చింది. అందుకే సింపుల్గా నువ్వు దేవాలయం రాగానే వెంటనే నీకు ముక్తి వచ్చింది, ఏదో నాటకంలాగా. సో కాబట్టి నువ్వు గత జన్మలో చేసింది ఏంటి, మళ్ళీ ఒకసారి దాన్ని పునశ్చరణ చేసి మళ్ళీ చేయాలి ఎంత ముక్తి వచ్చినా. ఎందుకంటే ఇది కేవలం నీకోసమే కాదు, పది మందికి పంచడానికి కాబట్టి. ఆ జ్ఞానం ఎట్లా కలపాలి ఎట్లా అవన్నీ నేర్పించుకుంటూ వచ్చింది సోల్. నేర్పించుకుంటూ ఏం చెప్పిందంటే, నువ్వు అన్ని పాప పుణ్యాలు ఎత్తాను అనుకో భూమి మీద, అంటే భూమి మీద ఎవరిని చూసినా, ఎలాంటి మంచివాడిని చెడ్డవాడిని చూసినా నువ్వు ఎత్తేసాను అనుకో గత జన్మలో. ఇంకా డీటెయిల్గా చూసుకోవాల్సిన అవసరం లేదు, దేర్ ఇస్ నో నీడ్. అన్ని రకాల మంచి జన్మలు, అన్ని రకాల చెడు జన్మలు ఎత్తేసా అనుకోని, ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటారు, ఆ ప్రతి దాని పట్ల ప్రేమ తెచ్చుకో. ఎందుకు చంపాడు, ఎందుకు చచ్చిపోయినాడు, ఎందుకు చంపాడు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా రేపిస్ట్ జన్మలు, దొంగ జన్మలు, అంతకుడు జన్మలు, మంచి జన్మలు, పుణ్యం జన్మలు, ఒక మంచివాడు ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ జన్మలు అయితే ఇవన్నీ ఎందుకు ఎత్తావు? అసలు మంచి చెడు ఏంటి వాటి మధ్యలో తెలుసుకొని వాటి మధ్యలో కోఆపరేషన్ క్రియేట్ చేయి, వాటి మధ్యలో కలుపు అని చెప్తే అప్పుడు నేను ఓకే అని, ఏది చూసినా నాదే నా గత జన్మ అనుకోని, అలా ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేసి నా లోపల కలుపుకోవడం వల్ల, నేను నిన్న చెప్పినట్టు కొన్ని సాధన చేయడం వల్ల అద్దరిపోయే ఆనందం వచ్చేసి నాకు ప్రతి దాని పట్ల దివ్యమైన భావన. ఇదంతా ఒక నాటకమే, ఇది రియల్ కాదు, ఇది వాస్తవం కాదు, దిస్ వరల్డ్ ఇస్ ఎ స్టేజ్, వీఆర్ ఆల్ పార్టిసిపెంట్స్ అని చాలామంది చెప్తున్నారు. కానీ మనకు ఆ ఫీలింగ్ వస్తుందా? స్టేజ్ అనే ఫీలింగ్ లేదు, వీఆర్ నాట్ పార్టిసిపెంట్స్ అనే ఫీలింగే లేదు, రాదు. కేవలం మీరు డైరెక్టర్ అయినప్పుడే మీకు తెలుస్తుంది మీరందరూ పార్టిసిపెంట్స్ అని. ఓకేనా? సో కాబట్టి నేను చెప్పినట్టు ఈ నెగిటివ్ ఆలోచనలు ఏవి వస్తున్నా, ఈ ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను నిన్న మూడు చెప్పాను, ఏంది, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం, మహాకారణ శరీరం అంట. ఈ కారణ శరీరంలో ఏముంటాయంటే గత జన్మ వాసనలన్నీ ఉంటాయి. వాసనలు అంటారు, వాసనలు అంటే ఏంటో తెలుసా? గత జన్మ వాసనలు అంటే ఏంటి? పనులు. ఆ పనుల ద్వారా పొందిన జ్ఞానం పనులు కాదు, అల్టిమేట్గా సారం ఉంటుంది. ఏంటి ఆ సారము? గత జన్మల అనుభవాల ద్వారా ఏదైతే జ్ఞానాన్ని పొందారో ఆ సారం ఉంటుంది. అది ఏ రూపంలో ఉంటుంది? భావాల ద్వారా, నమ్మకాల ద్వారా, అభిప్రాయాల ద్వారా ఉంటుంది, అభిప్రాయ రూపంలో ఉంటుంది. సపోజ్ మీకు ఏదైనా జ్వరం వచ్చిందనుకో, వెంటనే అరే చచ్చిపోవచ్చురా అని ఒక ఆలోచన వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కారణ శరీరంలో నుంచి వస్తుంది. ఆ కారణ శరీరంలో ఏముంది? మీరు గత జన్మలో ఫీవర్ వచ్చి చనిపోయారు అంటే ఏంటి, ఏం అభిప్రాయం ఫిక్స్ అయిపోతారు? గత ఫీవర్ వస్తే చంపేస్తుందని అభిప్రాయం ఫిక్స్ అయిపోయింది. ఒక ఆవిడ 15 ఏండ్లు ఒక అనారోగ్య సమస్యతో పోరాడి ఆఖరికి ధ్యానంలో సీనియర్ మాస్టర్ అయి ఉండి ఒక పెద్ద ప్రాబ్లం తోటి రోజు 15 గంటలు ధ్యానం చేసి చచ్చిపోయింది. తగ్గలే ప్రాబ్లం, కేవలం ధ్యానం చేసి. నేను చెప్తున్న మాట వినలే, గంటలు గంటలు ధ్యానం పెంచుకుంటూ వచ్చింది కానీ జ్ఞానాన్ని పెంచుకోలేదు. ధ్యానమే గంటలు గంటలు చేసింది, చనిపోయింది. ఇప్పుడు చనిపోతే ఏ ఈమె ఏమి ఏ ఏ సారాన్ని గ్రహిస్తుంది? ధ్యానం చేస్తే ఏమొస్తుంది? చావు వస్తుంది. ధ్యానం ద్వారా రోగాలు తగ్గవు అంతే కదా, ధ్యానం చంపేస్తుంది అంతేగా ఆమె అనుభవం, కరెక్టా లేదా? పక్కనెట్టండి, అర్థమైందిగా. సో కాబట్టి ఇలాంటి జ్ఞానం లోపల స్టోర్ అయితే మరి నెక్స్ట్ జన్మ ఎత్తినప్పుడు ధ్యానాన్ని నమ్ముతుందా? చచ్చినా ధ్యానం నమ్ముతుంది. అమ్మో ఈ ధ్యానం చేస్తే చాలా డేంజర్ రా బాబాయ్ అంటుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ అయ్యర్కి వెళ్తుంది. ఏంటి? జ్ఞానం వైపు అడిగేస్తుంది. అందుకే ప్రతిసారి మొత్తుకున్నాడు కేవలం ధ్యానం ద్వారా పని కాదని. ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి అన్నాడు. కానీ మన పిచ్చోళ్ళ గంటలు 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 ధ్యానం, ఇక మార్చుకోవడం లేదు, పాడలేదు. మన బుద్ధి మారదు, ఏం మారదు, రాగద్వేషాలు అలాగే ఉంటాయి. కేవలం మాత్రం ధ్యానం 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 చేస్తున్నా నేను పెద్ద ధ్యానిని, ధ్యానర్షి, రాజర్షి, బ్రహ్మర్షి అన్నట్టు దానికి బిరుదు ఇచ్చుకొని అక్కడే ఆగిపోతున్నాం. ఓకేనా? సో కాబట్టి మీరు కేవలం ధ్యానమే చాలా డేంజర్. ఒక్క ధ్యానమే కాదు, ధ్యానం కాకుండా జ్ఞానాన్ని కూడా పెంచుకోవాలి మీరు. ఓకేనా? ఇస్ ఏదైనా కూడా యూజ్ అయిన త్రోనే, ఎప్పుడు శాశ్వతంగా పట్టుకోకూడదు. పట్టుకుంటే చాలా పెద్ద సమస్యలు ఏర్పడతాయి. ఏ సాధనమైనా యూజ్ అయిన త్రో, అది ఏ సాధనమైనా కానీ. ఏంటండి యూజ్ అయిన త్రోనా, ధ్యానం కూడా యూజ్ అయిన త్రోనా అండి? ఎస్. ఇప్పుడు మీరు ఒక అద్భుతమైన బెంజ్ కార్ కొన్నారనుకోండి, అంబాసిడర్ అని వచ్చింది అనుకో, మర్చిపోయినా అది దాన్ని. ఈ మధ్యలో కలకట్టా వెళ్ళాను, అక్కడ అన్ని కనపడ్డాయి, అక్కడ ఫ్యాక్టరీస్ అన్నీ అవే ఉన్నాయి. సో కాబట్టి మీరు బెంజ్ కార్ కొన్నారనుకోండి, ఆ బెంజ్ కార్ ఎంతవరకు వస్తుంది మీ దగ్గరికి? అదే కాదు, మీ ఇంట్లో మీ బెడ్రూమ్లోకి వస్తుందా బెంజ్ కార్? సో పోర్టుకో కింద కింద పెట్టడం వరకే, సెల్లార్లు పెట్టేంత వరకే, తర్వాత వదిలేసి పైకి వస్తారా? నేను బెంజ్ కార్ కొన్నా, నేను బెంజ్ కార్ కొన్నా, అక్కడే కూర్చుంటారా? ఇంటికి రావాలా వద్దా? ఇంట్లో వచ్చి నీ బెడ్రూమ్లో నువ్వు పడుకోవాలి, అవునా కదా? సో సేమ్ అదే, ఈ సాధనం ఏదైతే శ్వాస మీద ధ్యాస ఏదైతే ఉన్నాయో ఈ సాధనలన్నీ కొంతవరకే. ఇవి ఎందుకు శ్వాస మీద ధ్యాస ఎందుకు పెడుతున్నారు? మీ టార్గెట్ ఏంటి? కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టడమా? ఏంటి ముక్తి అంటే? ముక్తి అంటే ఏంటి? ముక్తి అంటే ఏంటి? అదే జ్ఞానం పొంది, ఏం జ్ఞానం పొంది ఏం చేస్తారు ఆఖరికి? జ్ఞానం పొంది ఏం చేయాలి? ఏం జ్ఞానం పొందాలి? ప్రాపంచికమైన జ్ఞానం కాదు, అది కూడా ఒక్కొక్క పార్టీ కాదనట్లే. అల్టిమేట్ గా ఏం జ్ఞానము? మీరు ఆత్మజ్ఞానాన్ని పొంది మీరు ఆత్మతో కలయిక జరగడం. సో కలయిక కోసం ఇదంతా తపన. ఈ శ్వాస మీద ధ్యాస పెడితే ఏమవుతుంది? కొద్దిసేపు శ్వాస వచ్చి వచ్చి ఒక ఆయన మొన్న క్వశ్చన్ అడిగాడు పిల్లోడు, సార్ శ్వాస మీద ధ్యాస పెడుతున్నా, కొద్దిసేపు అయ్యాక శ్వాస ఆగిపోతుంది, ఇప్పుడు ఏం చేయాలి సార్? మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టాలన్న. అరే నా కొడుకు అది పెద్ద బ్యూటిఫుల్ స్టేజ్ రా బాబు, అది శ్వాస లేకుండా ఉండడం అనేది, అప్పుడే ఒక శూన్య స్థితి వస్తుంది, అప్పుడు పరమాత్మ కనెక్షన్ ఏర్పడుతుంది. ఇప్పుడు మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టావు, మళ్ళీ బాడీ స్థాయిలో ఉంటావు, కాదు అన్నాను. సో శ్వాస మీద ధ్యాస ఎంతవరకు పెట్టాలో మీకు తెలుసుకోవాలి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అదే అదే చెప్పబోతున్నాను, నాకు తెలుసు ఇవన్నీ, నేను కూడా పడ్డాను ఆ బాధ, ఎవరు చెప్పవాడు లేక క్లారిటీ లేక. సో కాబట్టి మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సాధన ఏదైనా ఎంతవరకు చేయాలి, అది శ్వాస మీద ధ్యాస కావచ్చు, పూజనే కావచ్చు, జపమే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎగ్జాంపుల్ ఒక రామారామ అనేది తీసుకుందాం, ఎందుకంటే పూజలు చేసేవాళ్ళు కూడా ఉన్నారుగా, ఒకవేళ ఉంటే వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టాలని రూల్ ఏం లేదు, ఏ సాధనం ద్వారా అయినా పరమాత్మ దగ్గర చేరవచ్చు. మెంటల్గా లేం కాదు పెట్టిన వాళ్ళు, వెనకటి నుంచి జపాలు ఇవన్నీ లేవా? కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కావచ్చు, కాదనట్లేదు. శ్వాస మీద ద్వారా కొద్దిగా ఫాస్ట్గా చేరుతాం కావచ్చు, కానీ జపాల ద్వారా కూడా వెళ్ళొచ్చు, విగ్రహారాధన ద్వారా కూడా పరమాత్మ దగ్గర చేరవచ్చు. కానీ కరెక్ట్గా సాధన చేయాలి. మన విగ్రహారాధనకి అక్కడికి వెళ్ళి బాబు నాకు ఇది కావాలి అది కావాలి అది కాదు, అది కావాలంటే అది వస్తుంది కావచ్చు, మీరు దైవాన్ని కోరట్లేదు అక్కడ, కేవలం కోరిక కోరుతున్నారు. సో ఇప్పుడు మన కాన్సెప్ట్లు ఏంటి? ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్లు అంటే ఏంటి అంతా, మీరు దైవం దగ్గరకు చేరాలి అనేది చెప్తున్నాను. ఎందుకు చేరాలంటే కొన్ని సమస్యలు ఆయన దగ్గర చేరితే తప్ప పరిష్కారాలు కావు. ఇప్పుడు మీకు ప్రస్తుతం ఉన్న సమస్యలు కేవలం మీ దైవం దగ్గరనే పరిష్కారం ఉంది, బయట లేదు. ఎక్కడ ఆ స్థితి వచ్చింది కాబట్టి, ఏ మందులు ఏవి ఏవి కూడా పనిచేయట్లేదు కాబట్టి, మీరు అక్కడికి వెళ్ళే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ దారంతా చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు మీ దైవం దగ్గర చేరాలి, అవునా కదా? లేదా బయట దైవం దగ్గర చేరాలి, కొందరు బయట రాముడు అంటే ఇష్టం, నాకు బాబా అంటే ఇష్టం ఏదో అనుకుంటారు. సో దాన్ని ఎలా చేయాలి, జపం ఎలా చేయాలి? ఎగ్జాంపుల్ ఒక జపం ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీరు రామారామా అని జపం చేస్తున్నారు, ఓకే? సో దీని టార్గెట్ ఏంటి? ఏదో కోరిక కదా, కోరిక పెట్టుకొని అలా కూడా చేయొచ్చు, కాదనట్లే. మీరు దైవం దగ్గరికి చేరాలి అనుకున్నారనుకోండి, ఆ కోరిక తీరాలని దైవాన్నే కదా అడగాల్సింది మీరు, అంటే దైవాన్ని కలిసి ఏదో దూరం నుంచి తెలియకుండా మొక్కిస్తీరితే అదొక టైపు. కొందరే ఆయన దగ్గర ప్రత్యక్షమై ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు అనే దర్శనం లభించి దర్శనం పొంది అప్పుడు అడగాలని కొందరు అనుకుంటారు, అవునా కదా? సో మీరు ఆయన దర్శనం లభించాలి అనుకోండి, లభించాలంటే ఏం చేయాలి? రామ 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 అని చెప్పని చేస్తారు. ఎట్లా చేస్తారు? రామ 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 అంటుంటారు, ఫోన్ వస్తుంది, అరే వస్తున్నారా రామ రామ రా, అరే వస్తున్నారా, కొద్దిగా రామ రామ అంటుంటే వీడు జపమాల తిప్పుతుంటారు, సినిమా సీరియల్ చూస్తూ జపమాల తిప్పుతారు. ఇది కాదు జపం అంటే, చచ్చినారాడు ఇలా చేస్తే, అది జపమే అన్నారు దాన్ని, ఒక సగం సగం పన్నది. అలా కాకుండా ఏం చేయాలంటే రామ రామాని ఎలా పలకాలంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు చూస్తుంటారు ఎంతోమంది భక్తులు క్లాసులు చెప్తుంటారు, ఆధ్యాత్మిక క్లాసులు. పొద్దున మీరు ఆయన వింటున్నారు, పేరేంటి? చాగంటి కోటేశ్వరరావు గారు. నిజంగా ఈ మహానుభావుడు రామాయణం చూశాడన్నట్టే రామాయణం చెప్తాడు ఆయన. నిజంగా రాముడు సీత అని ఇట్లా చెప్తుంటే ఇది నిజంగా ప్రత్యక్షంగా చూశాడా అన్నట్టు మనకు రానే రాదు ఆ ఫీలింగ్. అంటే ఆ కథలో అంత లీనమైపోయి రియల్గా చూసినట్టు మాట్లాడతాడు, అవునా కదా? ఏ కథ చెప్పినా అంత డెప్త్గా చెప్తాడు. నిజంగా రాముడు లేడని కూడా అంటుంటే ఆయన ఈయన ఉన్నాడో లేదో తెలియదు ఎందుకు మాత్రం, ఈయన కథనే అడుగుతున్నాడు, కథే చెప్తున్నాడు అనుకున్నా ఆ కథను కూడా ఇంత డీపర్గా వర్ణిస్తూ అలా చెప్తూ ఉంటాడు. సేమ్ అదేవిధంగా మీరు రామ అనే జపం ఎలా చేయాలంటే అనుభూతిపూర్వకంగా చేయాలి. కేవలం రామ 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 150 జపలు చేయాలి, లేదా 140 జపం చేయాలి అనుకున్నారుగా, సూపర్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతూ అది చేస్తే రాముడు కాదు ప్రత్యక్షం అవ్వడం, పెద్ద రోగం ప్రత్యక్షం అయిపోతుంది. సో అది కాదు జపం, ఓకేనా? సో జపం అంటే ఏంటంటే ఒక టైం లేకుండా చేయకండి, ఒకసారైనా రామానండి, కానీ రామ 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 అది ఉరికితే అది దేనికి పనికిరాదు. సో కాబట్టి ఆ రామ అనే జపం ఎలా చేయాలంటే రామ ఇట్లా ఫీల్ అవ్వాలి. అణువణు శ్వాస పీలుస్తున్నా కూడా, ఏది పీలుస్తున్నా మొత్తం బాడీ అంతా ఫీలింగ్ రావాలి రామ అనే ఆ ఫీలింగ్. ఇంకా డీపర్గా నేను చెప్పలేకపోతున్నా మాటల్లో, ఎందుకంటే జపాలు చేసి మర్చిపోయి చాలా 15 ఏళ్ళు అయింది, పదాలు వాడేడే లేదు లోపల, అంతా శ్వాస మీద చేస్తలేదా లోపల వేరే సాధనలు. సో మీరు లోపల చేయవలసింది ఏంటి? రామ ఇట్లా ఫీల్ అవ్వండి. కొద్దిగా లేట్ అయినా పర్లే, 10 సార్లు చేసినా చాలు, కానీ 110 సార్లు చేయాలని లిమిట్ పెట్టుకోకుండా, కంట్రోల్ చేసుకోకుండా ఆ పలిగిన పదాన్ని అనుభూతిపూర్వకంగా అణువను ఆ సౌండ్ వైబ్రేషన్ మీ లోపల బాడీ అంతా ఫీల్ కావాలి, మైండ్ అంతా ఫీల్ కావాలి. అట్లా రామ 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 అని జపం చేయాలి, మీరు ప్రయత్నం చేయాలి, ఓకేనా? ఇలా చేస్తూనే ఉండాలి. ఎంతసేపు చేయాలి? మీకు దైవం చచ్చినా ప్రత్యక్షం కాడు, ఇలా కేవలం జపం చేస్తూ ఉంటేనే. ఏంటండి జపం చేయమన్నారు? ఇప్పుడు కేవలం చేస్తుంటే దైవం ప్రత్యక్షం కాడన్నారు. ఎందుకు ప్రత్యక్షం కాడు? నిన్నేం చెప్పాను? దైవం ఎక్కడ ఉంటాడన్నాను? రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు. కాబట్టి మీరు రాగద్వేషాలు సాధన చేయండి అని చెప్పాను, అవునా కదా? బికాజ్ ఆయన గుణం ఏంటి? దైవిక గుణం. దైవిక గుణం అంటే ఏంటి? రాగద్వేషాలకు అతీతంగా చేయడం. ఇంకొక గుణం ఉంది దైవిక గుణం, ఏంటి? ఆయన కర్త కాదు, ఆయన ఏమీ చేయడు, ఎలా ఉంటాడు? విశ్రాంతిగా ఉంటాడు, సాక్షిభూతంగా ఉంటాడు. అర్థమైంది కదా? సాక్షిగా ఉంటాడు ఆయన, అంటే ఒక అద్దంలాగా అలా చూస్తుంటాడు అంతే. ఇదే చూపు, ఇదే చూపు. మంచిగా ఉంది, చెడుగా ఉంది, ఇద్దరిదంగా ఉంది, బాగుంది, బాగాలేదు, ఇలాంటి జడ్జిమెంట్లు చేయడు. అందరినీ ఒకే చూపు చూస్తుంటాడు, రిలాక్స్డ్గా ఉంటాడు. ఆయన ఎక్కడికి ప్రయాణం చేయడు, ఎప్పుడూ విశ్రాంతిగానే ఉంటాడు. ఎందుకండి ఇప్పుడు దైవం విశ్రాంతిగా ఉంటాడు? ఎందుకు పనిలేదు? మనలాగైనా అమెరికాకి వెళ్ళాడు, ఆస్ట్రేలియాకి వెళ్ళాడు, ఎప్పుడు విశ్రాంతికి ఎందుకు ఉంటాడండి? ఎందుకు వెళ్ళాలనిపించదు ఆయనకు? మనగా కోరికలు పుడతాయి కదా, అమెరికాకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, వేరే లోకాలకి వెళ్ళాలి అనిపిస్తుంది. మరి పరమాత్మకు ఎందుకు అనిపించదు వేరే లోకాలకి వెళ్ళాలని? అంటే క్లారిటీ లేదు అక్కడ. సృష్టి ఆయన చేస్తే మరి ఆయనకి ఎందుకు వెళ్ళాలనిపించదు అక్కడికి? అంటే చేతిలో అలా కాదు. ఇప్పుడు ఆయనకు పక్కింట్లోకి ఎందుకు వెళ్ళాలనిపించట్లేదు పరమాత్మకు? లేదు, సరిగ్గా చెప్పట్లేదు క్లారిటీగా. దారిలో ఉన్నారు కానీ కరెక్ట్గా చెప్పట్లేదు. ఎందుకు పరమాత్మకు అమెరికాకి వెళ్ళాలనిపించదు, మనకి ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది? ఎవరన్నారు ఆ మాట చెప్పండి, ఎవరో అన్నారు? మీరా? సూపర్ చప్పట్లు కొట్టాలి ఆయనకు, కొట్టాలి చప్పట్లు. ఆయన ఆల్రెడీ అంతటా వ్యాపించే ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉన్నాడంటే అక్కడ లేడు అన్నట్టు. ఆయన అంతటా ఉన్నప్పుడు ఇక నువ్వు ఎక్కడికి వెళ్తాడు? ఆయన వెళ్ళాల్సిందే, వెళ్ళడానికి ప్లేసే లేదు. విశ్వం అంతా వ్యాపించే ఉన్నాడు, ఎక్కడికైనా ప్రయాణం చేస్తాడు. మనం ఇక్కడే ఉన్నాం అనుకుంటున్నాం, అక్కడ లేమనుకుంటున్నాం, కాబట్టి వాళ్ళు ఇంట్లో ఏం చేస్తున్నారు, ఇదేదో చేస్తున్నారు. ఆయన ఆల్రెడీ ఇక్కడ చూడగలుగుతాడు, అక్కడ చూడగలుగుతాడు, ఎక్కడైనా అంతా ఒకేసారి ఉంటాడు కాబట్టి ఎప్పుడు విశ్రాంతిగానే ఉంటాడు. ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ ప్రయాణం చేయడానికి ప్లేసే లేదు, ఈజ్ ఆల్రెడీ ఎవ్రీవేర్. అర్థమైందా? సో కాబట్టి మీరు ఇప్పుడు ఇంకో గుణాన్ని పెంచుకోవాలి. ఏంటి గుణం? విశ్రాంతిగా ఉండడం. వింటున్నారా? ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? సో ఇప్పుడు ఇంకో గుణం గురించి చెప్తున్నా. ఏంటది? పరమాత్మ దైవం, మన ఆత్మ కూడా ఎలా ఉంటుంది? ఎప్పుడు విశ్రాంతిగా ఉంటుంది. కానీ మీరు రామ 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 అని చెప్పని చేస్తే విశ్రాంతిగా ఉన్నట్ట, పనిలో ఉన్నట్టేగా, రిలాక్స్డ్గా లేరు కదా. రామ 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 అని ఫీల్ అవుతూ చేస్తున్నారు, ఏదో పచ్చరినే కదా, పనే కదా. ఆయన ఏం పని చేయకుండా విశ్రాంతిగా ఉంటాడు. కానీ మీరేమో రామారామ అని పని చేస్తున్నారు. పని చేసేవాడు పని చేయవంతుడు ఎలా కలుస్తాడు? కలుస్తాడా? కలుస్తాడండి. ఎప్పుడు నడిచేవాడు నడవకుండా ఉండేవాడిని చూడగలుగుతాడా? వాడు ఎప్పుడు కదులుతున్నవాడు కదులుతున్నవాడిని చూడగలుగుతాడు, తప్ప కదలని వాడిని చూడలేడు. పరమాత్మ ఎవరు? చక్రం తిరుగుతూ ఉంటుంది మనం వెహికల్కు, తెలుసు కదా, బండికి చక్రం ఉంటుంది, చక్రం తిరుగుతుంటుంది, మధ్యలో ఒకటి ఉంటుంది కదలకుండా. ఏంటది? ఇరుసు అంటారు దాన్ని. ఆ రాడ్ ఉంటుంది, ఆ రాడ్ కదలదు, ఇలా మధ్యలో ఉంటేనే ఈ చక్రం బ్యాలెన్స్గా తిరుగుతుంది. సో మీకు చక్రం తిరగడమే చూస్తున్నది, తప్ప ఈ మధ్యలో ఒకటి ఉంది. సో ఈ రాడ్ మీరైపోవాలి. కానీ మీరు రాడ్ మీరైపోవాలి, మీరేమైపోయారు? చక్రమే మీరైపోతున్నారు. చీకటి తర్వాత వెలుగు, వెలుగు తర్వాత ఈ చీకటి వెలుగులోనే అటు ఇటు ప్రయాణం చేస్తున్నారు. కానీ ప్రశాంతంగా కూర్చోవట్లేదు. మన బుద్ధి ఏంటి? ఏదో చేస్తే తప్ప రిజల్ట్ రాదని, అవునా? బాహ్యంగా అది కరెక్టే, కానీ అంతరంలో అది వర్కౌట్ కాదు. మీరు ఏం చేయకుండా ఉంటేనే పరమాత్మ వస్తాడు. కానీ ఈ బుద్ధిని అక్కడ కూడా తీసుకెళ్తాం. ఏం బుద్ధి? పని చేసే బుద్ధి. ఈ పని చేసే బుద్ధిని లోపల కూడా తీసుకెళ్ళి నేను ఏదో చేసే తప్ప పరమాత్మ రాడు అనే బుద్ధి ఉంది కాబట్టి రామ అని చెప్పని చేయరా అంటున్నాం. మరి ఎంతవరకు చేయాలి రామ అని చెప్పము? విశ్రాంతి ఎలా వస్తుంది? విశ్రాంతి ఎంతవరకు రామ చెప్పని చేయాలి? ఇది తెలుసుకోవాలి మీరు. ఓకేనా? ఎంతసేపు శ్వాస విధ్యాస పెట్టాలి? శ్వాస విధ్యాస కూడా డేంజర్ అంటున్నాను, అందుకే నాశనం అయిపోయారు, చచ్చిపోయారు అని. ఎందుకు ఓవర్గా శ్వాస విధ్యాస పెట్టారు? అది ఓవర్గా శ్వాస విధ్యాస అంటే ఎప్పుడు వదలాలో అప్పుడు వదలలేదు. ఆ ఎప్పుడు వదలాలో తెలియాలి, ఎందుకంటే పరమాత్మ అక్కడ ఎదురుగా ఉన్నాడు. నేను మరి వదలా, నేను పరమాత్మ దగ్గర చేరాలంటే అక్కడికి శ్వాస వదిలేసి అక్కడ దూకాలి. మరి ఎక్కువ ఎప్పుడు వదలాలి? ఎప్పుడు వదిలితే నేను దూకగలుగుతా అది తెలియాలి మీకు. కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది, ఉండండి ఏంటి, పర్వాలేదు, క్లారిటీ ఇస్తాను. మిమ్మల్ని కావాలని కన్ఫ్యూజ్ చేస్తున్నాను. అటు ఇటు తిప్పి మరి రెండు ఆపోజిట్స్ కరెక్టే. ధ్యానం చేయాలి కానీ ధ్యానం చేస్తే పరమాత్మ రాడంటున్నా, ఇదేంటి? ధ్యానం చేయమంటున్నారు, ధ్యానం చేస్తే పరమాత్మ రాదంటున్నారంటే? ఇప్పుడు సూర్యరశ్మి రావాలి, అవునా? చీకటి ఉంది రాత్రి. నేనేమంటున్నాను, కిటికీలు డోర్లు తివ్వండి, గాలి లోపలికి వస్తుంది అంటున్నా. సూర్యుడు వస్తాడు, ఆ వెలుతురు లోపలికి వస్తుంది అంటున్నా. కానీ డోర్లు తీశారు, సూర్యుడు రాలే, వెలుతురు రాలే. ఎందుకు చీకటి ఉంది అక్కడ? ఒక 10-5 గంటలు ఆగితే వెలుతురు వస్తుందా లేదా? సో మీరు డోర్లు ఓపెన్ చేయమంటున్నా, కానీ కేవలం డోర్లు ఓపెన్ చేస్తే సూర్యుడు రాడు. డోర్లు ఓపెన్ చేయాలి, కానీ డోర్లు ఓపెన్ చేస్తే సూర్యుడు రాడు. సూర్యుడు వచ్చే టైంకి వస్తాడు. కానీ మీరు మీ బాధ్యత ఏంది? డోర్ ఓపెన్ చేయాల్సిందే. డోర్ ఓపెన్ చేసి అలా కూర్చోండి, అప్పుడు సూర్యరశ్మి కొంత టైంకి వస్తుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ మీరు చేయవలసింది ఏంటి? రామా రామా అని చెప్పని చేయాలి. ఓకేనా? ఎంతసేపు చేయాలి? కొంత సమయం మీరు సాధన చేస్తుంటే ఒక స్టేజ్ రాగానే ఏం జరుగుతుంది? లోపల దానంతటదే రామా 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 అనేది జరుగుతుంటుంది. గమనించారో లేదో? శ్వాస మీద ధ్యాస పెట్టి చూడండి, కొద్దిగా డీపర్గా ఏదైనా సాధన చేస్తుంటే అదే ఆటోమేటిక్గా మీకు తెలియకుండా గుర్తొస్తుంటుంది లోపల. మీరు గుర్తు చేసుకోరు, దానంతటది గుర్తుకొస్తుంటుంది. ఎవరైనా గమనించారా ఏదో విషయంలో అయినా? మీకు ఎవరైనా జరిగిందా అలా? కొన్ని కొన్ని మర్చిపోతుంటారు, కొన్ని సహజంగా గుర్తుకొస్తుంటాయి వెంటనే. సో అప్పుడు ఏం చేయాలి మీరు? అంటే ఏంటి, మీరు రామారామ అని జపం చేయడం వల్ల లోపల ఒక పార్ట్ యాక్టివేట్ అవుతుంది. ఆ పార్ట్ ఏం చేస్తుందంటే దానంతటదే రామా రామ 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 అని జరుగుతుంటుంది.
వినండి, లలిత ఇలాగే చదివి కొన్నాళ్ళు మీరన్నట్టు అతిగా చదివేదాన్ని, ఇప్పుడు కూడా నాకు ఎప్పుడైనా వెలుకు వచ్చినప్పుడు అది కంఠోపాఠంగా దానికి అదే వచ్చేస్తుంది.
అదే ఇక్కడ ప్రాబ్లం లేదా? అలా రావడం పర్ఫెక్ట్ స్టేజ్ లో ఉన్నారు మీరు. కానీ అక్కడ మీరు చేసే పెద్ద తప్ప ఏంటంటే, అప్పుడు కూడా మళ్ళీ దాంతో పాటు శృతి కలిపి రామ 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 అన్నారు అనుకోండి, అవుట్. అదే. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎంతవరకు రామారామ అని జపం చేయాలంటే రామ రామ రాని రామ అని లోపల ఆటోమేటిక్గా రావాలి. ఓకేనా? ఎప్పుడైతే ఆటోమేటిక్గా వస్తుందో ఇక మీరు అక్కడ విశ్రాంతిగా ఉండండి. ఎందుకంటే దానంతటే జరిగిపోతుంది కదా. ఇప్పుడు మీరు ఎంతవరకు బండిని కిక్కు కొట్టాలి? స్టార్ట్ అయ్యాక కూడా కిక్కు కొడితే స్టార్ట్ అయ్యాక ఏం చేయాలి? స్టార్ట్ కానంత వరకు ఒక రకమైన పని చేయాలి. స్టార్ట్ అయ్యాక దాని మీద కూర్చుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు, అవునా కదా? సేమ్ అదే విధంగా మీరు రామారామ అని జపం చేయడం ఎంతవరకు? లోపల దానంతటదే రామారామ అని స్టార్ట్ అయ్యేంతవరకే మీరు చేయాల్సిందే. ఎప్పుడైతే దానంతటే తయారీ అయిందో అప్పుడు ఏం చేయాలి మీరు? హాయిగా రిలాక్స్డ్గా కూర్చోవాలి. ఎందుకు రిలాక్సేషన్ కూర్చో, ఆటోమేటిక్గా జరిగిపోతుంది కదా. స్విచ్ చేసావు ఒకప్పుడు చేసుకున్నావు, ఇప్పుడు స్విచ్ చేస్తే ఆటోమేటిక్ నీళ్ళు వస్తున్నాయి, నువ్వు చేయాల్సింది అలా కూర్చుంటే సరిపోతుంది, అవునా కదా. సో కాబట్టి ఎప్పుడైతే మీరు రామారామ అని చెప్పం ఆటోమేటిక్గా జరిగినప్పుడు ఆపుతారో అప్పుడేం జరుగుతుంది, ఇంకొకటి జరుగుతుంది. అంటే మీరు ఎవరైనారో మూడో వారిగా మారిపోయారు. రామారామ రామ శబ్దము, మీరు రామారామ అని చెప్పని చేశారు, ఇప్పుడు రామ ఆటోమేటిక్గా జరుగుతుంది కాబట్టి మీరు మూడో వారిగా ఉంటారు. ఎప్పుడైతే మీరు రిలాక్స్డ్గా ఉంటారో ఆల్రెడీ రిలాక్స్డ్గా ఉన్న వాడితో కనెక్షన్ ఏర్పడుతుంది. ఆల్రెడీ రిలాక్స్డ్గా ఎవరున్నారు, ఎప్పుడు ఎవరుంటారు, దైవం. మన దైవం ఎప్పుడు హాయిగా విశ్రాంతిగా రిలాక్స్డ్గా అన్నిట్లలో రిలాక్స్డ్గా ఉన్నాడు ఆయనే. ఎక్కడ కూడా కదలడు మెదలడు, హాయిగా రిలాక్స్డ్గా ఉంటాడు ఆయనే, విశ్రాంతిగా ఉంటాడు. ఎంత కంపులు మునిగినా ఆయనకు ఆ ఫీలింగే ఉండదు. అని చావు పుట్టుకలేదా ఒక ఆట ఆయనకు, ఒక డైరెక్టర్ ఎలాగైతే చూస్తాడో అలా చూస్తాడు. అర్థమైందా? సో కాబట్టి మీరు రామరామ జపని ఎంతసేపు చేయాలి, ఆటోమేటిక్గా లోపల రామారామ అనేంతవరకు మీరు చెప్పని చేయాలి. మీరు ఏ సాధన అయినా కానీ ఇదే, మీరు శ్వాస మీద ధ్యాస పెట్టండి లేదా డీప్ బ్రీతింగ్ తీసుకోండి, ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ సాధనలు మీరు చేస్తూ ఉండవచ్చు. మీకు ఎంతోమంది ఎన్నో సాధనలు చెప్పిండవచ్చు, మీకు ఇష్టమైతే అదే కంటిన్యూ చేయండి, నో ప్రాబ్లం. కానీ ఎంతవరకు చేయాలంటే ఆటోమేటిక్గా లోపల జరిగేంతవరకు. జరిగాక మీరు అబ్జర్వ్గా అలా రిలాక్స్డ్గా ఓకే జరిగిపోతుందిగా మీరు అలా కూర్చోండి. కూర్చుంటే అప్పుడు రిలాక్స్డ్గా కూర్చుంటే ఆల్రెడీ రిలాక్స్డ్ ఉన్నాడు పక్కకు కనబడతాడు. ఊరు నాయన ఇది ఇక్కడే తెచ్చాడా, ఎక్కడో ఉన్నాడు అనుకున్నా, ఈ దేవుడి కోసం ఎక్కడో ఎత్తికాము. ఎందుకు కనబడలేదంటే రోజు టీవీ ఆను, రోజు కళా సినిమాలు వస్తున్నాయి, మీకు అసలు స్క్రీన్ నల్లగా ఉంటుందనే తెలియదు. మీకు ఒక స్క్రీన్ అంటూ ఒకటి ఉందని మీకు తెలియదు. స్విచ్ ఆఫ్ చేస్తే కదా స్క్రీన్ కనబడేది, కంటిన్యూస్గా టీవీ ఆన్ అయిపోతుంది. ఆ స్క్రీన్ బ్లాక్ స్క్రీన్ ఒకటి ఉంటుంది, దాని మీద ఇవన్నీ పడుతున్నాయని మీకు తెలివనే తెలియదు. సో ఎప్పుడైతే మీరు రిలాక్స్డ్గా ఉంటారో స్విచ్ ఆఫ్ అవుతుంది, ఒక స్థితిలో ప్రసారాలు ఆగిపోతాయి, అప్పుడు ఒరిజినల్ రూపంగా కనబడుతుంది. ఓకేనా? సో క్లియర్గా అర్థమైందిగా. సో దీని దేనికైనా ఒకటే పద్ధతి అండి, ఒకదానికి ఒక రకంగా లేదు. నేను అందుకే అందరి డిఫరెంట్ డిఫరెంట్ సాధకులను కూడా ఉపయోగపడేలాగా రామరామని చెప్పని చెప్తున్నాను. మిమ్మల్ని రామ అని చేయమని నేను చెప్పట్లేదు, మీకేది నచ్చితే అది చేసుకోండి. అది కృష్ణ అనుకోండి, ఆత్మ అనుకోండి, బాబా అనుకోండి, ఏదైనా ఒక పదం, లేదా శ్వాస మీద ధ్యాస పెట్టుకోండి, మీ ఇష్టం. ఓకేనా? నేను చెప్పేది ఏంటంటే ఏది చేయాలంటే ఏదైతే చేస్తుంటే మీకు బాగా చేయాలనిపిస్తుందో అది చేయండి. అది రామయ్య కావచ్చు, కృష్ణుడే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ పదమే కావచ్చు, లేదా శ్వాస మీదనే కావచ్చు, మీకు చేయాలని ఇష్టం అనిపిస్తుంది ఆ పని చేయండి. అప్పుడు దాని ద్వారా దైవం దగ్గర చేయడం ఈజీ అయిపోతుంది. ఓకేనా? స్టార్టింగ్ పాయింట్ అది. అర్థమైందిగా క్లియర్గా. సో ఏ సాధన అయినా ఎంతవరకు చేయాలి, లోపల దానంతటదే జరిగేంతవరకు. సేమ్ అదే సంకల్పం పెట్టి మై డియర్ నెగిటివ్ ఉన్న దైవం తీసుకెళ్ళు, మై డియర్ పాస్ ఉన్న దైవం తీసుకోవాలి, ఇది ఒక సాధన కదా నేను చెప్పాను. ఇది కూడా శ్వాస విద్యాస లాంటిది. ఇది ఎంతసేపు అనుకోవాలి సార్, దీనికి ఏం చెప్పాలి, ఆన్సర్ ఏంటి? లోపల దానంతటదే సంకల్పం జరిగిపోవాలి. నువ్వు నొప్పి నొప్పి రాగానే మై డియర్ నెగిటివ్ నన్ను దైవం తీసుకెళ్ళు అని లోపలే జరిగింది అనుకో, అప్పుడు మళ్ళీ మీరు దాంతో ఆనాల్సిన అవసరం, మీరు రిలాక్స్డ్గా ఉండండి ఇంకా. అర్థమైంది కదా? సో మీ టార్గెట్ ఏంటి, దైవం దగ్గర చేరడం. దైవం దగ్గర చేరాలంటే దైవిక గుణం ఏంటి, ఎప్పుడు రిలాక్స్డ్గా ఉండడం. కాబట్టి మీరు రిలాక్స్డ్ స్టేజ్కి రావాలి, అది మీ టార్గెట్. చేస్తూ ఉండడం కాదు మీ టార్గెట్, అలా అని చేయకుంటే రిజల్ట్ రాదు. ఎందుకంటే ఒకటి చేయడం చేస్తూ ఉండాలి. ఒక సైంటిస్ట్ ఏం చేసిందట, ఒక ఆవిడ ఏదో కనుక్కుందట, ఒక ఐటెం ఏదో ఒకటి కనుక్కున్నప్పుడు ఏం జరిగింది, ఎన్నో ప్రయత్నాలు చేసిందట. ఈ ఎడిసిన్ బల్బు కనుక్కునేది ఎవరు, ఎడిసిన్. ఎన్నో ఫెయిల్యూర్స్ అయ్యాక అల్టిమేట్గా ఈ గాట్ సక్సెస్, అవునా కదా. సో అలాగే ఈమె కూడా ప్రయత్నం చేసి 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 చేశాక ఆఖరికి ఏం జరిగిందట, చేయి నాకు రావట్లేదని అలా వదిలేసి అలా పడుకుంటే కళలో ఆమెకు ఏదో ఆలోచన, ఒక ఫీలింగ్ వచ్చిందట, ఇంట్యూషన్ లాగా అనిపించిందట. అది చేయగానే వెంటనే రిజల్ట్ వచ్చింది. సో రిజల్ట్ రాగానే ఆమె అప్పుడు కన్క్లూజన్కి వచ్చింది, ఓహో ఏం కన్క్లూజన్కి వచ్చింది, ఇంత కష్టం వేస్ట్ అయింది, ఆ కష్టం చేసి విశ్రాంతిగా ఉంటేనే నాకు రిజల్ట్ వచ్చింది కదా అని. నెక్స్ట్ రీసెర్చ్కి ఆమె ఏం చేసిందట, రిలాక్స్డ్గా కూర్చోడానికి ట్రై చేసిందట. చచ్చినా రావట్లేదట కొత్త ఐడియా. ఎందుకు రిలాక్స్డ్ కూర్చోలేకపోతే ఆలోచనలే వస్తున్నాయి, ఏ ప్రయత్నం చేయట్లేదు, అలాగే కూర్చుంటున్నట. విశ్రాంతిగా ఉండడానికి ట్రై చేస్తోంది కానీ ఈ ఆలోచనలో పిక్కదింటున్నాయి, ఈ జై ఈ జై ఈ జై అని. దానివల్ల కొత్త ఐడియా రాక ఏమీ కనుక్కోలేకపోయింది. సో కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ప్రతి దానికి ఫస్ట్ ప్రయత్నం కంపల్సరీ. ఏం చేయాలి, ప్రయత్నం, ఏదో ఒక ప్రయత్నం చేయాలి. చేసి ఎప్పుడైతే దాని అంతటా జరుగుతుందో అప్పుడు వదిలేయాలి. ప్రతి దాంట్లో రెండు రకాల పాత్రలు పోషించాలి మీరు. కొంత మీరు చేయాలి, కొంత దానంతటే జరిగే దానికి వదిలేయాలి. ఇప్పుడు చెట్టు నాటారు, ఏం చేస్తారు, మీరే పూలు పూయిస్తున్నారా, మీరే పండ్లు కాయేస్తున్నారా, మీరు చేస్తున్నారా పని, దానంతటే జరుగుతుంది. అలా అని మీరు లేకుండా చెట్టు ఎదుగుతుందా? ఓకే, బయట చెట్టు ఎదుగు, అడవుల్లో చెట్లు ఎదుగుతాయి, కానీ ఇంట్లో మొక్కలు నాటిన ఎదుగో వాటన్నట్టు అవి, వాటికి కావాల్సింది మీరు ఇవ్వాల్సి వస్తుంది కొన్ని, ఎందుకంటే అది చెట్టు వర్షాలు లేదు ఇంట్లో పడవుగా, అవును కదా? మీరేం చేయాలి అప్పుడు? మీరు నీళ్లు పోయాలి దానికి, ప్రేమను అందించాలి, అవన్నీ చేయాలి. ఓకేనా? అది చేస్తే అప్పుడు మీరు కొంత మీరు చేయాలి, మిగతాది ఏం చేయాలి? చెట్టుకే వదిలేయాలి, ప్రకృతికి వదిలేయాలి. వదిలేస్తే అప్పుడు సో కొంత మీరు చేశాక అప్పుడు ఏం చేస్తారు? ప్రకృతికి వదిలేస్తారు, అప్పుడు చెట్టు ఎదుగుతుంది, పూలు పండ్లు అనేది వస్తాయి. అర్థమైందిగా, క్లియర్గా? సో కొంత మనం చేయాలి, కొంత దానంతట జరగడానికి అవకాశం ఇవ్వాలి. అదే శరీరం విషయంలో కూడా అంతే. శరీరం ఈజ్ నథింగ్ బట్ ఒక చెట్టే, ఓ ప్రకృతి పంచభూతాలతో తయారైంది ఈ దేహం కూడా. కాకపోతే ఆ చెట్టుకు రూట్స్ అనేవి మూమెంట్ అయి ఉంటాయి, ఫిక్స్డ్గా ఉంటాయి, మనకేమో కదులుతున్న రూట్స్ ఉంటాయి మనకు భూమికి. ఓకేనా? సో మనం చేయవలసింది ఈ శరీరానికి కావాల్సిన ఆహారం అవన్నీ ఇవ్వడము, ప్రేమతోటి ఈ శరీరాన్ని గమనిస్తూ ఉండడం అంతే. అప్పుడు దానంతటదే ఒక ప్రక్రియ జరుగుతుంది, అది మీకు అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాయి, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి దానివల్ల. ఓకేనా? ఏదో ప్రాసెస్ జరిగాకనే రిజల్ట్ వస్తుందని నేను చెప్పాను కదా మీకు. ఓకే, క్లియర్గా అర్థమైందిగా? సో మనస్సుతోటి ఎలా ఉండాలి? మనసుతో మూడు ఆలోచనలు రావాలి, మూడు ఆలోచనలను ఇష్టంగా గమనించాలి, వాటి మధ్యలో ప్రేమను కుదిరించాలి, ప్రతి ఆలోచనను ఇష్టంగా అనుభవించాలి. అల్టిమేట్గా మీరు విశ్రాంతి స్థితికి రావాలి, రిలాక్స్డ్గా ఉండాలి. దేంట్లో ఉంటే దాంట్లో, కోపం ఉంటే కోపంలో విశ్రాంతిగా ఉండాలి, శాంతం ఉంటే శాంతంగా దాంట్లో విశ్రాంతిగా ఉండాలి. ఎప్పుడైతే విశ్రాంతిగా ఉంటారో అప్పుడే ఆల్రెడీ విశ్రాంతిగా, ఎప్పుడు విశ్రాంతిగా ఉండే మీ దైవం దగ్గరికి మీరు చేరుతారు. మీ ఇద్దరి కలయిక జరుగుతుంది. జరిగాక మీకు కావాల్సిన జ్ఞానం వస్తుంది. కర్మలు, తలరాతలు ఎట్లా దగ్ధం చేసుకోవాలి, మొత్తం మీకు ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానం అడిగితే ఆయన ఇస్తాడు. దాన్ని ఆచరణ చేయండి, మీకు రిజల్ట్ వస్తుంది. ఓకేనా? సూపరా, క్లియర్గా ఉందా లేదా? క్లారిటీగా. సో కాబట్టి శ్వాస మీద ధ్యాస కూడా ఎంతవరకు? దానంతట అదే శ్వాస మీద ధ్యాస జరిగేంతవరకు. ఎప్పుడైతే ఆ దానంతటే శ్వాస మీద ధ్యాస జరుగుతుంది, చక్రాలు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మీరు? దాంతో ఉండాలి, అంతే, ఉండాలి. దాంతో పాటు మీరు తిరగదు, అది పైకి వెళ్తే పైకి వెళ్ళిన కిందికి వచ్చి రాదు, మీరు ఒక ప్లేస్లో ఉండి గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ జరిగిపోతుందిగా, మీకు తెలిసిపోతుంది. ఏంటంటే నేను ఏం పెట్టే శ్వాస మీద ధ్యాస పెట్టకుండా ఆటోమేటిక్గా జరిగిపోతుంది మీరు అంటుంటారు అన్నప్పుడు అర్థం చేసుకోండి, ఓకే లోపల ఆటోమేటిక్గా జరిగిపోతుంది, జరిగిపోయినప్పుడు ఇక నా పని అయిపోయింది, పిల్లోడిని పెద్దోడు చేశాను, ఇప్పుడు ఇక వాడిని పడిచుకోవాల్సిన అవసరం లేదు, వాడంతటా వాడే వెళ్ళగలుగుతాడు అనుకోవాలా వద్దా? నేను పిల్లు పెద్దోడైనా నేనే అన్ని డిసిషన్ తీసుకుంటానంటే అవుట్, మీ పని తట్టుకోలేరు, మోయలేరు అండి. అమ్మో మా పిల్లోడు నడుస్తే కాళ్లకు దెబ్బలు తగులుతాయని చెప్పి ఎత్తుకొని తిరిగారు అనుకోండి, బాగానే ఉంటుంది చిన్నప్పుడు 6 నెలలు 1 సంవత్సరం, తర్వాత పెద్దోడు అవుతున్నా కొద్ది సచ్చూరుకుంటారు. సో ఎప్పుడు వదిలించుకోవాలా బాబోయ్ అనుకోవాలి, అది కూడా అవసరమే, పట్టుకోవడం అవసరమే, వదిలేయడం కూడా అవసరమే. ఓకేనా? క్లియర్గా అర్థమైందిగా? సో మానసిక స్థాయిలో మీరు చేయవలసింది ఏంటి? మూడు గుణాలను సమంగా స్వీకరించవలసిందే. ఇక్కడ కూడా క్లియర్గా చెప్పాను, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మూడు గుణాలు సైమల్టేనియస్గా ఒకేసారి ఉండాలి, ఒకేసారి పని చేయాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మూడు ముగ్గురు కలిసికట్టుగా ఉంటేనే, వాటి వాళ్ళ మధ్యలో సఖ్యత కుదిరితేనే అద్భుతమైన క్రియేషన్స్ జరుగుతాయి అని చెప్పాను. ఓకే, క్లియర్గా ఉందిగా? ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఏం తెలుసుకుందాము? ఈ ఇప్పటి వరకు మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి ఈ విషయంలో.
అయితే ఇందాక మీరు కర్మ సిద్ధాంతం గురించి చెప్పారు కదా,
అవును,
అదంతా మీరు చెప్పిందంతా చాలా బాగుంది, మనసు కూడా బాగానే ఉంది. కాకపోతే ఈ కర్మలు తెలుసుకోవాలి, ఇప్పుడు కొంతమంది ఇదే కదా అంటారు, అయ్యో ఆ కర్మ అలా జరిగింది, అది ఏదో కర్మ జరిగింది అని చెప్పేసి. అసలు ఆ కర్మ ఎలా తట్టుకోవాలి, వాళ్ళు ఏ విధంగా తట్టుకోవాలి,
ఏ విధంగా అనుభవించాలి?
ఒక అమ్మాయి ఒక భర్త పోయాడు అనుకోండి, సహజంగా పిల్లలు పెట్టుకుని బ్రతకాలంటే అది ఏ విధంగా ఈ కర్మని తట్టుకుని అనుభవించాలి,
సో ఇప్పుడు ఎప్పుడు మేడం లంచ్? 1 కా 1 కా? అరగంట. సో ఇప్పుడు నెక్స్ట్ అనుభవించడం ఎట్లా, ముఖ్యంగా ఇన్ని రోజులు నిన్న ఇవాళ అల్టిమేట్గా నేను అనుభవించడం ఎట్లా అనేది డీపర్గా చెప్పలేదు, కేవలం చెప్పుకుంటూ వచ్చాను పై పైన, లోతుగా ఎలా అనుభవించాలి అనేది నేను చెప్పలేదు ఇప్పటివరకు. ఓకే, సో ఆ అనుభవించి లంచ్ తర్వాత పెట్టుకుంటే బెటర్ ఏమో. ఈ 1/2 అవర్, ఈ 1/2 అవర్ లోపల ఏం చెప్పాలంటే ముఖ్యంగా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ గురించి కొద్దిగా స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఏదో ఒక సమస్య. సో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అందరి జీవితాల్లో, దీనికి ముఖ్య కారణం ఏంటి, ఇవన్నీ కూడా చెప్పానే ఇంతకుముందు జయలలిత ఎగ్జాంపుల్ గత జన్మలు చెప్పినట్టు. మీరు కర్మబంధాలతోటి వస్తారు భూమి మీదకి. కర్మనే లేకుంటే భూమి మీదకి రావాల్సిన అవసరమే లేదు. కర్మ సిద్ధాంతం నుంచి బయటికి వస్తే జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు, అయిపోయింది, ముక్తి వచ్చేసింది. ఎవరో కొందరు మాస్టర్లు లోక కళ్యాణం కోసం ప్రచారం చేయడంలో భాగంగా రావచ్చు, కానీ మామూలుగా అయితే ఎవరూ రారు కర్మ క్లియర్ అయిన వాళ్ళు. సో మీరు భూమి మీదకి వచ్చారంటేనే మీ పాప పుణ్యాలు బ్యాలెన్స్ ఉన్నాయి, ఇక్కడ అనుభవించాల్సినవి, అందుకోసమే మీరు వచ్చారు భూమి మీదకి, ఓకేనా? సో ఈ కర్మబంధాలు, ముఖ్యంగా ఈ కర్మబంధాలు ఎక్కడో లేవు, మీ ఇంట్లోనే ఉన్నాయి. మీ భార్య, భర్త, పిల్లలు వీళ్ళ మధ్యలోనే ఈ కర్మబంధాలు అనేవి ఉన్నాయి. సో ఈ కర్మబంధాల నుంచి మీరు బయటికి వచ్చి స్వేచ్ఛా బంధాలు, దివ్యమైన బంధాలుగా మారాలి. ఇవన్నీ పరివర్తన చెందాలి, దివ్యమైన బంధాలుగా మారాలి. కానీ ప్రస్తుతం మీకున్న బంధాలు ఎలాంటివి? కర్మబంధాలుగా ఉన్నాయి, ఓకేనా? సో ఈ కర్మబంధాల గురించి నేను సాధన చేస్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఏంటంటే ఇది ఎట్లా పనిచేస్తుంది ఈ కర్మ సిద్ధాంతము, అసలు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ను ఎలా డీల్ చేయాలి, ఎలా డీల్ చేస్తే ఇది రిజల్ట్ వస్తుందని నాకు డౌట్ వచ్చింది. ఫస్ట్ నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ రాగానే హాయ్ బాడీ హవర్ యూ, నేను లవ్ చేస్తున్నా, యాక్సెప్ట్ చేస్తున్నా, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయని ఇట్లా అనుకొని ఎప్పుడైతే ఇష్టంగా అనుభవించానో నాకు రిజల్ట్ వచ్చింది. అంటే ఇది బాడీలో ఉంది, బాడీ నా దగ్గరే ఉంది, నేనే బాడీ కాబట్టి నేను దాన్ని ప్రేమించా తగ్గిపోయింది. కానీ మనిషి అక్కడ ఎదుటి మనిషి, ఆవిడ ఎక్కడో ఉంటాడు, ఎప్పుడు మనతో ఉండడు, ఆ మనిషి మీద ఎలా ప్రభావం చూపిస్తుంది ఇది, అసలు ఇది పనిచేస్తుందా అనేది నాకు ఒక డౌట్ ఉండేది, దీన్ని ఎలా డీల్ చేయాలి. సో చేయాలన్నప్పుడు నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే, అన్నిటికీ ఒకటే మందురా, ఏమి లేదు, ఆ మనిషి నీ లోపలే ఉన్నాడు అని వచ్చి. ఎవరైతే బయట నువ్వు చూస్తున్నావో ఆ మనిషి ఎక్కడో లేడు, అంతా నీ లోపలే ఉంది, సృష్టి అంతా నీ లోపలే దాగి ఉంది అని వచ్చింది. ఎట్లా దాగి ఉంది అని నేను క్వశ్చన్ వేశాను. అప్పుడు ఇదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, ఓ జన్మలో చంపింది, ఓ జన్మలో చచ్చాను, చచ్చాను అంటే చంపినవాడు, చంపించుకున్నవాడు, రెండులో ఇద్దరు లోపలే ఉన్నారుగా, అవునా కదా? ఆపోజిట్స్ రెండు లోపలే ఉన్నాయి కదా, రెండు అనుభవాలు ఉన్నాయి. ఓ జన్మలో చంపిన అనుభవం ఉంది, ఒక జన్మలో చచ్చిన అనుభవం ఉంది. ఓ జన్మలో కోపం అనుభవం ఉంది, ఓ జన్మలో శాంతం అనుభవం ఉంది. సో ఇక్కడ గొడవ ఎవరెవరికి జరుగుతోంది? మీరు అంటున్నారు భార్య భర్తల మధ్యలో గొడవ జరుగుతుంది, భార్య భర్తల మధ్యలో జరగట్లేదు, భార్య భర్తల మధ్యలో ఏదో విషయంలో గొడవ జరుగుతుంది. ఏంటి ఆ విషయము? ఆమె వంకాయ కూర వండుతుంది, కాదు నువ్వు టమాటా కర్రీ వండు అని ఈయన అనడానికి ఎగ్జాంపుల్. ఇంకో దీని మధ్యలో గొడవ అంతేగా, ఇలాంటివే కదా, ఇలాంటివి చిన్న చిన్నవి ఇంకొక పెద్దవి కూడా ఉండవచ్చు, ఓకేనా? సో మరి ఇప్పుడు ఏం చేయాలి? సో కాబట్టి ఆ మనిషికి క్షమాపణ ఎక్కడికో వెళ్ళి క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు. నాకు నా లోపల సోల్ ఏం చెప్పిందంటే, ఆ మనిషి ఆ గుణం నీ లోపలే ఉంది, ఉంది కదా, ఆల్రెడీ గుర్తిస్తున్నావు కదా. ఆమె చెడుగా బిహేవ్ చేస్తుందంటే నా ఆమె చెడుగా ఉందని నాకు ఎలా తెలుసు? నాకు చెడు ఫీలింగ్ వస్తున్నాయి కదా, అంటే ఇది చెడు అని నాకు ఎలా తెలుసు? అంటే నా లోపల ఉంటేనేగా, అంటే నేను చెడ్డావాని అన్నట్టేగా. అలాగే మంచి గుణం కూడా ఉంది నా లోపల. సో ఎప్పుడైతే ఈ రెండు గుణాలు నీ లోపల ఉన్నాయో, నువ్వు చేయవలసింది ఏంటంటే ఆ రెండింటి మధ్యలో ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసి రెండింటిని కలపడమే. సో ఎప్పుడైతే నువ్వు రెండు గుణాలు లోపల కలుపుతావో చూడు బయట ఏం జరుగుతుందో అంది. దీనికి నేను ఉదాహరణగా నేను ఏం చేశాను, నాకు ఒక అతను పరిచయం అయ్యాడు ఎక్కడ, హైదరాబాద్లో నేను మెల్కాజ్గిరిలో ఉన్నప్పుడు. సో అప్పుడు నేను అప్పుడప్పుడే స్టార్టింగ్ నేనేమనుకున్నాను, అతని తోటి ఉంటే బాగుంటుంది, బాగా డబ్బులు ఉన్న అతను కోటీశ్వరుడు, ఎప్పుడైనా డబ్బు అవసరం ఉంటే ఇస్తాడు అని అనిపించింది. అనిపిస్తుంది కదా న్యాచురల్గా, ఒక్కడనే ఉన్నాను, ఎవరు తోడలేరు ఇక్కడ అనిపించి నేను రెగ్యులర్గా టచ్ లో ఉండేవాడిని ఆయన తోటి. ఇది ధ్యానంలోకి రాకముందు పరిస్థితి. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చాకో అసలు కోటీశ్వరుడు నాకు పరిచయం అయ్యాడు. ఎవరు ఆ కోటీశ్వరుడు? పత్రిసారి కాదు, పత్రిసారి ఎక్కడో ఉంటాడు ఆయన, మనకు ఆయన ఏం చేస్తాడు? ఎవరు? నా లోపల ఉన్న దైవం అల్టిమేట్ పత్రిసారి లోపల ఉన్నాడు కదా. సో పత్రిసారి ఆ పరమాత్మకు ప్రతిరూపం, కానీ ఆయనే రియల్ మనకు దైవం కాదు, ఆయన తాత్కాలికంగా దారి చూపించగలిగేవాడు. సో ఒరిజినల్ పత్రిసారి లోపల ఉన్నాడు, మీరు అన్నది కరెక్టే, ఇక్కడ ఆ పత్రిసారి ఇక్కడ ఉన్నాడు. ఆయనే మనం దైవానికి ప్రతిరూపం అనుకుంటున్నాం, లేదా గురువుకు ప్రతిరూపం అనుకుంటున్నారేమో, ఏదనుకున్నా ఓకే, కానీ ఆ ప్రతిరూపమే. ఒరిజినల్ గురువు లోపలే ఉన్నాడు, ఒరిజినల్ దైవం లోపలే ఉన్నాడు. సో ఈ దైవం నాకు ఎప్పుడైతే వచ్చాడో, నాకు అసలు నీది దొరికింది, ఇక నాకు బయట డబ్బులు ఏమి అవసరమని నేను ఆయన వదిలేసాను, ఆయన దగ్గరికి వెళ్ళడం ఆపేశాను. నాకు తెలియకుండా నాకు ఒక టాలెంట్ ఉండేది, అంత కోటీశ్వరుడు అయినా నాకు ఆయన కొన్ని సలహాలు ఇచ్చేవాడిని, నేను నాకున్న స్థాయిలో నేను సలహా ఇచ్చింది చేస్తే రిజల్ట్ వచ్చేది ఆయనకు. సో ఆయనకు కూడా నా పట్ల ఒక బంధం, నా పట్ల ఒక అభిప్రాయం ఏర్పడి బంధం ఏర్పడ్డది ఆయనకు, నాకు ఒక రకమైన బంధం, ఏంటి డబ్బులు ఆశ వస్తే ఇస్తాడేమో ఎప్పుడన్నా అవసరం ఉంటాయి అని. సో ఇదంతా ధ్యానాలకు రాకముందు, ఎప్పుడైతే ధ్యానాలకు వచ్చానో ఏం జరిగింది, ఒకేసారి సినిమా అరిపింది, బట్ నాకు ఎవరు అవసరం లేదు, నాకు దైవమే దొరికాక ఇంకెందుకు అని నేను వెళ్ళడం ఆపేశాను. ఎప్పుడైతే వెళ్ళడం ఆపేశాను, ఆయన ఏం చేశాడు, నా రూమ్కి రావడం మొదలెట్టాడు. అంత పెద్ద కోటి చూడు, నేను చిన్న రూమ్లో ఉంటే పెద్ద కారు వేసుకొని వచ్చి నా రూమ్లో కూర్చోడు, అందరు ఆశ్చర్యం ఇదేంటండి ఇంత పెద్ద ఆయన మీ ఇంటికి వస్తున్నాడు, ఏమైనా వచ్చి గంటలు గంటలు ముచ్చట్లెట్టాడు, నాకు వీడు ఎప్పుడు పోతాడరా బాబు అనిపించేది, ఎందుకంటే లోపల ఆనందాన్ని మిస్ అయిపోతున్నాను, నా పరమాత్మతో మిస్ అయిపోతుంది, ఇంతటి ముచ్చట్లెట్టాలి, గంటలు గంటలు ముచ్చట్లెడతాడు. ఒకప్పుడు ఆయన ఎప్పుడు ఎంత పోకుండా ఉండాలని అనుకునేవాడి, ఇప్పుడు ఎప్పుడు పోతాడు రావు, సీన్ మారిపోయిందిగా, అసలు దొరికింది. అలా అనుకుంటూ ఉంటే ఏం చేయాలి, ఇది ఎట్లా డీల్ చేయాలి, ఇది ఒక రిలేషన్షిప్ ప్రాబ్లం అంతేగా, అది ఏదైనా కావచ్చు. సో నాకు అప్పుడు ఎవరు లేరు కాబట్టి, ఒక్కడే కాబట్టి నాకు అతనితోటి రిలేషన్ ఏర్పడ్డది, మరి ఈ బంధం ఎలా కట్ చేసుకోవాలి. దానికి మామూలుగా ఏం చేస్తావు, అంకుల్ మీరు రాకండాను, ఏదో అబద్ధాలు ఆడడం, ఏదో 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 చేయాల్సి వచ్చేది, గొడవలు అయిపోయేది, ఇది చాలా ఇబ్బందులు అయిపోయేది, మామూలుగా అజ్ఞాన స్థితిలో ఉంటాయి. కానీ ఈ జ్ఞానం నేను సోల్ని అడిగాను, మరి ఇప్పుడు దీన్ని ఎలా డీల్ చేయాలి. అప్పుడు సోల్ ఏం చెప్పిందంటే, ఏం లేదురా బాబు, ఆ ఆయన ఎక్కడో లేడు, నీ లోపలే ఉన్నాడు, అంతా నీ లోపలే ఉన్నారు, అన్ని గత జన్మలు ఎత్తేసావు కదా, కాబట్టి నువ్వేం చేయి, లోపలే ఆ క్యారెక్టర్ను యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయి. ఆయన నాకు ఆయన మెంటాలిటీ నాకు నచ్చకపోయేది, ఆయన ఆయనతో ఉండేవాడిని, ఎందుకు అంటే ఈవినింగ్ ఆగానే తాగుతాడు, ప్లస్ డబ్బులు సరిగ్గా ఇవ్వడు కూలి పని చేసేవాళ్లకు, ఆయన దగ్గర పనిచేసేవాళ్లకు, లోపల మాత్రం తిట్టుకునేవాడు, బయట మాత్రం అనేవాడిని, ఎందుకంటే డబ్బులు అవసరం తిట్టాడేమో అని. సో కాబట్టి నువ్వు ఆయన ద్వేషించినంతసేపు డెఫినెట్గా ఆయన నీ లైఫ్లో ఇబ్బంది, నేను ఇబ్బంది పెడుతూనే ఉంటాడు అని సోల్ చెప్పింది. మరి ఇప్పుడు ఏం చేయాలి, డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడాన్ని కూడా నువ్వు ప్రేమించు అని వచ్చింది, ఆ తాగడాన్ని కూడా నువ్వు యాక్సెప్ట్ చేయి అని వచ్చింది. ఏంటంటే ఈ నెగిటివ్ యాక్సెప్ట్ చేయాలంటే చేయాల్సిందే అని, మరి పరమాత్మ చెప్పాడు వినాల్సిందే కదా, లోపల దైవం చెప్పాడు, ఇది ఎవడో కాదు, ఆనందం ఇట్లా ఉప్పొంగుతోంది లోపల, ఆ ఆనందంలోంచి వస్తున్నాయి మాటలు, ఇవి ఇది ఎక్కడో భయంలో ఉండి మాటలు కాదు. మరి సరే నేను వెంటనే సరెండర్ అయిపోయి చేస్తా అని, ఓకే మై డియర్ తాగబోతే ఎనర్జీ ఓకే, వాడు ఎందుకు తాగుతున్నాడు అసలు మెంటల్ ఆడికి, నువ్వెందుకు తాగట్లేదు అని అడిగినాను, ఏమైనా తాగాలి ఎందుకు అనిపించట్లేదు, ఎందుకంటే నీకు ఆల్రెడీ కిక్కు లోపల దొరుకుతుంది కదా, న్యాచురల్గా లోపల కిక్కు దొరుకుతుంది కాబట్టి నువ్వు బయట తాగట్లే, ఆడికి బయట లోపల దొరకట్లే, మరి ఏం చేస్తాడు, బయటనే ఎక్స్పెక్ట్ చేస్తాడు, బాహ్య దృష్టిలో ఉన్నాడు, బాహ్య దృష్టిలో ఉన్నాడు, బాహ్యంగానే వెతుకుతాడు కష్ట సుఖాలు అనేటివి, నీకు బయట దొరకలేదు, బయట బోర్ కొట్టింది కాబట్టి లోపలికి వచ్చావు, లోపల నీకు దొరికింది కాబట్టి ఇప్పుడు బయటకు వెళ్ళాలనిపించాడు, మరి ఒకప్పుడు అంకుల దగ్గరికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు ఇప్పుడు, ఎందుకు వెళ్ళట్లేదు ఇప్పుడు, ఎంత నీకు నన్ను నేను దొరికాను కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళట్లేదు. సో కాబట్టి ఆయన అర్థం చేసుకో, ఆయన తాగడం ఒకే ఉద్దేశం ఏంది, పొద్దున్న సాయంత్రం ఎన్నో కష్టాలు, ఎన్నో అడ్డమైన పనులు, మంచి పనులు అన్నీ చేస్తుంటాడు, అదంతా ఆ టార్చర్, అదంతా బాధలు అన్నీ గుర్తుకొస్తుంటాయి, తప్పు చేసా ఒప్పు చేసా అని. సో అదంతా మనం మర్చిపోవడానికి కోసం తాగుతున్నాడు. సో కాబట్టి అందరి అర్థం చేసుకో ఫస్ట్ అంటే, ఓకే మై డియర్ తాగబోతే ఎనర్జీ, ఓకే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావా, ఓకే నీ బాధను తప్పించుకోవడం, మరి ఆయనకు అంతే తెలుసు, మర్చిపోవాలి, ఏం చేయాలి, మీరైతే టీవీలు చూస్తారు, సీరియల్లు చూస్తారు, సినిమాలకు వెళ్తారు, షాపింగ్లు చేస్తారు, ఏవోవో పనులు చేస్తారు మీరైతే, కానీ ఆయనకు మీరు ఆడవాళ్ళు కాబట్టి ఈ పనులు, మగవాళ్ళు అయితే ఏం చేస్తారు, తాగుతారు, ఏవో వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు, లేదా తిడతారు, ఏదో రకంగా వాళ్ళు బయటపడతారు, ఒక్కొక్కరు రకంగా, అల్టిమేట్గా అందరూ కష్టాలను మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మర్చిపోవడానికి ఎన్నో మార్గాలని, దాంట్లో భాగము సిగరెట్లు తాగడము, మందు తాగడం, ఇవన్నీ జలసాలు చేయడం, పత్తాలు ఆడడం, ఏదో ఇవన్నీ, ఓకేనా. సో కాబట్టి నువ్వు దీన్ని అర్థం చేసుకో, దీన్ని యాక్సెప్ట్ చేయంటే తాగుబోతుని ప్రేమించాలా, మేము అప్పుడు తాగేవాడిని కాదు, మంచివాడిని, బ్రాహ్మణ్ణి, పడిక మడిపంచ కట్టుకొని జపాలు చేయడం, ఉచిష్ట గణపతి మంత్ర ఉపాసనలు ఇవి చేస్తున్నాను నేను ఆ టైంలో, స్వచ్ఛమైన బ్రాహ్మణి, స్వచ్ఛమైన అంటే మంచి బ్రాహ్మణి, సారీ స్వచ్ఛమని వద్దు, మంచి బ్రాహ్మణి అప్పుడు. కాబట్టి న్యాచురల్గా నాకు తాగుబోతే అంటే ద్వేషం ఉండేది, ఆయన నా ముందే తాగేవాడు, నేను టచ్ తినేవాడిని, టచ్ అంటే సమోసాలు ఏవో ఉంటాయి కదా, ఆయనతో పాటు కూర్చొని నేను అవి తింటుంటే ఆయనే తాగేవాడు. సో లోపల మాత్రం తిట్టుకోండి, బయట అంకుల్ అంకుల్ అంటూ నవ్వుతూ మాట్లాడేవాడిని, ఇదే కదా మీరు అందరూ చేసేది. సో ఎప్పుడైతే ఇలా ఎప్పుడైతే చేశానో అప్పుడు నా లోపల నుంచి ఇట్లా యాక్సెప్ట్ చేసి, ఓకే తాగబోతు క్యారెక్టర్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నువ్వు నా ఫ్రెండ్ అయిపోయి నాలో కలిసిపో అనుకున్నాను, అలాగే డబ్బులు ఇవ్వకుండా ఆపడం కూడా, ఇది కూడా పర్ఫెక్ట్, ఇది కూడా దివ్యమే, ఇది కూడా నేను దీన్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను అని ఎప్పుడైతే అనుకొని, ముందు ఆయన పట్ల నాకు బాగా కోపం వచ్చింది, కోపం వస్తే తిట్టుకొని యాక్సెప్ట్ చేసి ఎప్పుడైతే చేశానో, ఆశ్చర్యకరంగా అప్పటి నుంచి తర్వాత నా రూమ్కి రాలేదు ఆయన, నేను ఆశ్చర్యపోయినాను, అరే ఆయన నా రూమ్కి రాలేదు అప్పటి నుంచి ఇప్పటివరకు, అంటే ఇప్పటివరకు అంటే నేను ఆ రూమ్ వదిలేసేంతవరకు ఆయన నా దగ్గరికి రాలేదు, ఇదేంటి జస్ట్ లోపల సాధన చేశానో సీన్ మారిపోయింది బయట. చూడండి జ్ఞానానికి అజ్ఞానానికి తేడా ఎంత ఉందో, జస్ట్ లోపల ప్రేమిస్తాడు, రిమేట్ లోపల వచ్చేస్తాడు, బయట సీన్ మారిపోతుంది. సో రిలేషన్షిప్ ప్రాబ్లం అట్లా క్లియర్ అయిపోయింది. ఎప్పుడైతే క్లియర్ అయిపోయింది నేను ఆశ్చర్యపోయింది, ఇదేంది ఇట్లా ఎలా జరుగుతుంది, లోపల అనుకుంటే బయట ఎలా మారిపోతుంది, ఎక్కడో రోడ్ మీద కలుస్తున్నాడు, ఆ అంకుల్ బాగున్నారా అని సరదాగా మాట్లాడుతున్నాను, ఆయన ఏదో బిజీలో, ఆయన నన్ను కలవట్లేదు, నాకు నాతో నా లోపలే నాకు హాయిగా దొరికిపోయింది, అర్థమైందా. సో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్కు మెయిన్ సొల్యూషన్ ఏంటంటే, మీరు యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది ఉన్నట్టుగా మీ భర్తను కానీ మీ భార్యను కానీ మీ పిల్లల్ని కానీ యాక్సెప్ట్ చేయాలి. ఉన్నది ఉన్నట్టుగా మీరు యాక్సెప్ట్ చేయట్లేదు, మీరు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అరే నువ్వు రాంగ్ రోడ్లో ఉన్నావు, ఇలా చేయి అంటున్నారు. అందుకే మీ పిల్లలు మీ అంటే ఇష్టం లేకుండా అయిపోతుంది మీ పిల్లలకు. ముఖ్యంగా ఎందుకు మీరు ఆదర్శంగా కనబడట్లే, ఏమైనా చికాకు పడడం ఎప్పటి మార్చాలని చూడడం ఇదే చేస్తున్నారు తప్ప వాడిని అంగీకరించట్లేదు మీరు. అవునా కదా, ఒకసారి గమనించి చూడండి. మారు 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 అని చెప్తున్నారు. చాలామందికి మేము కొందరు ఇళ్ళకి వెళ్తే మేమంటే కోపం అండి తల్లిదండ్రులకు. ఎందుకో తెలుసా, పిల్లలు అద్రిపోయేలాగా తయారవుతున్నారు. ఎలా తయారవుతున్నారు, ఏ ప్రాబ్లం వస్తే వాడిన తరవడాలు తగ్గించుకొని ఆనందంగా ఎగిరి గంతులు వేస్తారు. భర్తలకు కూడా కోపం వస్తుంది కొందరికైతే, కొందరికి భార్యలకు కూడా కోపం వస్తుంది మేమంటే. ఎందుకు వాళ్ళతో అవసరం లేకుండా ఆనందంగా ఉంటున్నారు. ఏదైనా అవసరం ఉంటే భర్తను సలహాలు అడగట్లే, భార్యను సలహాలు అడగట్లే, హాయ్ అని శ్రీధర్కి ఫోన్ చేసి అడుగుతున్నారు. నీ అబ్బా నేను భర్తనే, నన్ను అడగకుండా నా భార్య వాడిని అడుగుతుంది, లేదా ప్రసన్నని అడుగుతుంది, లేదా గాయ అడుగుతుంది అని వాళ్ళ కోపం. మరి మేమేం చేయాలండి, మరి వాడే సొల్యూషన్ చెప్తున్నావు అది పని చేయట్లేదు, ఆమె సొల్యూషన్ చెప్తే పని చేయట్లేదు, నన్ను అడిగితేనే సొల్యూషన్ వస్తుంది, లేదా లోపలికి వెళ్తే సొల్యూషన్ వస్తుంది. ఒక ఆయనకైతే విపరీతమైన కోపం. ఎందుకో తెలుసా, అంతకుముందు రోజు 10,000 వరకు మందులు అయ్యేది, ఇప్పుడు వచ్చి 6 ఏళ్ళు అయింది, 1 రూపాయి మందు ఖర్చు లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈయన ఏది చెప్తే అది చేయాలి పిల్లలు. ఇంకా వాళ్ళకి లోపల నుంచి మెసేజ్లు వస్తున్నాయి, మెసేజ్ దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అద్రిపోయే రిజల్ట్స్ వస్తున్నాయి. వాళ్ళు నాన్నతో సరదాగానే ఉంటున్నారు, కానీ వీళ్ళు ఆయన నేను అడగకుండా వీళ్ళంతటా వీళ్ళు ఆయన సాధిస్తున్నారు ఆయన కోపం వచ్చేసి. దీనికి కారణం న్యూ ఎనర్జీ అని నన్ను అంటున్నారు. చూడు, భార్యాభర్త పిల్లలు ఇండిపెండెంట్ అయితే భర్త ఓర్వలేక భార్య ఓర్వలేక ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయి. కొందరు ఇద్దరు ధ్యానం చేస్తారు, ఇద్దరు న్యూ ఎనర్జీ ఫాలో అవుతారు, ఆమెకు రిజల్ట్ వచ్చింది నాకు రాలే, నాకు వచ్చింది ఆమెకు రాలే ఏడుపు. ఇదే భార్యాభర్తలు మధ్యలే ఒక ఆవిడైతే ఫుల్గా ఏడ్చేస్తుంది, వ్యా వ్యా అని ఎందుకు ఏడుతున్నావమ్మా అని అడిగితే, మా కూతురుకు అన్ని రిజల్ట్స్ వస్తుంది నాకు రావట్లేదు అండి. ఓరు నాయన అంటే కూతురుకి రిజల్ట్స్ వచ్చి అసలే తట్టుకోలేక ఏమి ఏడుతుంది. ఉండాలి మంచిదే, తప్పేం కాదు. సో చూడు ఎలా ఉంటాయి అన్నట్టు విషయాలు ఎన్నో. సో ఇవన్నీ మాకు తెలుసు కాబట్టి యాక్సెప్ట్ చేస్తాం. మళ్ళీ ఆ భర్తలు భార్యలు అందరూ ఫ్రెండ్స్ అవుతారనుకోండి, అది వేరే కాదు సంగతి. కానీ ఫస్ట్లో మాత్రం వాళ్ళకి ఏమనిపిస్తుంది, భార్య అంటే నా మాట వినాలి, భర్త అంటే నా మాట వినాలి మీకు ఉంటాయి కాబట్టి. మరి వాళ్ళ మాట వినకుండా వాళ్ళు వాళ్ళు తగ్గించుకున్న రకమైన అసూయ వస్తుంది భార్యకు భర్తకు కావచ్చు ఎవరికైనా. లేదా బాహ్యంగా మా మాట మాకు మమ్మల్ని అడిగి ఫోన్ చేశారనుకోండి, వీళ్ళ కుళ్ళు వస్తుంటుంది లోపల, అరే వీళ్ళు ఎదిగిపోతున్నారు నేను ఎదగట్లే, ఇలా అన్నీ స్టార్ట్ అవుతాయి. సో మీ ఫ్యూచర్లో మీకు జరగవచ్చు కాబట్టి ముందే చెప్తున్నాను నేను. సో ఇవన్నీ అర్థం చేసుకున్న, కుళ్ళు వచ్చినా మీకు వచ్చినా మీ భర్తను చూసినా, సో ఆయన ఎదుగుతున్నా మీకు రావచ్చు, మీరు ఎదుగుతున్నా ఆయనకు రావచ్చు, ఇట్లా జరగవచ్చు. సో జరిగినప్పుడు అర్థం చేసుకోండి నేచురల్. సో అర్థం చేసుకొని మీరు పురుగులాగా చూడకండి భర్తను. ముఖ్యంగా మీరు ఏం చేస్తారంటే ఆధ్యాత్మికంగా లెవెల్కి ఎదిగే వరకు నేను గ్రేటు, నేను ఆధ్యాత్మికంగా ఉన్న ఆయన ప్రాపంచికమైన వ్యక్తి, ఇట్లా నీచంగా చూస్తాను మీరు. అదే పెద్ద తప్పు అంటున్నాను. నో, నేనేం చెప్పాను ఆధ్యాత్మికానికి ప్రాపంచికానికి తేడా ఏంటి? ప్రాపంచికమైన వ్యక్తి ఒకదాన్ని పట్టుకొని ఇంకోదానితో యుద్ధం చేస్తాడు, ఆధ్యాత్మిక వ్యక్తి రెండింటిని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరిస్తాడు. సో ఇప్పుడు మీరు ఎవరి మాట వినాలి? నాలాంటి ఏదో గురువుని పట్టుకుంటే నేను రెండు అందరినీ ప్రేమించమంటాను, సో ఇక్కడ ప్రాబ్లం లేదు. సో నేనేం చెప్తాను, భర్తను ప్రేమించు, నిన్ను నువ్వు ప్రేమించుకో అంట. అంటే నీ భావాన్ని ప్రేమించు, భర్త భావాన్ని కూడా ప్రేమించు, భర్త భావాన్ని గౌరవించు. భర్తను పురుగుగా చూడకండి మీరు. చాలామంది ముఖ్యంగా స్పిరిచువల్లోకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఎవరైనా కావచ్చు, భార్య అయినా కావచ్చు, భర్త, మా ఆవిడ ధ్యానమే చేయదండి ఒక ఆయన అంటాడు. నేను ఎంత గ్రేటో చూడండి, ఇదేంటి, ఇదే ఆధ్యాత్మికత అంటే. అహంకారం పెరగడం ఆధ్యాత్మికత అంటే, ఎదుటి వాడిని అర్థం చేసుకోవడం ఆధ్యాత్మికత అంటే, సృష్టి మొత్తాన్ని అర్థం చేసుకోవడం ఆధ్యాత్మికత అంటే, సృష్టి మొత్తం ఎవరిని చూసినా ప్రేమ రావాలి అది ఆధ్యాత్మికత అంటే. అంతేగాని ఉచ్చనీచాలు ఉంటే అదే ఆధ్యాత్మికత, ఆధ్యాత్మికతే కాదు. శునక మాంసం తిన్నా పండితుడిని ఇద్దరిని సమ్మతిస్తూ చూడాలన్నాడు కృష్ణుడు. అదే బేస్ చేసుకొని నేను రిలేషన్షిప్స్ మీద సాధన చేశాను. సో నాకు ఎవరిని చూసినా, ఒక నీచుడిని చూసినా, నీచుడని మనం అంటున్నాం కానీ పరమాత్మ దృష్టిలో నీచుడు లేడు, ఉచ్చుడు లేడు, అంతా ఆయనకు ఒకటే. సో ఒక నీచస్తుండే అంతా అలా చూడాలని, ఒక శునక మాంసం తినేవాడిని చూడాలంటున్నాడు కృష్ణుడి మాటను. మీరేం చేస్తున్నారు, సొంత భర్తను సొంత భార్యను మీరు సమ్మతిస్తూ చూడలేకపోతున్నారు, గౌరవించట్లేకపోతున్నారు, విమర్శిస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. వాడు శునక మాంసం తింటున్నాడా నీ భర్త, మామూలుగా ఎగ్గు తింటున్నాడండి, మా భర్త నీచుడు ఎగ్గు తింటాడండి అని ఓ భార్య అంటుంది. అంత చులకన్నా బోడి ఈమె ఎప్పుడు ఆపేసింది, మానేసింది, 6 నెలలు కూడా కాలేదు, గ్యారంటీ లేదు మళ్ళీ తింటుందో కంటిన్యూ అవుతుందో లేదో, కానీ భర్తను మాత్రం తింటాడు మొదలెట్టింది. ఇదా అండి నువ్వు ఎప్పుడు మానేసావా, నేను ఆశ్చర్యపోయి నేను పుట్టిన పంచి తినదేమో అనుకున్నాను. ఎప్పుడు మానేసామా నాన్ వెజ్ అంటే 6 నెలలు నాయన 6 నెలలే కాదు ఇంత అహంకారం. మానేయాలి, లేదా అతను మారంగానే ఈమె మారాలి. ఇద్దరికి నేను చెప్తున్నాను, ఒక్కరికే అంటున్నాను నేను. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ ముఖ్యంగా ఈ నాన్ వెజ్ విషయంలో పిరమిడ్ సొసైటీలో ఎక్కువ గొడవలు జరుగుతుంటాయి. ఈ నాట్ ఓన్లీ పిరమిడ్ సొసైటీ, ఏ సొసైటీ ఎవరైతే నాన్ వెజ్ వద్దంటున్నారో అక్కడ డెఫినెట్గా గొడవలు జరుగుతున్నాయి. మీరు తినకండి, కానీ ఎదుటి వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. తినేవాడిని గౌరవించండి, వాడి స్థాయి అంతే వాడు తింటాడు. ఆ స్థాయి గొప్ప నీచం కాదు. నువ్వు 4th క్లాస్లో ఉన్నావు, థర్డ్ క్లాస్లో నువ్వేం గొప్ప అంటున్నా? ఏ 3rd క్లాస్ చదువుకుంటే 4th క్లాస్కి వచ్చావా? వస్తే నువ్వు గొప్ప, కానీ నువ్వు 3rd క్లాస్ చదివే వచ్చావు. వాడు 3rd క్లాస్లో ఉన్నాడు, తేడా ఏంటి? రేపు వస్తాడు 4th క్లాస్కు, లేకుంటే నెక్స్ట్ జన్మలో వస్తాడు. నీకంటే చిన్నవాడిని చూసి నువ్వు గౌరవించాలి తప్ప, నీచుడు చీ ఇంకా పాకుతున్నాడంటే పిల్లోడు పాకకుండా ఉరుకుతాడా ఏంటి? చెప్పండి. వాడు పాకాల్సిందే, తర్వాత నడవాల్సిందే, తప్పటడుగులు వేయాలి, తర్వాత నడుస్తాడు, తర్వాత పరిగెడతాడు. అంతేగాని మీరు పరిగెడుతున్నా కానీ వారిని పరిగెట్టించాలంటే అది సరైందా? చెప్పండి. సో కాబట్టి ఇది దేహపరంగా, కానీ ఆత్మపరంగా ఆలోచిస్తే ఆత్మస్థితిలో ఆయన మీరు ఉద్ధాత్మలు కావచ్చు, ఆయన యవనాత్మ, కొందరు ప్రౌఢాత్మ, ఎన్నో ఆత్మలు ఉన్నాయి. ఆ వాళ్ళ స్థాయి తగ్గట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, అంతేగాని వాళ్ళు రాంగ్ చేయట్లేదు. మీరు మీ ఆలోచన తగ్గట్టుగా మీరు ఎలా ఉంటున్నారో వాళ్ళ ఆలోచన తగ్గట్టుగా వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు మీరు ఆలోచన తగ్గట్టు మీరు అందరూ ఏమన్నారు, అబ్బా చాలా కొత్త విషయాలు చెప్పారండి, నా అహంకారం మీకు కొద్దిగా పెరిగింది, వీళ్ళ అబ్బాయి వచ్చి ఏం కొత్తగా ఏం చెప్పాడు అన్న, నాకు తెలిసిందే చెప్పాడు అన్నాడు. ఆయన దించాడా లేదా? మీరు క్రియేట్ చేశాడు, ఆయన డెస్ట్రాయ్ చేశాడు, ఆయన శివుడు వీడు బ్రహ్మ అయిపోయా ఇంకా ముగ్గురు పని చేశారా లేదు? ముగ్గురు నా ఫ్రెండ్స్ అయిపోయారు లేదు? ఇంకా చూడు హాయిగా అమ్మాయ ఒకటి తిట్టాడు రా బాబు, నేను బ్యాలెన్స్ అయిపోయాను అని శివుడు నాకు కనపడ్డా ఆయన లోపల. ఇమో ఫీల్ అయిపోయింది, ఏంటి నేను ఇలాంటి ఉందని మీకు అర్థం కాలే విషయం ఏంటని. అర్థమైందా? మొన్న వైజాగ్లో 3 డేస్ క్లాస్ అయినప్పుడు ఏమైంది, అందరూ పొగిడారట, ఎంత బాగా పెట్టారండి ఫుడ్ అది ఇదని. ఈమె ఏదైనా పెద్ద సేవ చేశా అనుకుందో ఆవిడ, ఎవరిది ఈమె ఇలాగ ఆర్గనైజ్ చేసిందో ఆవిడ, బాగా అందరికి వచ్చిన వాళ్ళందరికీ బాగా చేశాను మర్యాద చేశాను అనుకుందట. తెల్లగా తెల్లారి గాలి వాడతారా అనే వచ్చింది. ఏం వాడతా వీళ్ళు సార్, ఫుడ్ సరిపోయి సరిపోలేదు, కొద్దిగానే ఉంది అక్కడ అన్నాడట ఎవడు. అరంగా మీకు తెలిసింది తెలివంగానే, ఇదేంటండి బాగానే ఉండేది కదా, ఇట్లా అంటారా అట్లా అంటారా అని జడ్జ్మెంట్ చేయడం వల్ల పెట్టింది ఆయన. ఏంటి మేడం క్లాస్ అంతా ఏమి విన్నారు, నేను ఏం చెప్పాను, మీరు ఏం చేస్తున్నారు అన్న. ఏం చెప్పారు సార్ మర్చిపోయినా అన్న. కంపల్సరీ 3 ఆలోచనలు రావాలి, 3 రకాల క్రియేషన్ జరగాలని చెప్పానా, క్రియేషన్ చేసి డిస్ట్రాయ్ చేయాలని చెప్పానా? మరి నువ్వేమనుకున్నావు? నేను గొప్ప సేవ చేసా అనుకున్నావు, అయిపోయా నీకు పరమాత్మతో కనెక్షన్ కట్టు. అర్థమైందా? నేనేం చెప్పాను మీకు, ఏదైనా మంచి చేస్తే వెంటనే మైండ్ ఏమంటుంది, ఏ నువ్వు మంచిదానివి అంటుంది, అయిపోయి మీ పని అవుట్. ఎందుకు పని అవుట్? మీరు మంచివాళ్ళు అనే ఫీలింగ్ ఏర్పడుతుందో, ఎప్పుడైతే ఏర్పడుతుందో మీకు దైవం దూరం అయిపోతాడు. ఎందుకు దైవం ఎవరు? నిరాకారుడైన ఆయనకు ఆకారం లేదు. మంచి అనేది ఒక ఆకారం. అలాగే ఆమె సేవ చేసింది, 10 మందికి ఇచ్చింది, అందరూ పొగిడారు. పొగడంగానే యాక్ట్ ఆమె దైవం అనేది ఆత్మ అనేది మర్చిపోయి ఏమనుకుంది, నేను ఒక అద్భుతమైన సేవ చేశాను అనుకుంది. అలాగే ఏం బొంగు ఏం సేవ చేశావు నువ్వు, ఫుడ్ ఎట్లే సరిగ్గా కూడా అనేసాడు అయిపోయింది. అంటే ఇక్కడ డిస్ట్రాయ్, ఏం డిస్ట్రాయ్ అయింది? ఏదైతే ఆమె పట్టుకుందో, ఏదైతే రూపం దాల్చిందో ఆ రూపాన్ని నాశనం చేశాడు కూడా వచ్చి. సో నాశనం వినాశకారకుడు ఎవరు ఇక్కడ? శివుడే ఆ రూపంలో వచ్చి నాశనం చేశాడు ఆమె రూపాన్ని. సో ఇది కరెక్టా తప్ప? సో ఇప్పటి నుంచి మీకు నెగిటివ్ రావాలా వద్దా? ఎప్పుడు నెగిటివ్ వస్తుంది మీకు పాజిటివ్ ఉంటే? పాజిటివ్ లేనప్పుడు నెగిటివ్ ఎలా వస్తుంది? అర్థమైంది లేదు? సో మీరు పాజిటివ్ అనే ఒక రూపం వేసినప్పుడు ఎవరో వచ్చి నెగిటివ్ క్రియేట్ చేసి డిస్ట్రాయ్ చేయాలి. మీ అంతటి మీరే డిస్ట్రాయ్ చేసుకున్నారు అనుకోండి, బాధ్యత తీసుకొని ఇప్పుడు అన్నం వండారు, దాన్ని డిస్ట్రాయ్ కూడా చేస్తే ప్రాబ్లం ఉంటుందా? కాదు నాకు అన్నం అంటే ఇష్టం అండి అని అలానే స్టోర్ చేసుకున్నారు అనుకోండి, ఎంతసేపు ఉంటుందా అన్నము? కొద్దిసేపు 24 అవర్స్ తర్వాత అయినా కూడా అలానే పట్టుకున్నారు అనుకోండి, నాశనం అయిపోతారు, మీకే ఎవరో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఓకేనా? సో దేని వయసు అయినా కొంతే. సో కాబట్టి ఏం చేయాలి? డిస్ట్రాయ్ కూడా మీరు చేయాలి ప్రతి దాన్ని. ఈ శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, అల్టిమేట్గా కేవలం ఆత్మ, జీవాత్మ, పరమాత్మ తప్ప మిగతావన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయాల్సిందే మీరు. అర్థమైందిగా? ఈ తర్వాత చెప్తా నెక్స్ట్. ఓకే, 1 అయిందిగా, బాయ్. For more details, visit newenergy.co.in website. www.nedewenergy.co.in/bye.